गुरुर्ब्रह्मा गुरुर्विष्णू गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। గీతాశాస్త్రము ధర్మశాసనము తద్గీతార్థమెన్నెన్నయో రీతులు సంద యదార్థతత్వమును సంప్రీతి ప్రబోధింపగా గీతాచార్యుడవై జగద్గురుడవై క్రీడించుచున్నావు విఖ్యాత జ్ఞాననిధి కృపాజలనిధి కాళీ ప్రసాద ప్రభు। యా కుందేందు తుషారహారధవళ या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृति भिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्याप। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః। సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి ఓం శ్రీ గురుభ్యో నమః। ఇంతవరకు ప్రవచనాలను అందించిన వారందరిలో ప్రకాశిస్తున్న భగవంతుడికి ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। భక్తులందరిలో ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపునికి శిరసా ప్రణమిల్లుతూ సప్తమ దివసంలో మూలానక్షత్రం సరస్వతి పూజ గురుదేవులు అందించినటువంటి ఈ మహోత్సవ కార్యక్రమంలో అమ్మ ఈరోజు పుస్తక రూపంలో పూజింపబడుతుందట। అంటే అమ్మ పుస్తక రూపంలో పూజింపబడుతుందంటే అది పుస్తకం అని కాదు అక్కడ. ఎందుకంటే ఇందాక కూడా ఎవరో చెప్పారు పుస్తకాలని, పుస్తకాలు చిరిగిపోతాయి. కానీ పుస్తకాన్ని గౌరవిస్తున్నాం అంటే ఏంటి? ఇప్పుడు నాకు కావలసిన విషయం, ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా, ఆ విషయం ఉన్న పుస్తకం లభించింది, వెంటనే ఏం చేస్తాము? ఆ పుస్తకాన్ని గౌరవిస్తాం. ఆ గ్రంథం కావాలి, కానీ సాకారంగా అక్షరాన్ని పూజించలేం కాబట్టి అక్షరాలతో కూడినటువంటి ఆ పుస్తకానికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రాన నా దగ్గర భగవద్గీత నా చిన్నతనం నుంచి ఉంది. ఈ ఆజన్మాంతం దానికి పువ్వు పెడుతూనే ఉంటాను, పుష్పాన్ని పెడుతూనే ఉంటాను. కానీ అందులో భగవానుడు చెప్పిన విషయాన్ని మాత్రం ఒక్కడు కూడా నేను ఆచరించలేను అంటే భగవద్గీత ఉంచుకుని లాభం ఏముంది? భగవద్గీతను గౌరవించినట్టు కాదు అక్కడ. అంటే ఒక ఏదైనా ఉన్నది అంటే అందులో ముఖ్యంగా ఈరోజు పూజకి ఒక మహాత్ములు ఎవరు చెప్పారు, వీరికి ఆవాహనే తప్ప ఉద్వాసం లేదట. అంటే ఎంత అంతరార్థంతో వారు చెప్పారు ఒకసారి ఆలోచించండి. తెలియని విషయం గురించి తెలుసుకున్నాం మనం ఈరోజు, తెలియగానే అది నాదై ఉన్నది, తప్పకుండా మస్ట్ నేను నేర్చుకోవాలి అది అంటే వెంటనే ఏం చేస్తాం? దాన్ని భద్రపరుచుకుంటాం. దాన్ని భద్రపరుచుకున్న తర్వాత దాన్ని ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటామా? ఎవరికి సామాన్యంగా ఎవరికి ఇవ్వాలనుకో, అది తాను అనుభవించాలి. అది తాను అనుభవించిన తర్వాత అది ఏమవుతుందంటే అసలు విషయాన్ని తాను గుర్తించిన తర్వాత తాను ఆ విషయాన్ని అక్షర స్వరూపంలో ఎంతమందికి బోధ చేసినా అది ఎప్పటికీ నశించదు. ఎందుకంటే అది అక్షరం. ఇందాక చెప్పారు కదా ప్రణవాన్ని గురించి వాళ్ళంతా, అది ఏది? అక్షరం. అక్షరంగా గుర్తిస్తే ఉంటుంది, ఓంకారం అంటే తెలుగు ఓం అంటే ఇలా ఉంటుంది, హిందీ ఓం అంటే ఇలా ఉంటుంది అని రకరకాలు ఇంకా చాలా ఉంటుంది ఇంకా భాషలో చూసుకుంటే. కానీ అది అక్షరము చూసేటువంటి ఆ రాతలకి చెందినటువంటిది అయితే ఇన్ని రకాల రాతలు రావు దాంట్లోకి. అది మనం నేర్చుకోవాలి కాబట్టి, దాన్ని మనం పొందాలి కాబట్టి, ఆ అక్షరము శబ్దానికే మితమై ఉన్నది. శబ్దరూపంలో మాత్రమే అది అసలు ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి ఆ అక్షరము తిరిగి అందరికీ యోగ్యత కలిగించింది అంటే అది ఇదమిత్తమని అందుబాటులోకి వచ్చి ఇంతే అని చెప్పబడేటువంటిది కాదు. అది దాన్ని ఏమన్నారంటే అది అనంతము, ఇంతకు ముందు నుంచి చెప్పాలంటే సనాతనము అంటే అది ఎప్పటి నుంచో వస్తుందండి, అనంతం అంటే ఏంటి ఇంకా ఎప్పటి వరకైనా ఉంటుందండి అని. ఈ రెండిటికి మధ్యలో తానెవరు అంటే దానిని తాను పొందేవాడు అంతే, దానిని తాను పొందేవాడు మాత్రమే. అందుకని నేర్చుకున్న తర్వాత పుస్తకాన్ని నెత్తిరేసుకు తిరగం. ఇప్పుడు ఎంతోమంది గ్రంథకర్తలు ఉన్నారు, వారితో పాటు అవన్నీ తీసుకెళ్ళిపోతానంటే ఇప్పుడు మళ్ళీ వారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంత చెప్పుకోవడానికి వీలు పడేది కాదు. వారిలో ఉండి సరస్వతీమ తల్లి వారిని అనుగ్రహించి, మరి పోతన వారు చెప్పారు భాగవతం చెబుతూ అమ్మను ఆదరించారు సరస్వతీమ తల్లి. అంటే అంతర్వాహిని నది అంటే కేవలం నీటికి మాత్రమే ఉంటే ఈ సంవత్సరం అండి వర్షాలు అక్కడ తక్కువ కురిసి సరస్వతి నదిలో నీళ్లు లేవండి అంటారు. ఆ నది కన్నా వస్తే వరదలు రావచ్చు, లేకపోతే నీటి చుక్క లేకపోవచ్చు, కానీ ఈ ప్రవాహము అంతర్వాహిని. ఈ ప్రవాహము అంతర్వాహిని. అంతర్వాహిని అంటే ఎక్కడా? నదుల్లో మాత్రమే చూడకండి, ప్రతి సృష్టిలోనే అంతర్వాహినిగా ప్రకాశిస్తుంది. అంతర్వాహినిగా ప్రకాశించేటువంటి ఆ తల్లికి ఎప్పుడు గుర్తించినట్టు అంటే, తాను దానిని గుర్తించి ఎవరైతే దానిని అభ్యసించి దాన్ని అలవాటు చేసుకుని తాను జీవితమున్నంత పర్యంతము దానిని అనుష్ఠానం చేస్తాడో వారిలో అంతర్వాహినిగా అది అనంతంగా కొలవబడుతుంది, ఆదరింపబడుతుంది. సరస్వతీమ తల్లి అంటే అటువంటిది తల్లి. దానిని గురుదేవులు మనకి ఎన్నో రకాలుగా మనకి వారు చెప్పారు. ఎలా? అక్షరం అంటే నువ్వు అక్షరాన్ని దిద్దావు, దిద్దిన తర్వాత అక్షరము దిద్దిన తర్వాత ఏం చేస్తున్నాం? చిన్నప్పుడు దిద్దిస్తారు, రానంత వరకు అక్షరం దిద్దిస్తారు. ఆ తర్వాత వారికి ఆ పలక మీద బొమ్మలు గీస్తానంటే బొమ్మలు గీసి ఇదే అక్షరం అని వాడన్నా వచ్చిన అక్షరం వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు. అది పిచ్చి అక్షరాలు అది కాదు అని చెప్పి సరైన అక్షరాన్ని దిద్దిస్తారు. దిద్దించిన తర్వాత కుదురు, ఎప్పుడైతే ఆ పిల్లవాడికి కుదురు వస్తుందో, ఆ పిల్లవాడికి ఎప్పుడైతే చాంచల్యం పోయి స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చుని అక్షరాన్ని దిద్దుతాడో, అప్పుడు వెంటనే ఏమవుతుంది, అక్షర స్వరూపాన్ని ఆ పిల్లవాడు పొందుతున్నాడు. మనం చిన్నతనంలో అక్షరాలు దిద్దాం, దిద్దబట్టి ఏమైంది, ఇప్పుడు ఏ అక్షరం ఏంటో మనకి తెలియబడింది. తెలియబడిన తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడయ్యి, ఓ ఇప్పుడు మనందరం కూడా పెద్దవాళ్ళమైన తర్వాత అలాంటి అక్షరాలు ఎన్నిటిని గుర్తించామో, ఎన్నిటిని వ్రాసుకున్నామో, ఎన్నిటిని ఇతరులకు నేర్పించామో, అయినా మనలో ఉన్న అక్షరానికి తరుగులే. అందుకని మనం ఏ విద్య కోసమైతే, బ్రహ్మ విద్య కోసము ఇక్కడందరం కూడా ఇటువంటి స్థితిలో గురుదేవుల అనుగ్రహంతో మనం ఇక్కడ కూర్చున్నామో, అటువంటి బ్రహ్మ విద్యని మనం అభ్యసించడానికి కూర్చున్నాం కాబట్టి ఇదేమన్నారు, దీన్ని అక్షర విద్య అన్నారు. అంటే నశించనటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది అక్షర విద్య. అంటే అక్షర విద్య అయి ఉన్నప్పుడు మనం, ఎందుకంటే ఒక్కొక్క ఉపాధి ఒక్కొక్క మాదిరిగా వారి వారికి వారి భావనా పరంపరలతో ఒకే విషయాన్ని ఎన్నో రీతులు వారు చెప్పగలరు, చెప్పవచ్చు, మనం వినవచ్చు. కానీ అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు మనకి చూడండి, విస్తట్లో ఆకలి కలిగింది, విస్తరి వేసుకు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మనము ఏం చేస్తాము, అందరూ అన్ని రకాలు వడ్డించినప్పటికీ మనం దేన్ని ప్రేమిస్తాం, అక్కడ మనకి ఇష్టమైనటువంటి దాన్ని మాత్రమే తీసుకొని మనం భుజిస్తాం. అంటే ముందు వేసినటువంటివి ఇక్కడ మనకి ప్రసాద రూపం కాబట్టి అబ్బాయి విడిచిపెట్టకూడదు ఏది కూడా అంటే ఏమవుతుంది, అప్పుడు అన్నీ కొంచెం కొంచెం వడ్డింపించుకుని ఒకవేళ ఎవరైనా వడ్డించేసినా కూడా గబగబా దాన్ని మింగేసి దాన్ని ఆస్వాదం చేయం. మీరు గుర్తించాలి ఈ విషయాన్ని. ఏ ఉపాధితో ఎన్ని రకాల ఏ విధంగా మనకి బోధ జరిగినా, ఏ విధమైనటువంటి శబ్ద తరంగాల్ని మనం విన్నప్పటికీ ఏది ఆ విస్తట్లో మనం వడ్డించుకున్న తర్వాత అబ్బాయి ఇది ప్రసాదం విడిచిపెట్టడానికి వీల్లేదు అంటే ఒక్కొక్కటేమో తప్పదు అని మింగొచ్చు, ఒక్కోటి మందు అని కూడా మింగొచ్చు, మందు అని కూడా మింగొచ్చు. ఎందుకని చాలాసార్లు చెప్పా, పూర్వం మీ అందరం మా ఫ్రెండ్స్ అందరం ఒకే లైన్లో కూర్చునే వాళ్ళం. ఈ నవరాత్రిలో వస్తుంది ఒక ఘోరంత ప్రసాదం ఒకటి మీ అందరికి వస్తుంది, అప్పుడు పొంగలి. ఇప్పుడు పొంగలి ప్రసాదం పెడితే పొంగలి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, నాలాంటి ఇష్టమైన వాళ్ళు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, నాలాంటి చిన్నప్పుడు ఇష్టమైన వాళ్ళు కూర్చుంటే ఏమవుతుందంటే, వడ్డించుకునే వాళ్ళు వడ్డించుకుని వెళ్ళిపోతుంటే వీళ్ళు ఒక్కొక్క మెతుకు ఉంచుకుని అదంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను అనుకుంటాను అంటే అప్పుడు ఇంత ఆలోచన లేదు, శకునికి ఎలాగైతే అందరూ కలిసి శకునికి ఎలాగైతే అందరూ కలిసి ఇంతింత ముద్దలు ఒక్కొక్క ముద్ద పెడితే నువ్వు ఒక్కడవన్నా బ్రతికి ఈ రెండు వంద తెచ్చుకోవాలి అని శకునిని బ్రతికించారు కదా 100 మంది కలిసి, 100 మంది కలిసి జైల్లో శకునిని బ్రతికించినట్టుగా అక్కడ కూడా వాళ్ళు స్వీట్ ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ అసలు తిల్లా, అది కక్ష. ఏది శకునికి ఉన్నటువంటి భ్రాతృలందరూ కూడా అన్నదమ్ములందరూ అసలు తిల్లా, వీడు మాత్రం బ్రతికితే చాలని మొత్తం ఉన్నది ఊడ్చిపెట్టారు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రసాదం అని ఒక ప్రా ఉంది కదా, అందుకని వాళ్ళు ఒక్కొక్క మెతుకు ఉంచుకుని మొత్తం వస్తే మొత్తం ప్రసాదం అని. అప్పుడు వాళ్ళేమో మందుగా తిన్నారు, ఎందుకంటే పని చేయాలి తప్పకుండా ప్రసాదం అని. ఇష్టమైన వాళ్ళు ఏం తింటాం, అది భలే బాగుంది అనవసరంగా మీరు కోల్పోయారు అన్నట్టుగా తింటాం కదా. అలాగ పదార్థాలన్నీ ఎన్ని వడ్డించుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి వడ్డించే మారు వడ్డని వస్తుంది. మీకు వస్తుందా ఇప్పుడు మారు వడ్డి? ఇప్పుడు కాలంలో ఉందో లేదో, ఎందుకంటే కొంచెం కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదా. ఇప్పుడు పూర్వం ఉన్నదా, ఎవరికి వాళ్ళు వెళ్ళి వడ్డించేసుకొని ఎంగిలి చేత్తో అన్నీ చేసేసుకొని అక్కడే వెళ్ళి ఆ కంచం అది ఆ గిన్నె దగ్గరే వడ్డించుకుంటూ గట్టి గట్టిగా మాట్లాడుతూ మన తుంపర్లు కూడా అందులో పడుతూ ఉంటే ఏమో, ఎక్కడేం జరుగుతోందో ఏం తెలుస్తుంది, గబగబా కింద పడిందో పక్కబడిందో తీసుకుని తింటూ మళ్ళీ అదే చేత్తో తీసుకెళ్ళి వడ్డం చేసుకున్నా దీనికి అసలు ఎన్ని రకాల మార్పులు చేర్పులు వస్తున్నాయో దానికి. కానీ పూర్వం అందుకని మనకి వడ్డన పెట్టారు అని బాబు ఎలా విస్తళ్ళు వేసి వడ్డిస్తేనే ప్రీతి. ఇక కంగారుగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి తప్పదు, అటువంటి వాళ్ళకి అదే ఏంటది, ఎవరికి వాళ్ళు పెట్టుకునేది ఆ బఫే బఫే తెలుగులో ఏమంటారు, ఆ ఇంగ్లీషు ముక్కొక్కడు ఒట్టి వచ్చి పడిందండి, తెలుగు పోయింది ఏంటి ఇక్కడ, అసలు అంటే ఆ తెలుగులో వర్డే లేదు దానికి. ఆ వడ్డనికి ఎవరికి వాళ్ళు వడ్డించుకుని తినే వడ్డనికి తెలుగులో వర్డ్ లేదు దానికి. దాన్ని అందుకుని అది బఫే బఫ్ అంతే, బఫర్ అన్నమాట అంతే బఫ్. ఇలా వడ్డించినప్పుడు ఆఖరి ఏమవుతుంది తెలుసా, మారు వడ్డంలో మనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనది అందులో ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటాం, అందులో ప్రసాదం ఎంత కావాలంటే అంత తినొచ్చు, అక్కడేం లోటు లేదు కాబట్టి వడ్డించే వాళ్ళు కూడా వడ్డించాలి, లేకపోతే వాళ్ళదే తప్పు, ఎంత కావాలంటే అంత వడ్డించాలి. అందుకు ఇష్టమైనది ఉందనుకోండి, అప్పుడు కూర్చొని తినేటప్పుడు ఏమంటే ఇంకొంచెం వేయండి బాబు ఇట్రా ఇంకొంచెం వేయండి అంటే ఏంటి, నాకు ఇష్టమైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనకి మన జీవితం అనే ఒక విస్తర వేసి మన జీవితం అనేటువంటి విస్తరలో ఎన్నో రకరకాలైన ఆకర్షణలతో కూడినటువంటి ఒక జగత్తు అనేటువంటి మన జీవితం అనే విస్తరలో జగత్తు అనేటువంటిది రకరకాల రంగులతో మనకు వడ్డం జరిగి ఉంది. ఇక్కడ జరిగినటువంటి వడ్డంలో మనం ఇక్కడ కూర్చొని గురుదేవులు ఏం చేస్తున్నారంటే, నీ ఇష్టం రా, నీకేది కావాలంటే తీసుకో, కానీ చెప్తున్నాను చూసావా, నేను చెప్పినట్టుగా నువ్వు అందులోది నువ్వు మర్చిపోకుండా ఆ విషయాన్ని తీసుకుంటేనే నువ్వు తరిస్తావు అని మహానుభావులు చెప్తున్నారు. చెప్పినప్పుడు మనం దాన్ని అనుసరిస్తూ ఆ మార్గాన్ని ఆ విషయాన్ని మరిచిపోకుండా మనం ఈ జీవిత రంగంలో జీవితం అనే విస్తరికి జగత్ అనేటువంటి జగత్తులో ఉన్నటువంటి రంగురంగుల వడ్డన జరిగితే అప్పుడు ఈ జీవన ఏది ఈ జీవిత మార్గంలో ఏదేదైతే ఉన్నదో దాన్ని గురుదేవులు చెప్పినట్టుగా మహాత్ములు వినిపించినట్టుగా మనం దేనినైతే అనుసరించి దానిలో జాగ్రత్తలు తీసుకుంటామో జగత్తులో మనం మునగవండి. జగత్తులో ఏ రోగం మనని బాధించదు. జగత్తులో మనం ఏమవుతాం అప్పుడు, జగన్నాథుని యొక్క కృపకు జగత్తు జగన్నాథత్వము రెండింటికి భిన్నత్వం కాదు. ఏదైతే జగత్ అయి ఉన్నదో అదే జగన్నాథుని యొక్క తత్వమై ఉన్నది. ఎందుకంటే మాయ తనకి భిన్నమని చెప్పలా, మాయ తన యొక్క అనుగ్రహమే అని చెప్తున్నాడు అక్కడ. అందుకని మాయ స్వామి అనుగ్రహమే కాబట్టి జగన్నాథుని యందు ఏకాగ్రమైన మనస్సుని నిలిపి జగన్నాథుడు ఏ విధంగా మనకి సూచించాడో ఆ విధంగా మన జీవితాన్ని మన జీవితంలో తీసుకున్నామనుకోండి, రంగురంగుల బట్టలు ఉండొచ్చు, లేకపోతే నాకు కావలసింది దొరకలేదనే తపన ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే రంగురంగుల బట్టలంటే ఏవో రకరకాలు ఏంటి ఏదో రకరకాలమైన జీవితాలు చూపిస్తుంటాడు. చూపించినప్పుడు ఇది ఇంతే వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ, ఇది పైన కట్టుకున్నది భగవంతుడు ఇచ్చిన శరీరానికి అడ్డు మాత్రమే. ఈ పైది బట్ట తొలగిస్తే ఏమైనా తేడా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అంత ఉత్త బట్ట బయలే ఏముంది? చిన్న పిల్లవాడు వాడికేం తెలియక బట్టలు విప్పుకుని అలా వస్తాడు. వస్తున్నప్పుడు ఆడవాళ్ళు రానివ్వండి మగవాళ్ళు రానివ్వండి తెలియదేమన్నా ఉందా ప్రపంచంలో? మరి దేనిని చూసి మనస్సు ఆవేదన కామాన్ని చెందుతుంది? కామాన్ని చెందాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ మన దేహాన్ని పెంచుకోవడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి, మనకేమి తీపి ఉలుపు కారము ఇవన్నీ తెలియదా? ఎన్ని రకాల పదార్థాలు ఏ విధంగా చూపించినా అన్నీ మనం తిని చిన్నప్పటి నుంచి తిని ఉన్న వాటి రకమే తప్ప ఏమైనా చూడడానికి ఇంకొక రకంగా చేయొచ్చు. కానీ ఆ టేస్ట్లు మనకి తెలియదా? తినే పదార్థమే కనుక అయితే, వస్తువే కనుక అయితే మనం అనుభవించిన వాటిలో ఒకటి కాదా? ఇలా మనం విచారణ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇదంతా మాయకు సంబంధించింది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఈ మాయ ఎవరిని అనుసరించి ఉన్నది? భగవంతుని ఆశ్రయించున్నది. భగవంతుని ఆశ్రయించినటువంటి మాయ ఎవరైనా తెచ్చిపెట్టిందా, లేకపోతే భగవంతుని యొక్క నీడై ఉన్నదా? అది నా మాయే అని భగవానుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి మాయ భగవానుడి యొక్క మాయే కనుక మనం దీని నుంచి ఈ రెపరెపలాడేటువంటి మానసిక ప్రవృత్తి నుంచి ఏకాగ్రత ఒక అచంచలమైనటువంటి స్థితిని పొందాలి అనుకున్నప్పుడు దేనిని ఆశ్రయించాలి? ఏది అసలైనటువంటి జ్యోతిస్వరూపుడైన భగవంతుని ఆశ్రయించి ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? అక్కడ ఈ మాయ మనం ఏం చేయలేదు. అదే కదా భగవద్గీతలో చెప్పింది, దైవీ హేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవ ఏ. పాపం అందుకనే ఆ ఏ పెట్టుంటాడు ఆయన. అంటే సృష్టించిన సృష్టి అంతా ఆశ్రయించి ఉండదన్నమాట, ప్రపద్యత చెందదన్నమాట. చెందదు ఆయనకి ముందరే తెలుసు. ఎందుకంటే ఈ మాయలో మనం కూడా మాయలో ఒకళమే. ఇంత చేస్తే మాయ మనకంటే వేరుగా లేదు, భగవంతుడు సృష్టించిన మాయలో ఉన్నవాళ్ళమే మనందరం. మాయలోళం మనం కూడా మాయలో ఉన్నవాళ్ళమే. కానీ ఈ మాయలో ఉన్నామనేటువంటి మాయలోనే మనం కూడా ఉన్నామని గుర్తించి దీని యందు మనం జాగ్రత్త వహించి మనకు ఆశ్రయమిచ్చి మనల్ని పుట్టించిన అంటే మనకు ఆధారమైనటువంటిది ఎవరైతే ఉన్నారో అటువంటి భగవంతుని మనం ఆశ్రయించుండాలి. అటువంటి భగవంతుని ఆశ్రయించున్నప్పుడు ఏమన్నారు, ఈ నీళ్ళల్లో వేసినప్పుడు వల వేసినప్పుడు నీళ్ళల్లో వల వేసినప్పుడు చేపలు పట్టేటువంటి వాడు వల వేస్తాడు. వల వేసినప్పుడు దూరంగా పోదామనుకుని ఆ నీళ్ళల్లో పరుగులు పెడుతున్నటువంటి చేపలన్నీ వలలో పడతాయి. కానీ ఎవరైతే వల విసిరారో వల విసిరిన వాడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాయనుకోండి, చేపలు వలలో చిక్కకుండా ఉంటాయి. ఇది కూడా మహాత్ములు అందించిందే మనకి. అలాగే మనం కూడా భగవంతుడు ఈ మాయని చేసి మాయలోనే మనని కూడా సృష్టించి ఈ మాయాజాలాన్ని విసిరాడు, రకరకాలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి అని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దానినే చూపిస్తున్నారు. కానీ మహాత్ములైన వాడు దాన్ని చూపించటంలే. ఒరే వాటిని చూపించినా అనుభవించు కానీ జీవితం అంతా దానికి దాస్యం చేయకు. ఎందుకంటే అది నీకు స్థిరం కాదు, అది నీకు స్థిరం కాదు. అందుకని నువ్వెవరిని ఆశ్రయించాలి? ఎవరి దగ్గర నుంచి అయితే సృష్టింపబడిందో వారిని ఆశ్రయించు. అప్పుడు నీకు ఈ జనన మరణం అనేటువంటి భయం ఉండదు అని మళ్ళీ మనకి బోధ ద్వారా మనకు అందిస్తున్నారు. అందించినప్పుడు ఇంకా మనకు భయమే ఉన్నది. అంటే మనం ఒక సహస్రనామం చదివాము అంటే, ఒక పాట కీర్తన పాడుకున్నాము అంటే, లేదు ఒక అభిషేకం చేసుకున్నాము అంటే, లేదు ఒక ప్రసాదం తీసుకున్నాము అంటే ఎవరి అనుగ్రహంతో చేస్తున్నాం మనందరం? మనం అందరికీ తెలుసు మనం ఇటువైపుకు ఉన్నంత వరకు జగత్తు గుర్తు రావట్లే, జగత్తు గుర్తు రావట్లే కదా. కానీ ఎప్పుడైతే ఇది వదిలేస్తున్నామో వెంటనే ఏమొస్తుంది, జగత్తు గుర్తు రావడం కాదు, అమ్మో అది లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నదా అన్నంత మోహాన్ని కలిగిస్తుంది. వెళ్ళేసరికి ఫోన్ గుర్తుకొస్తుంది, సభ అయ్యేసరికి ముందర ఇక్కడ మాత్రం గంట సమయమే ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఒక గంట మాత్రమే మళ్ళీ పూజకి టైం ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, బయటికి వెళ్ళేసరికి ఫోన్ గుర్తుకొస్తుంది. ఫోన్కి ఎవరైతే లోన్ అయ్యారా లోన్ అయ్యారో అటు నుంచి ఫోన్ వచ్చినా నువ్వే హతమవుతావు, లేకపోతే మిస్డ్ కాల్స్ ఉన్నా చూసావు కాబట్టి. అంటే అందుకని నువ్వు దేన్ని పట్టుకోకూడదు, అది ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం, ఈ మధ్యలో దాని అవసరం లేదు. కానీ నువ్వు దేనికి పట్టుకుంటావు, నీకేదో అవసరం ఉందని పట్టుకుంటావు, మాయ యొక్క ప్రభావం. అర్జెంటుగా ఏదో పనప్ప చెప్పడం కోసం రాజా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫోన్ పట్టుకుంటారు, ఎందుకంటే ఫోన్ విడిచిపెట్టరు కదా. ఫోన్ పట్టుకునేసరికి ఏమవుతుంది, అది ఆ ఫోను నువ్వు అనుకున్న నువ్వేదో అర్జెంటుగా పని చేయిపోయి నీకు ఆ ఫోన్ ద్వారా ఇంకో పని ఏదో నిన్ను చుట్టుకుంటుంది, చుట్టుకునేసరికి గంటలో 3/4 గంట వెళ్ళిపోతుంది. మా యొక్క స్వభావం, వెళ్ళిన తర్వాత మనం ఏదో చెయ్యాలని వెళ్ళి ఆ గదుల్లో ఉన్నటువంటి పనులకి ఇంకా ఏవో పనులు ఉన్నాయని చూసుకుంటాం. చూసుకునేసరికి ఈ లోపల ఏమవుతుంది, ఇక్కడ రాంబాబు గారి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, ఇంకా 1/4 గంట మాత్రమే ఉన్నది, మీరు 5 నిమిషాల ముందు వచ్చి మీ సామాన్లు మీరు సర్దుకోండి. ఈ లోపల ఎంత సర్దుకుంటే ఆ పని అవుతుంది మనకి. అందుకని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి, ఇది పరమాత్మ సమయం మనకి అని. ముందు ఇక్కడ ఉన్నటువంటి దీక్ష సమయంలో అన్నా మనం పరమాత్మకే కేటాయించాలి మన జీవితం అని మనం గుర్తుపెట్టుకుని అహర్నిశలు అటువైపుకి మన జీవితాన్ని ముందర ఇది అక్కడ కొదవ పెడితే, కొదవ పెట్టినట్టు కాదు కానీ కొంత అనుకుందాం, కొదవ పెడితే అది నీ స్థానానికి నువ్వు వెళుతున్నట్టు చూపిస్తున్నటువంటి మార్గంగా నీకు నీ నిత్యకాలంలో జమ అవుతుంది, నిత్యకాలంలో జమ అవుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు మనకి ఒకటి కలగాలనే కాదు, ఒకదానికి వెళితే మరొకటి సంక్రమిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో పనులన్నీ అట్లాంటివి. ఏం లేదు, అప్పటి వరకు బాబుజీ మహారాజు దగ్గర సత్సంగం కోసం కూర్చునే ఉండేవాళ్ళు అందరూ చాలామంది. అందులో ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు అనే లోపల ఒకరికి మంచినీళ్ళనో ఒకరికి ఇది అల్పాచమానమనో అంటే బాత్రూమ్ వస్తుందనో కొంచెంగా ఇటువరకు ఇంకా ఇప్పటిదాకా పిల్లలు కదా ఇప్పుడే వచ్చేస్తా జస్ట్ ఇప్పుడే వచ్చేస్తా అని అక్కడి నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు. అంతే స్వామివారు రండి పైకి అనడం, పైకి వెళుతూ ఆ గేటుకి తాళం పెట్టేసుకోవడం, పైకి వెళ్ళిపోవడం జరిగేది. ఇవి వచ్చిన వాళ్ళు లబోదిబో. ఇంకా ఏముంటుందో తెలిసి అక్కడ మనస్సుకి నేను అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నవాడిని, అందుకనే నాకు అల్పాచమానం వచ్చిందంటాడు వాడు ఒకడు. ఈ రెండో వాడు అంటాడు, నేను అసలు నేను పొద్దున్నుంచి ఏమీ తాగి తినకుండా ఉన్నాను బాబుజీ పిలుస్తారని, అందుకని నాకు గబగబ కొంచెం దాహం తీరుతుందని వచ్చానంటాడు. నువ్వు ఏమన్నాగా, నువ్వు మాత్రం ఇంక అయిపోయింది ఈరోజుకి ఇంతే, ఈ లోపల ఎవరైనా వస్తారేమో ఎవరైనా వస్తారేమో తాళం అందిస్తారేమో అనుకునే లోపల బాబుజీ మహారాజు ఏం చేస్తుండేవారు, పరీక్షకి ఇక్కడి నుంచి ఎవరైనా లేచి వెళ్తే మాత్రం మళ్ళీ రావడానికి కుదరదు అని శాసించేవారు. ఇంకా అక్కడ ఉన్నవాడేం లేస్తాడు, ఇక దేనికోసం లేవడు, ఇక్కడ ఏమైనా చప్పుడు చేస్తున్నా కూడా గెడ చప్పుడు చేస్తున్నా కూడా వారు రారు ఇక అక్కడి నుంచి. ఇప్పుడు మన జీవితాలు కూడా ఆలోచించండి, చాలా చాలా వాటిలో ఒక నిమిషం పోయినా మన జీవితంలో అది పోయినట్టే, మళ్ళీ తిరిగి రావడం కష్టం. అటువంటివి మనని ప్రపంచం లాక్కెళ్తుంది. కానీ నా దైవమే నాకు, మనం అందరం నోటితో అంటున్నాం నా దైవమే నాకు దిక్కు అని, కానీ ఇటువైపుకి ఎంత పరిగెత్తగలుగుతున్నాం మనం ఆలోచించండి. పై పై లాభాల కోసమే ప్రసాదం అయిపోతుందేమో పరుగు పెడతాం, తీర్థం అయిపోతుందేమో పరుగు పెడతాం, ఇవన్నీ మన స్వలాభాల కోసమే. కానీ నీకై నువ్వు ప్రయత్నం చేయడం కోసం తానెవరు, మన విషయం అదే తప్పదు, విషయం అదే తప్పదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చెప్తుంటారు, చెప్పాను కదా, తానెవరు అనేటువంటి నీ యొక్క జీవిత పరమార్థాన్ని. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి లేదు, కావలసింది కూడా అదే. నువ్వు నీ గురించే కూర్చుంటున్నావు, కానీ నువ్వేమని చేస్తావంటే బాహ్యమైనటువంటి వాటి కోసం, బాహ్యమైన సౌలభ్యం కోసం ఉపయోగించుకుని జారిపోతున్నావు. నువ్వు అలా జారడానికి వీలు లేదు, ఇది మానవ జన్మ. నువ్వు గుర్తించగలవు, నువ్వు పొందుతావు తప్పకుండా, కానీ అది తొందరగా. మార్కులు చూడండి, ఈ సంవత్సరం కాదులే, మళ్ళా సంవత్సరం పాస్ అవుదామండి కూర్చుని చదువుతున్న వాడికి ఎలా ఉంటుంది? వాడు అట్లాగే 4 సంవత్సరాలు క్లాసులో ఉంటాడు. కానీ నేను అందరికన్నా ముందే ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలి, నేను గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలనుకున్నవాడు, మా గోల్డ్ స్వర్ణలాగా, ఆడు స్వర్ణ తెచ్చుకుంది డాక్టర్లో, అది ఇప్పుడు మనకు పరిగి రావట్లేదు, కానీ చదువులో తెచ్చుకుంది, అదే వచ్చింది అక్కడ. చదువులో ఏం తెచ్చుకుంది? స్వర్ణం, గోల్డ్ మెడల్ తెచ్చుకుంది, స్వర్ణ కదా పేరు, అందుకని గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. చదువులో బుక్కులు చదివి, బుక్కులు చదివి తిరిగి వచ్చి అది ఆచరణలోకి వచ్చేసరికి చేసింది పాపం, మొన్నటిదాకా చేసింది. కానీ ఇప్పుడు రాను రాను ఇప్పుడు ఏమైపోయింది, మనమేంతో అది కూడా అంతే, కష్టపడి చదివింది అది పాపం, అందరికీ దూరం ఏంటి, ఆ హాస్టల్లో ఉంది, అదేంటి ఆ హాస్టల్ కూడి తింది, బాధపడతారు, హాస్టల్లో పెట్టింది తింది పాపం, మరి అందరికీ దూరంగా కూర్చుంది, అందరూ హాయిగా సినిమాలు చూస్తుంటే సినిమాలకి వెళ్ళకుండా పోయింది, అందరూ హాయిగా హోటల్కి వెళ్తుంటే హోటల్కి వెళ్ళకుండా పోయింది, కష్టపడి చదివింది బుక్కులు పెద్ద పెద్ద బుక్కులు చదివింది, కానీ గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ అని బంగారం ఇచ్చారనుకుంటున్నారా? ఇస్తే మన అందరం చుట్టూ పట్టుకుని లాగేసేవాళ్ళం కదా ఇప్పటికి. కానీ గోల్డ్ ఎంత తెచ్చుకున్నావేంటి? ఏం లేదా, అది ఒక్క కాగితం ఇచ్చారా నీకు కృష్ణ? అది కూడా మాయే. రాగిదానికి బంగారం పూత పూసి ఒక ఇది రాగిది ఇచ్చారట, పూత పూసి, అది కూడా మాయే. దానికి మాత్రం బయట గోల్డ్ మెడలో, మెడలో కూడా ఒక గోల్డ్ లేదు దానికి. మరి చూడండి, మరి ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు స్థితికి వచ్చేసరికి గురుదేవుల అనుగ్రహంతో ఇవన్నీ హుళక్కే. ఇప్పుడు ఏ శిక్షణలో ఉన్నది? తానెవరు తానెవ్వరు తానెవ్వరు అంటే ఎవరు? నేనెవరు నేనెవరు అని జపం చేస్తే వస్తుందా? లేదు. దానికే వారు మనం ముందు చెప్పినటువంటి వారందరూ కూడా ఏం చెప్పారు? ఈ దేహం కాదు, ఏది ఈ ఇంద్రియాలు కాదు, ఈ విషయాదులు కాదు. అసలు నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నువ్వా? నీ మాట నీది కాదు, ఎక్కడ స్వతంత్రిస్తావు నువ్వు? కాబట్టి నీ మాటకి ఏది దిక్కై ఉన్నది, నీ జీవితానికి ఏది దిక్కై ఉన్నది, నీ చేతలకు ఏది దిక్కై ఉన్నది, ఏది ఆధారమై ఉన్నది, అది అందరిది ఒకటే అయి ఉన్నది. ఇన్ని కూడా లేవు, ఇన్ని లేవు. ఎన్ని పాత్రలతో మనం గంగానదికి వెళ్ళి తీర్థం తెచ్చుకున్నా, పాత్రలు అనేకం అవ్వచ్చు కానీ పాత్రల్లో ఉన్న గంగ మాత్రం ఒక్కటే. మనం అసలు జన్మజన్మల నుంచి ఆర్జించుకుని ఎన్ని కర్మలతో వచ్చామో, ఎన్ని కర్మలతో వచ్చామో, మనదంతా గోదావరి నది నీరు, లేకపోతే ఇంకా చిన్న చిన్న కాలువలు, ఏ చిన్ని ఏది గుంటల్లో ఉన్నటువంటి నీళ్లు, ఏదో మన పెద్దలు మన తల్లిదండ్రుల ద్వారా ఏం పుణ్యం చేసుకున్నామో అదే గురుదేవులు చెప్తున్నారు. జన్మజన్మల నుంచి కించిత్ కించిత్ పుణ్యం రాశీభూతమైతే ఇదిగో ఈ మానవ జన్మకు వచ్చావు నువ్వు. మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆకలి దప్పులు ఉంటే అది గొప్పేం కాదు. ఎందుకంటే ఆకలి దప్పులు పశువులకు కూడా ఉంది, పక్షులకు కూడా ఉంది. కాబట్టి కేవలం ఆకలి దప్పులకి నిద్ర మైథునానికి మాత్రమే గనక ఆహార నిద్ర భయమైదునాని దీనికి మాత్రమే నువ్వు హతమై ఉంటే ఈ ప్రపంచంలో సృష్టిలో పక్షులు పశువులు, తర్వాత ఏది మరి గుడ్ల ద్వారా వచ్చేవి ఉన్నాయి కదా, జరాయుజములు, అండజములు, శ్వేతజములు, ఉద్భిజములు, వాటికి నీకు తేడా లేదు. పశుపక్ష్యాదులకి నీకు తేడా ఏముంది? ఆలోచించండి. అందుకని ఎవరికి వారికి ఆలోచన రావాలి, ఎవరికి వారికి ఈ ఆలోచన వచ్చి నీకు కూడా కేవలము అదే దృష్టితో ఉంటే ద్విపాద పశువు అని దీన్ని పిలిచారు. అది నాలుగుకాళ్ళ పశువు అయితే ఇది రెండు కాళ్ళ పశువు. కానీ దానికోసం రాలా నీకు ఇది మానవ జన్మ. ఎందుకు వచ్చింది? అదే చెప్పారు వారు ఇందాక, నిన్ను నువ్వు గుర్తించడం కోసం వచ్చింది. అంటే నీ యొక్క అవి ఆలోచించలేవు, వాటికి బుద్ధి లేదు. కాకపోతే దానిని మనం అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం. మనకు వచ్చినటువంటి ఈ బుద్ధి, ఈ జ్ఞానాన్ని ఎటు ఉపయోగిస్తున్నాం అంటే పశుపక్ష్యాదులు రేపటి కోసం ఆలోచించట్లా, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే అప్పుడే వెతుక్కుంటున్నాయి, అప్పుడే తినేస్తున్నాయి, అప్పుడే చాలినంత తిని ఊరుకుంటున్నాయి. కానీ మనమేం చేస్తున్నాము? ఇప్పుడు తింటున్నాము. భగవంతుడు నువ్వెవరో తనను తాను గుర్తించే జ్ఞానాన్ని మనకించి దానికి ఉపయోగించుకోమంటే మనమేం చేస్తున్నామంటే, ఈ జన్మ వచ్చినందుకు ఏది దాచుకుంటే బాగుంటుందో దాచుకునేది, రేపటి కోసం నాలుగు రోజుల కోసం తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, లేదు ఒక నెల తర్వాత తినాలనుకుంటే ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాం. పాపం ఈ తెలివితేటలు వాటికి లేవు, ఏటి లేవు, పశుపక్షాదులకి లేవు. మనం పెడితే తింటుంది, మనం పాపం దాన్ని కట్టేసి మనకి శిక్షణనిచ్చి మన వెంట శిక్షణనిస్తే మన వెంటబడి వస్తుంది, మనకు అవసరం ఉండని లేకపోని. దానికి స్వతంత్రం మాత్రం లేదు కదా. నువ్వు కట్టి పడేసినటువంటి జంతువుకి దానికి దాన్నే మనకి పూర్వ చరిత్రలో చెప్పారు. ఎందుకు రామదాసు వారు బంధింపబడ్డారు అంటే, ఆయన చిన్నప్పుడు చిలుకని బంధించి తెలియని వయసులో చెప్పారు, పెద్దలు చెప్పబట్టి మనం దాన్ని చెప్పుకుంటున్నాం. చిన్ననాడు చిలుకని బంధించి పెట్టాడట ఆయన. అందుకనే ఆ కర్మని మళ్ళా ఆ జీవితంలోనే అయిపోవాలి కాబట్టి భగవానుడు ఆ విధంగా అంటే, ఆయనకి ఏమైనది, ఆయనకి జైలు ఇచ్చి కూడా, ఇంకా జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన రాముడికి వస్తువులు చేయిస్తాను, బట్టలు కుట్టిస్తాననే చింత లేదు అక్కడ. బయట ఉన్నంతసేపు దేవుడికి కుట్టించాలి, తన సంసారానికి కూడా చూసుకోవాలి బయట ఉంటే. ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఏముంది, దేవుడికి లేదు, తన పరివారానికి తలుచుకునే పని లేదు. ఆయన అసలు జైలుకి వెళ్ళిన తర్వాత పరివారాన్ని సాంతం మర్చిపోయాడు. ఎందుకంటే ఆ రాముడు నన్ను ఎందుకు కట్టిపెట్టాడు, అందుకని నాకు రాముడే దిక్కు, రాముడే, రాముడే రక్షించాలి, రాముడే నన్ను చూడాలి అంటే ఏకాగ్రమైన భక్తి. నిన్న చెప్పాను చూడండి, మా దాసు చెప్పినట్టున్నారు, ఏది ఆ సనకాది సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు వారు అలా వెళ్ళేసరికి వాళ్ళు ఏది పార్వతీ పరమేశ్వరుల దగ్గర పార్వతమ్మ తల్లి శాపం ఇచ్చింది, నువ్వు వెళ్ళి ఒంటెలుగా జన్మించుగాక అని. వాస్తవానికి ఆ ఏది బ్రహ్మ మానస పుత్రుడికి ఈ దృష్టి లేదు. ఏ దృష్టి లేదు? ప్రపంచం దృష్టి లేదు, పరమాత్మ ఒక్కడే అన్న దృష్టి అంతే. ఒక్కడే కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేశారు, పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ చేశారు, చేసింది అది. అదేంటి, నేనుండగా ఇద్దరికీ కలిపి చేయాలి కదా, నీకొక్కరికే చేయడం ఎందుకు? అసలు అక్కడ ఆమె కూడా ఇక అంటే ఈ చరిత్ర ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచిస్తే, మనం గుర్తించడం కోసమే తప్ప వారికి అవసరం లేదు అక్కడ. ఆ జగన్మాతకు ఆ బాధ ఎందుకు? మళ్ళా తిరిగి వెళ్ళి ఆ ఒంటిలు ఏం చేస్తున్నాయో చూడాలి, ఆవిడ కదే పనా ఏమండి, ఆ సృష్టించిన పేలు ఏం చేస్తున్నాయి, సృష్టిలోకి పేర్లు కూడా నేను సృష్టించాను కదా, పేర్లు వెళ్ళి ఎవరి తలలో ఆడుకుంటున్నాయి, ఇవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్పండి? ఆ చరిత్ర ఎందుకంటే మన కోసం, ఒంటిగా అంతే, ఒంటిగా జన్మించమంది, వెంటనే వారు ఒంటే ఒంటలు అయిపోయినాయి. అయిన వారికి ఏ బాధ లేదు. నేను అందు ఉన్నతమైన జన్మని అది జన్మ అది ఉన్నతమైనది జన్మ అని అదే అనుకోలేదు. ఇది నేను తిరిగి మళ్ళా నేను ఒక పశుజాతిలో పుట్టానని కూడా అనుకోలే. వెంటనే వచ్చి పలకరించిందంట అమ్మగారు. ఏమైపోయారా పాపం ఏమున్నారంటే, అమ్మా మాకు ఇంకా గొప్ప స్థితిని ఇచ్చావు కదా, అలా ఉంటే ఇంకా ఇంకా అవి కావాలి, ఇవి చూసుకోవాలి, ఎవరన్నా వస్తుంటే బట్ట సర్దుకోవాలి, ఇవన్నీ ఉండేది. ఇక్కడ బట్టే లేదు సర్దుకోవటానికి ఒంటి జన్మ ఎత్తిన తర్వాత. తినాలి అంటే ఏం కావాలి ఏంటని వాటి కోసం ఆహారం కోసం చూసుకోవాలేమో, కానీ ఇక్కడ అది కూడా లేదు. ఎందుకంటే ఉండేది ఈ అడవిలో పడి ఉండడం, శుభ్రంగా ఏది కావాలంటే అది మమ్మూతి దగ్గరికి వచ్చింది. నేను తల కూడా వంచాల్సిన పని లేదమ్మా ఒంటి జన్మలో, వాళ్ళు చెప్పారట తల వంచాల్సిన పని కూడా లేదమ్మా, తల ఎత్తుండగానే అందుపోయి నాకు ఆహారం అందుతోంది. ఇక్కడ ఈ కల్పాచమానాలు అన్నావా, అక్కడ ఎవరైనా వస్తున్నారేమోనని కాస్త చాటుకు వెళ్ళాల్సి వచ్చేది. ఇక్కడ చాటే లేదు, ఎవరున్నా భయం లేదు అవన్నీ వదిలిపెట్టడానికి. అంటే అమ్మ అనుకుందట, ఏమి ఏమనుకోవాలి. అందుకని బ్రహ్మజ్ఞాని స్థితి అట్లా ఉంటుంది. నువ్వు పెడితే ఎంత పెట్టకపోతే ఎంత, విమర్శలు లేవు అక్కడ. ఇది భగవంతుడు ఇచ్చాడు ఈ పూటికి, అసలు నోట మాట లేదు అక్కడ. ఎవరిని మెచ్చుకోని అవసరం లేదు, తుంచుకోని అవసరం లేదు అక్కడ. అందుకని మాయ భగవంతుడికి భిన్నంగా ఉన్నది కాదు. మాయ అనేటువంటిది మనకు కూడా భిన్నంగా ఉన్నది కాదు. మనం ఉన్నదే మాయ, మనం ఉన్నదే మాయలో భాగం. మాయలో మనని కూడా సృష్టించి జగత్తంతటిలోనూ మళ్ళా వారే అవతార పురుషులై వచ్చి మిమ్మల్ని మీరు గుర్తించండి, మీ ఇంటికి మీరు వచ్చేయండి అంతే చెప్తున్నాడు ఆయన. మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీ ఇంటికి మీరు వచ్చేస్తారు. నిన్ను గుర్తిస్తే నువ్వే తానే అది తానే అయిపోయి ఉంటావు. అప్పుడు ఇంకా ఇటువంటి వాటి కోసం మనకి ఆలోచించిన అవసరం లేదని ఉన్నతమైన జ్ఞానాన్ని బోధ చేస్తున్నారు. అందుకని మాయ గురించి ఇగో దైవీ ఏష గుణమయీ మమ మాయ అని పాపం వదిలిపెట్టలా దురత్యయ అన్నాడు. ఆయనే సూచన ఇచ్చాడండి భగవంతుడు. ఏమిచ్చాడు, దీన్ని దాటడము కష్టమే. మమ మాయ దురత్యయ, ఇది నా మాయే కానీ దాన్ని దాటాలంటే దురత్యయ, ఇది కష్టమే. అందుకని దైవీ హేష గుణమయీ, గుణాలతో కూడి ఉన్నటువంటి మాయ మమ మాయ దురత్యయ. మామేవా నన్నే, నన్ను అన్న తర్వాత కూడా ఆ మహానుభావుడు అప్పుడు పెట్టాడు ఏ మామేవ ఏ ప్రపద్యంతే, ఏ ఎవరైతే ప్రపద్యంతే ఉత్తనే ఆశ్రయించి ఊరుకుంటారనలా, ప్రకృష్టంగా ఎవరైతే ఆశ్రయించి ఉంటారో మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. అక్కడ తేల్చేశాడు నాలుగో భాగం. ఏతాం మాయాం తరంతి, ఈ మాయని తరిస్తారు క్షుణ్ణంగా చెప్పున్నాడు. ఇప్పుడు ఎవరిది చెప్పండి, మనకి చెప్పకుండా ఉన్నాడా భగవంతుడు, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు తప్పంతా ఎవరిదై ఉన్నది, దోషమంతా మన దగ్గరే పెట్టుకున్నాం. పెట్టుకుని ఏం చేస్తున్నాము, నేను పూజలు చేస్తున్నాను, నేను ధ్యానాలు చేస్తున్నాను, నేను తపస్సులు చేస్తున్నాను, నేను ప్రసాదాలు చేస్తున్నాను, నేను ప్రసాదాలు తింటున్నాను. ఇంకొకటి కూడా ఉంది, నేను ఆశ్రమంలోనే ఉంటున్నాను, మనకి చూపించడం కోసమే జయ విజయుల్ని శపించడం కూడా అక్కడ మైకు మనకి చూపించడం కోసమే. జై విజయులు ఎక్కడ నుండి వాళ్ళు శపించబడ్డారు, వైకుంఠంలో భగవంతుని చేత నిర్ణయింపబడి ద్వారపాలకులుగా ఉండి జై విజయులు శాపగ్రస్తులయ్యారు. అంటే ఎందుకు అక్కడ వచ్చిన వారు ఎవరో గుర్తించకపోవడంతో వచ్చిన చిక్కు. ఇక్కడ కూడా తగులుతుండే గురుదేవుల దగ్గర. జనరల్గా ఒక మాట చెప్తారు, నువ్వు జాగ్రత్తగా అక్కడ ఉండమని. మరి వినాయకుడికి కూడా జరిగింది అదేగా జనరల్గా. కానీ వచ్చిన వాడు ఎవడో గుర్తించాలి అనేది వేరుగా చెప్పనవసరంలా జాగ్రత్తలో ఒక భాగం, అది ముఖ్యమైన భాగం. అక్కడ జాగ్రత్తలో ముఖ్యమైన భాగం అది. ఏది, నువ్వు అక్కడి నుంచి కాపలా కాయ అన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఎటువంటి వారో ఏంటో చూడాలి అనేటువంటిది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఏది మనస్సుతో చూడటమే కాదు మనస్సులో కూడా వెతికి పట్టుకోవాలి వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు. వినాయకుడు అట్లనే జరిగింది. వినాయకుడు గుర్తించకపోవడంతో వచ్చిన భర్త గారినే అడ్డు పెట్టాడు. ఆయన పెట్టేసరికి వెంటనే మరి తప్పలేదు దానికి, వెంటనే తమను వారు చేర్చుకునేవారు కాబట్టి వెంటనే శిక్షణలో మొదలైపోయింది. ఇక్కడ కూడా జై విజయులకు కూడా వెంటనే శాపము ఇవ్వడం. ఎటువంటి శాపాన్ని ఇచ్చారు? మళ్ళా రెండు రకాలుగా ఇచ్చారు. మూడు జన్మలతో వస్తారా లేకపోతే శత్రుత్వంతో, శత్రుత్వంతో మూడు జన్మల్లో వస్తారా లేకపోతే అనేక జన్మలు, అనేక జన్మలు ఎత్తి భక్తులుగా పొరలాడొస్తారా అని. అంటే అమ్మ బాబాయ్ అన్ని సంవత్సరాలు సన్నిధిలో ఉండడం చేత అన్ని సంవత్సరాలు వేరుగా ఉండడమే. అదే భక్తిభావంలో ప్రపంచంలో ఉన్న పర్వాలేదండి స్వామి, మీరు స్వామిలాగా మీరు వస్తూ ఉండండి, మీకు సేవలు చేస్తూ మేము భజనలు చేస్తుంటాం ఇక్కడ, మీరు గుళ్ళో ప్రసాదాలు పెడతారు కాబట్టి మేము తింటూ ఉంటాం ఇక్కడ గోవింద గోవింద అంటూ. అల్లే అమ్మో, అన్ని జన్మలు నీకు దూరంగా ఉండడమే, మూడు జన్మల్లో నిన్ను చేరుకునే భాగ్యమే మాకు కలిగేట్టు చేయి ప్రభు, అపరాధం క్షమించండి. వెళ్ళి గుర్తించారు వాళ్ళు ఎప్పుడు శాపం ఇచ్చిన తర్వాత. దానికి ఎక్కడికక్కడ మళ్ళా జై విజయులకి ఆధారం ఎవరయ్యారండి? మూడు జన్మల్లో తన్ని రాక్షసులే పుట్టినప్పటికీ రాక్షస భక్తే, మళ్ళా విరోధి ఇక్కడ నారాయణుడే విరోధి. మళ్ళా జై విజయులకి నారాయణుడే విరోధి. మళ్ళా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు, ఈశ్వరుని గురించి తపస్సు చేశారు, ఎన్ని రకాలు తతిమా ఇతర దేవతలందరినీ, కానీ తమ ఆరాధ్య దైవం మాత్రం శత్రువు అయి కూర్చున్నాడు. అందుకని సన్నిధిలో ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. సన్నిధిలో ఉండొచ్చు కానీ ఎక్కడ ఏ సమయానికి ఏది ఏ విధంగా నడుచుకోవాలో ఎలా ఉండాలో అది ఎప్పటికప్పుడు ఏమరపాటు లేకుండా ప్రవర్తించాలి అన్నది. అందుకనే మన గురించి చెప్పింది ఆశ్రమంలో ఉండిపోయామని మాకని కాదు, అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ విషయంలోనూ అంటే సాధన ప్రతి కదలికలో గుర్తిస్తూ ఉండాలి సుమా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఉత్తన చెప్పలా గురుదేవులు మా విజయేశ్వరానంద ప్రసాద్ వారి చేతి ఇప్పించినటువంటి కీర్తన, ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, ఎంతెంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ, మాయను దాటాలంటే నీ దయా,
మాయను దాటాలంటే నీ దయా,
మాయను దాటాలంటే నీ దయా,
మాయను దాటాలంటే నీ దయా,
మరి వేరే మార్గము లేనే లేదయా,
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 ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ,
ఎంతో గొప్పది నీ మాయ అదిరానీయకు నా ఛాయ,
భార్యా పుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా,
భార్యా పుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా,
ఆ మాయ బలగమే లేవయ్యా,
ఆ మాయ బలగ మేలేవయ్యా.
దారా పుత్రులు బంధుమిత్రులు దాని బలగ మేలేవయ్యా.
దార్యా పుత్రులు బంధుమిత్రులు దాని బలగ మేలేవయ్యా.
ధన ధాన్యాలు ఘన బిరుదాలు
ఘన
అదిరాదియకు నాచాయ.
ఎంతో గొప్పది మాయా అదిరాదియకు నాచాయ.
ఎంతెంతో గొప్పది నీ మాయా అదిరాదియకు నాచాయ.
ఎంతెంతో గొప్పది నీ మాయా అదిరాదియకు నాచాయ.
తెలియకపోవట ఒక మాయా తెలుసనుకోటం పెనుమాయా.
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 తెలిసి తెలియని అయోమయంలో
తెలిసి తెలియని అయోమయంలో
తెలిసి తెలియని అయోమయంలో అయోమయం తెలిసి తెలియని అయోమయంలో
తెలిసి తెలియని అయోమయంలో
నిగమక పడటం మహామాయ.
నిగమక పడటం మహామాయ.
నిగమక పడటం మగదిగ పడటం మహామాయ.
నిగమక పడటం మగదిగ పడటం మహామాయ.
గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా.
ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా.
ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయా.
ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నాచాయ.
ఇన్నితికమకలు లేవయ్యా.
ఇన్నితికమకలు లేవయ్యా.
ఉన్నది నీ ఒక్కడేనయ్యా.
ఉన్నది నీ ఒక్కడేనయ్యా.
ఇన్నితికమకలు లేవయ్యా.
ఇన్నితికమకలు లేవయ్యా.
ఉన్నది నీ ఒక్కడేనయ్యా.
ఉన్నది నీ ఒక్కడేనయ్యా.
నీ ఉంటేనే నేనయ్యా.
నీ ఉంటేనే నేనయ్యా.
నీ ఉంటేనే నేనయ్యా.
నీ ఉంటేనే నేనయ్యా.
నేనంటే నీవేనయ్యా. ఉపాధి దాల్చి ఉంటే నీవంటే నేనయ్యా. ఇప్పుడు ఏ షర్ట్లు వేసుకుని ఉన్నాడో మనందరం ఎవరిని వాళ్ళు. మీరు తింటున్నారంటే మీకోసమే తింటున్నారుగా, ఎవరికోసమైనా తింటున్నారా? ఏమేవో ఏమేవో నీ కోసం కాబట్టి అంటాం ఒక్కోసారి, అమ్మ నీ కోసం తిన్నానే లేకపోతే తినాలని రాలా. ఇవాళ ఏకాదశి అమ్మ పెట్టింది నీకు ఏకాదశి ఏంటని, అమ్మ నీ కోసం తిన్నానే. ఆ మాట అంతా అబద్ధం, తిన్నది మన కోసమే. నువ్వు తిన్నది నీకోసమే తిన్నావు. ఎన్ని మైలండి ఒక విషయం అనేటువంటిది ఏమనిపిస్తూ ఉంటుంది? నేను సావకాయ తిన్నాను, డాక్టర్లు అసలే ఉప్పు తినొద్దన్నారు, తిన్నంతే తినను తినను, రోజు బాగానే సరిపోతుంది. అక్కడ కొత్త ఆవకాయ పెట్టి రుచి చూడండి అని ఒక ముద్ద వస్తుంది, ఏమక్క పంపిస్తారు అప్పుడు, అది కొత్త ఆవకాయ. తినను, ఉప్పు తినను కదా, తినను. అది కొంచెం ఉప్పు చూడమన్నారండి, కాస్త ఉప్పు చూస్తే పోయిందే ఉంది, తినను తినను. కాదండి, మరే మీ అమ్మగారికి చాలా ఇష్టం కదండి, అందుకని మీరు తింటే మీ అమ్మగారికి
చేరుతుంది
అంటే అప్పుడు కొంచెం అదా, అవును కదా, కరెక్టే, అవును అవును చేరుతుందేమో కదా, అవును. అక్కడ ఆలోచిస్తావా, తింటే నేనే, రేపు బీపీ పెరిగేది నాకే, మా అమ్మగా ఆవిడికి బీపీ లేదు, నేను ఎప్పుడన్నా ఒక ముద్ద పెడితే నేను కలుపుకున్నది తీయి ఉప్పు లేదు అనేదండి. అందులో ఆవిడకి పెట్టాలంటే కొంచెం ఉప్పు మళ్ళీ కలిపి మళ్ళీ కొంచెం ముద్ద పెట్టాల్సి వచ్చింది. అందుకని మా అమ్మకి ఎప్పుడు చక్కగా ఉప్పు కారాలు బాగా ఉండే పెడతా. ఇప్పుడు మా అమ్మలు ఎవరు? మీరందరూ కదా, మీరందరూ మా అమ్మలు అయితే అప్పుడు మా అందరిలో అన్న ఆనందంగా ఉంటుంది, అప్పుడు ఈ అమ్మ కూడా ఆనందంగానే ఉంటుంది. ఈ అమ్మకి పెట్టాలంటే ఎవరు పెట్టాలి? ప్రసాద రూపంలో అయిపోయింది, ఆ ప్రసాద దేవుడు పెట్టాల్సిందే. ఆ ప్రసాద దేవుడు పెట్టినప్పుడు అప్పుడు ఎన్ని పెట్టినా ఏం చేసినా కడుపు నిండా తిని వెళ్ళినా కూడా కూర్చోబెట్టి నేను స్వర్ణ అంటే చాలా ఇష్టం. ఎవరికి? బాబుజీ మహారాజుకి. అందుకని మాకు మీరెంత తింటారో నాకు తెలుసు కదా, మీరెంత తింటారో నాకు తెలుసు. బాబు చాలండి చాలు, ఎందుకంటే పక్క వాళ్ళకి కొంచెమే వడ్డించుకున్నారు, మాకు అక్కడ వచ్చేది, మాకు కావాలి అంటే నిన్నే మొన్న చెప్పాడు చూడండి, దాసి చెప్పాడు, అది కూడా చెప్పాడు, లోలాయిపాట అని చెప్పాడు కదా, ఎన్ని ఎన్ని పిట్ట కథలు చెప్తున్నాడో, ఒక ప హరికథ అనిపిస్తుంది నాకు. ఎందుకు మనకు అర్థమవడం కోసం ఎలాగో అలాగ తినిపించాలని. చూడండి నా పెరుగన్నం వద్దు, కొంతమంది పెరుగన్నాలు తినరు, ఒక పిల్లాడు అలాగే పెరుగన్నం తినలే, విశాఖపట్నంలో మనవాడు పిల్లాడు తినవద్దు అబ్బాయి, నువ్వు పెరుగన్నం తింటే ఇతర దేశాలు వెళ్తావు అని చెప్పా, అప్పటి నుంచి పెరుగన్నం తింటు వెళ్ళాడు, తండ్రి డబ్బులు పెట్టుకునే వెళ్ళాడు. నేనేమైనా పంపించానా ఉన్నానా? ఆయన పంపించాడు సార్. అలాగే కొంతమంది ఏదో తిన్నంటారు, కానీ ఏం చేస్తాం, చిన్నప్పుడు పిల్లలకి తినిపించడం కోసం వాడికి ఏది ఇష్టమైతే అది రాసి మరీ పెడతాం కదా.
యుక్తి యుక్తి యుక్తి
యుక్త యుక్తి నువ్వేమన్నా అనుకో, మరి నువ్వు కూడా అలాగే తింటావు కదా, కాస్త బావకైతే పెట్టావు కానీ ఒళ్ళు వస్తుందని, పాపం బావకైతే కొంచెం పెట్టవేది తింటాను అంటుంటాడు. మా అమ్మగారు అంటుండేది ఆయన పట్టుకుని ఇక్కడ లేడు కదా చెప్పచ్చు, ఉన్నాడా లేడా లేదు కదా, నిద్రపోతున్నాడు వెనక ఆయన, నీది నీ తలక వెనకాల ఎవరో తలక ఆయన చూస్తున్నా, ఇంత మాట్లాడుకున్నా ఆయన వినలేదండి, గాఢ సుషుప్తిలో ఉన్నాడు ఆ జీవుడు. అంతలక్క నీ మొగుడే గాఢ సుషుప్తిని పొందుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన మీద బిందుతో నీళ్లు పోస్తే మాత్రం లేస్తాడో చెప్పండి, అదే సమాధి స్థితి అంటే. అందులో ఉన్నాడు దేవుడు, కానీ అక్కడ సమాధి స్థితిని పొందున్నాడు అక్కడ ప్రస్తుతానికి ఈ గంటలో. మరి అక్కడ అలాగే ఇప్పుడు నేను తింటాను ఎవరికో కోసం, ఎవరికో కోసం నేను తింటా అంటే విషయం కూడా అదే, విషయంలో ఏ విషయమైనా చూసేదవని అనుభవించేదవని తినేదవని వస్తువు కానీ తర్వాత పదార్థం కానీ విషయం ఏదైనా ఇదే రీతిలో మనం ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. మోసం చేసి ఏమవుతోంది, ఇక్కడ మనని ముంచేస్తుంది. ఎంత గొప్పదండి ఆ మాయ, ఎంత బ్రహ్మాండంగా. మా బావగారిని గురుదేవులు ఆయనకి వరప్రసాదం చేశారు. నాకు ధ్యానం చేస్తుంటే మనసు నిలబట్టలేదండి అని వచ్చాడు ఒకసారి మా గురు సోదరులు విజయేశ్వరానంద వారు అలాగ కూర్చుని మనసు నిలుపుదామంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి, కష్టంగా ఉంది అంటే బాబుజీ అన్నారు, నీకు వ్యాసాలు రాస్తుంటే, వ్యాసాలు పాటలు రాస్తుంటే నీ మనసు ఎక్కడుంటుంది అని అడిగారు. అంటే అప్పుడు చాలా ఏకాగ్రతగా మీ మీదే ఉంటుందండి, నేను రాస్తూ ఉంటే మీరు చెబుతుంటే నేను రాసినట్టుగా ఉంటూ ఉంటుందండి, నేను వెళ్ళి రాస్తున్నాను, ఇంకా ఏం కావాలి, అదే స్థితిలో నువ్వు ధ్యానం చేసుకో అన్నారు. అంటే ఎవరు ఎట్లా ఏ విధంగా వెళితే అట్లా, ఏది పిల్లవాడు తినడానికి ఎలా తింటాడో తినిపించేవాడు కడుపు నింపాలని తల్లి ఎలా చూస్తుందో, మనకి జగత్తు యొక్క మోసం నుంచి జగన్నాథుని గుర్తింపజేసి, నువ్వు ఆ జగన్నాథుని బిడ్డవైన ముందు గుర్తింపజేసి తర్వాత బిడ్డవ కాదురా ఇది, ఏది ఒక తండ్రి నుంచి ఒక కొడుకు పుట్టిందన్న తర్వాత ఏమవుతాడు, కొడుకు తండ్రి అంతటి వాడు అంటారు కదా, ఏమంటారు సంస్కృతంలో, ఆత్మావై పుత్రనామాసి, ఆత్మావై పుత్రనామాసి అంటే పుట్టిన కొడుకు తండ్రి అంతటి వాడు అనేటువంటి శాస్త్రం ఉంది. నువ్వు తండ్రి అంతటి వాడవే అనేది కాదు, నువ్వు ఆ పొర కూడా తెగిపోతే నువ్వు తండ్రివే. అక్కడ ఏమంటారు వెళ్ళిన తర్వాత, నువ్వు అదే అయిపోయావురా నువ్వు అంటున్నారా లేదా, అది ఎలా అవుతారు అనుకుంటే అవ్వరు, ప్రయత్నం చేస్తే అయిపోతారు. అదే మా తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు ఏమన్నారు, అనుకుని అయిపోతావు, అందుకని ముందు ప్రయత్నం చేయి, నువ్వు అందులో దూరు ముందర అందులో మొదలుపెట్టు. అదే నిన్న ఎవరో చెప్పారు కదా, ఈ క్షణమైనా మొదలుపెట్టు, ఆ క్షణం రేపు చెప్పుకుందాం మళ్ళా. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ అది ఎంత గొప్పదయ్యా నీ మహిమ నీ మాయా, ఇదంతా కూడా నువ్విస్తే వచ్చిందే, నీ అది నీకు అర్పించడం నాకు రావట్లా, అక్కడ పెద్ద మాయ అయిపోతుంది, ఇదంతా నీదే అని మనం అంటున్నాం. ఎంతవరకు అంటున్నాము, నాలిక వరకే, కానీ అది ఆచరించి చూపించట్లా, ఆచరించి చూపిస్తే భారమేమవుతోంది అప్పుడు భగవంతుడిదే. ఛత్రపతి శివాజీ వారు గురుదేవులు తన రాజ్యానికి వచ్చేసరికి ఆయన ఎలా అర్పించాడు, ఆయన ప్రభు నీదే ఈ రాజ్యం అంతా, ఇక నువ్వు పరిపాలించాల్సినటువంటి వాడివి అని చెప్పి వెంటనే సింహాసనంలో కూర్చోపెడితే ఆయన ఏమన్నారు, ఆయన నాయన ఇది రాజులు పరిపాలించాల్సింది నేను కాదు, నీ రూపంలోనే ఇది ప్రకాశింపబడుతూ ఉంటుంది, నువ్వే రాజ్యం వేలాలి అని చాలా పట్టుపట్టాడు ఆయన ఛత్రపతి శివాజీ. ఎంత ఆయన ఎంత త్యాగమూర్తి అండి, శివాజీ మహారాజే అయినప్పటికీ మన దేశం యొక్క చరిత్రలకు ముందుకు వెళితే అందరూ వజ్రాలు కాదు అంటే పోల్చడానికి కూడా వీలు లేనంత గొప్ప రాజులు మనని పరిపాలించినటువంటి రాజ్యం ఇదంతా కూడా. అందుకని ఎందుకో ఎక్కడికో ఏం పోతుంది, ఒక ఆధ్యాత్మిక శక్తి చాలు మనని తీర్చిదిద్దడానికి. ఆయన ఆధ్యాత్మిక శక్తిని గుర్తించే ఈ నేనా పరిపాలించేవాడిని, నాకు అవసరం లేదు ఈ రాజ్యం అని ఇచ్చేస్తే సమర్థులు కాబట్టి సమర్థ రామదాస స్వామి వెంటనే చెప్పారు, మహారాజా నువ్వు శివబా, నువ్వేనయ్యా దీన్ని పాలించాల్సినటువంటి వాడివి అని చెప్పి మళ్ళీ తిరిగి ఇది నా ప్రసాదంగా నువ్వు పాలించు అని మన మాటలో చెప్పుకోవాలంటే ఇంకా అప్పచెప్పాడు ఆయన. కానీ ఆ తర్వాత అంతకు ముందున్నటువంటి బంధన ఇప్పుడు బంధన లేదు, ఎందుకని ప్రసాదంగా పాలించాడు కాబట్టి. మా వాళ్ళు కూడా ఇక్కడ మా నారాయణరావు గారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆయన సెక్రటరీగా చేశారు ఇక్కడ. ఏంటండి అదంతా వదిలొస్తే ఇక్కడ ఇవి కూడా తప్పట్లేదు కదా, ఇక్కడ కూడా ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా, ఎప్పుడు ఆలోచించి ఈ సెక్రటరీ పని అని అనేవాడు ఆయన. ఇప్పుడంతా రెస్ట్ తీసుకున్నారులేండి, ఇప్పుడు రెస్ట్ ఇచ్చేసాం, మేమే ఇచ్చేసాం అనుకుంటే మీరు అక్కడ చేసినప్పుడు మీకు ఒక కారు ఉండేది, మీకు ఒక ఆఫీస్ ఉండేది, మీకు కింద బంట్రోతులు ఉండేవాళ్ళు, అక్కడ మీరంటే వణికిపోతూ పనిచేసేవాళ్ళు అక్కడ వాళ్ళు. మరి ఇక్కడ మీలోనూ మెల్లనితనం వచ్చింది చెప్పడం, చెప్పి చేయించుకోవాలి. అక్కడే ఉంది నాది అనే కర్తృత్వం ఉన్నది, వచ్చిన నెలకు వచ్చినటువంటి జీతం లెక్కేసుకుని మరీ లోపల పెట్టుకునేవారే, నాది డబ్బు అది ఉంది అక్కడ, నా డబ్బు నుంచి ఎంత ఖర్చు అవుతుందో దాని మీద ధ్యాస కూడా ఉంది మీకు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏంటి, ఇంకా కార్యక్రమాలు ఎలా చేయించాలి, ఆశ్రమాన్ని ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా ఎక్కడ ఏ సేవలు ఉన్నాయి, ఎవరికి ఏ సేవ అప్పచెప్పాలి, అప్పచెప్పిన సేవ వారు ఎట్లా చేసుకొస్తున్నారు, ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు, ఓం బాబు ఓం బాబు ఓం బాబు అని చేస్తున్నారు. ఇక్కడేమొస్తోంది, దాని మీద దృష్టి లేదు, అలాంటి దృష్టి లేదు, సినిమాల దృష్టి లేదు ఇక్కడ. అది అమ్మో అవి కుదరో, ఇక్కడ ఇక్కడేది ఈ పెద్ద సినిమా ఉంది కదా, ఇక్కడ బాబుజీని ఎంతసేపు నువ్వు చూడగలవో అంతసేపు నువ్వు నామం ద్వారా చూస్తావో, ధ్యానం ద్వారా చూస్తావో, లేదు స్వామి చరిత్ర చదువుకుంటూ చూస్తావో, వింటూ చూస్తావో, నీ ఇష్టం. అందరి రాతల్ని మార్చేవాడు వాడొకడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ బంధనం లేదు, అక్కడ బంధనం ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తాత్కాలికంగా, ఇది తాత్కాలిక, ఇది ఉద్యోగం, ఇక్కడ ఇదేది తాత్కాలికమైనటువంటిది జాబు. ఇది వచ్చి ఊరుకునే కూర్చోకుండా మనం మనస్సు ఎక్కడ పొంగుతుందో అని మనస్సుకి ఒక పని అప్ప చెప్పాలి. కాబట్టి అది సేవ ద్వారా పొందడం జరుగుతుంది. దీనిని కూడా నేను అని లేచిందనుకోండి, అక్కడ పైన ఉన్నవాడు కొడుతుంటాడు కొంచెం. ఏది ఇక్కడ కూడా ఇంత వచ్చిన తర్వాత నేను అని ఎక్కడ లేచిందో, నేను చెప్పిన మాట జరగాలి అనేది ఎక్కడ లేచిందో, లేస్తే అక్కడ పైనుంచి ఏది ఒక దగ్గు రూపంలోనో లేకపోతే విరోచనాల రూపంలోనో ఇప్పుడు కాలేండి అలా జరుగుతుంది. మీరు ముసలారైపోయారు ఇప్పుడు, మాకు బుద్ధ మల్లికార్జునులు మీరందరూ. అందుకని పనులలో ఉన్నవాళ్ళు ఏ ఏ స్థానాల్లో పనులు చేస్తున్నారో వాళ్ళు మనస్సు పెట్టి ఏకాగ్రతగా సేవ చేసుకుంటున్నామా, లేక మనసు వచ్చి చేరుతోందా, అక్కడ లేకపోతే నేనేంటిలే వాళ్ళు చేస్తారులే అని బద్దకిస్తున్నామా. పైనున్నవాడు సాక్షి మాత్రం చూస్తూనే ఉంటాడు, చూసి అక్కడ కొట్టే ఎక్కడ కొట్టాలో, అక్కడ వాళ్ళు దేన్ని ప్రేమిస్తూ ఉంటారో అక్కడ చిన్నగా చూపిస్తుంటారు. కర్మరహితం అవ్వాలి కదా, మరి అక్కడ ఉన్నటువంటి కర్మరహితం అవడానికి అలా చిన్న చిన్నగా వాటికి ఎవరి బాధలు వాళ్ళు అనుభవించాల్సిందే తప్ప, ఇప్పుడు ఇందాక ఎవరు ఆకలి వాళ్ళు తింటే భార్య కడుపు ఎలా నిండట్లేదో, ఇప్పుడు కర్మ కూడా ఎవరి కర్మని వాళ్ళు ఏదో విధంగా అనుభవించాలి. ఆ కర్మ బయట ఉంటే ఇంకెంత కష్టంగా అనుభవిస్తాము, ఇక్కడ గబుక్కునే ఏదైనా వచ్చింది వెంటనే శివశివ అని ఒక అభిషేకం చేసుకుని వచ్చేసరిగా నిన్నటికంటే ఇవాళ నయ్యమండి, ఏం బాబు రెండో రోజు మా వాళ్ళే డాక్టర్లు అయిపోతారు అక్కడ, ఎక్కడ అభిషేకం చేసేటువంటి వాళ్ళు, అక్కడ చేసేటువంటి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చేయించే వాళ్ళు ఉంటారే, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా, అదే హాస్పిటల్లో ఉన్నారట మీ పిల్లవాడు మనవాడు ఎవడో బాగున్నారా అని వాళ్ళు కూడా డాక్టర్ల రీతిలో అభిషేకం అయిపోవచ్చింది అనుకోండి, 41 రోజు అయిపోయి మీకు తగ్గిందా లేదా అండి, తగ్గలేదండి, అయితే మళ్ళీ మాతాజీ గారిని కనుక్కోండి, మళ్ళీ అభిషేకం చేయమంటారు బహుశా మాకు తెలుసు అలాగా అని చెప్పేస్తారు వాళ్ళే. అంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి రావాలి నా దగ్గర కూడా, నాకు ఇంకా బంధం లేదు, నాకు కష్టం లేదు అక్కడ సగం పిల్ల, ఎందుకంటే అలవాటు అయిపోయింది అది, భగవంతుడి మీద భారం వేయటం అంతే. భగవంతుడి మీద భారం వేసి మనం చేసేటువంటిది మనం చేస్తూ ఉంటే పైన నుంచి ఆ దృష్టి చూస్తున్నాడనే మనస్సుకి మనకి శాంతి లభిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎలా కావాలంటే ఆయన అండదండలు మనకుంటాయి. అందుకు ఇదంతా నీ మాయే ప్రభు, కాకపోతే తెలియకపోవడం ఒక మాయే, కానీ తెలుసు అనుకోవడం వెనుమాయ. నాకు తెలియదే ఉందిరా అని మాట్లాడుతుంటారు సేవల్లో, ఇలా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఏం తెలుసు పచ్చి పులుసు, ఏం తెలియలే అక్కడ వాడికి, ఏం తెలియనట్టే. నాకు అన్నీ తెలుసు అనుకునే వాడికి తెలియంది ఒకటి ఉందంట, గట్టిగా గాఢంగా ఒక అంధకార బంధురమైన పొర ఒకటి ఉంటుంది అక్కడ, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనేది నాకు దగ్గర ఉండిపోయింది అక్కడ, నాకు దగ్గర నాకడమే, ఇంకేముంది అక్కడ, నీకు దొరకట్లేదు నాకు నాకాల్సి వస్తుంది అక్కడ అంతే. అందుకని అది నాకైతే రాదు, అదేమో ప్రయత్నం చేస్తే వస్తుంది. అందుకని తెలియకపోవటం ఒక మాయ, తెలుసు అనుకోవటం పెనుమాయ, తెలిసి తెలియని అయోమయం ఉందే మహామాయ. ఈ తికమకపడడం మహామాయ. ఇన్ని తికమకలు మనకెందుకు చెప్పండి, నువ్వు ఉన్నాడని ఒకడు ఆశ్రయిస్తే సరిపోదా అని చక్కటి కీర్తని ఆ దైవీ హేష గుణమయ్యి మా గురు సోదరులు రత్నాల లాంటి వా గురు సోదరుల్ని మనం, ఎందుకంటే స్వామి కనుమరుగయ్యారు అనుకుంటే మరి ఆ క్షణం నుంచి మా గురు సోదరులందరూ విజయేశ్వరానంద ప్రసాద్ వారు, మరి తర్వాత పరాశర ప్రసాద్ వారు, లలితానంద సరస్వతి అమ్మ, ఆ అమ్మ మా సూర్ణప్రసాద్ని, మరి తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు, వీళ్ళందరూ మా ప్రసాదరావు గారు, ఆయన పేరే ప్రసాదం, వెంకటరమణ ప్రసాద్ గారు, మాకు ఆ వెంకటరమణలు తెలీదు ప్రసాదరావు గారు, మరి ఇటువంటి మహా మరి గొప్ప భక్తులు ఎంతెంతమందో అండదండలతో చక్కగా నిర్విఘ్నంగా ఒక సత్సంగాలు పెట్టని ఏమోని చక్కగా ఎంతో దివ్యంగా. అందుకని ఈ ఉపాధులన్నీ కలవాల్సినవి కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. మరి కొత్త ఉపాధులు ప్రయత్నం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కొత్త ఉపాధులు మేము తరించాలి అనుకున్నప్పుడు అవకాశం భగవంతుడు ఇస్తున్నా కూడా చేజార్చుకునేవాళ్ళు కొంతమంది. చెయ్యాలి చెయ్యాలనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోతుంటే చూస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. అయ్యో ఇక్కడే ఉన్నామే అనుకుంటూ ఏది మళ్ళా ఏవో. అందుకని శాంతం విడిచిపెట్టి నువ్వో దిక్కని ఇక్కడికి వస్తేనే గజేంద్రుడు మాదిరిగా పరమాత్మను ఆశ్రయిస్తేనే అప్పుడు నీవే తప్ప హితపరం వెరుగా అనుకుంటేనే భగవానుడి యొక్క ఏది ఈ ప్రసాదాలకి యోగ్యత కలుగుతుంది. ఎందుకంటే వస్తేనే కదా దాని గురించి విచారణ చేస్తే కదా, దాని గురించి ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది తెలుసుకునేది. అందుకని రత్నాలు లాంటి వాళ్ళు ఇది కొండంటి ఆ పరమాత్మ సన్నిధికి జారిపోయారు. మనం పోగొట్టుకున్నాం కానీ ఇది కళా ప్రపంచం, స్వప్న ప్రపంచం లాంటిది. స్వప్న ప్రపంచంలో ఈ జాగ్రత్త అవస్థ కూడా మనం మరి ఒక స్వప్నం అనేటువంటి దాన్నే జాగ్రత్త అనుకుంటున్నాం కదా. మరి ఈ జాగ్రత్త నుంచి స్వప్నం కన్నాం కొన్నాళ్ళు, కన్న తర్వాత ఈ స్వప్నం నుంచి వెళ్ళిపోయారు జారి బాబుజీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చేయాలి దానికి కావాల్సినటువంటి ప్రయత్నం. మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఏ ఉపాధి ఎటువంటి ఫలితాన్ని పొందగలుగుతోంది ఇప్పుడు ఆలోచించండి. ప్రయత్నం చేయకపోతే చూడండి, భక్తుల్లో భగవద్భక్తుల్లో ఆశ్రమంలో ఒక్కొక్క ఇంద్రియము లోపమైనప్పటికీ కూడా వారు ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా నా సేవ నాకే కావాలి, నేను ఆ భగవంతుడి దగ్గర కూర్చుని సేవ చేసుకోవాలి అని అంటిపెట్టుకుని దగ్గరికి వెళ్తున్నారు ఆ మార్కండేయుళ్ళలాగా. లేకపోతే వచ్చిందిలే ఎందుకు తప్పుకుందాంలే అని మంచాన పడిపోయామని మంచం మీద కుక్క లేక ఉండిపోతున్నారా ఆలోచించండి. నేను ఎందుకంటే ఉపాధిని నేను పేరు పెట్టి తలవను, మీరే గుర్తించండి. వంగిపోయినా సరే, నడు వంగిపోయినా, ఏమీ లేకపోయినా, కర్ర పట్టుకున్నా కూడా ఇంకా ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని ఆసక్తిగా వినాలి, ఇంకా చూడాలి. మాకు మధ్యాహ్నం పూట ఇది ప్రవచనానికి వస్తుంటారు ఇద్దరే ఇద్దరు, ప్రపంచంలో ఇదే కదా ఉన్నది, ద్వంద్వమే కదా అన్నట్టుగా ఇద్దరే ఇద్దరు, చెప్పేవాళ్ళు ఒకరు వినేవాళ్ళు ఒకరు. మైక్ ఉంటుందంటే మధ్యాహ్నం 3 గంటల ప్రవచనానికి అందరూ మైకులోంచి వింటున్నారన్నమాట బయట. కానీ భగవంతుడి సన్నిధిని పొందిన ఆ స్టాంపింగ్ ఎంత ఉంటుంది ఆలోచించండి. ఇదే విషయాన్ని ఒకప్పుడు మా మూర్తిజీ మూర్తి ప్రసాద్ ఆయన మూర్తి గారు పాపం రమ్మనగానే వచ్చి ఆశ్రమాన్ని ఆశ్రయించి గొప్ప సేవ చేసుకున్నాడు. ఆయన నిమిషం ఖాళీ ఉండేవాడు కాదు. ప్రొద్దుట ఇది అక్కడ మహాన్యాసానికి వెళ్తుండేవాడు, అది కూడా ఏమండి మీరు మహాన్యాసం చదివితే బాగుంటుంది అంటే నేర్చేసుకున్నారు ఏకసంధి అగ్రగే. ఎక్కడొక స్వామి చెబితే దాన్ని అంతా కూడా దీపి చేసి దాన్ని భగవద్గీత కరదీపిక దాగా మనకి అచ్చు వేయించారు మా మూర్తి గారు. ఆయన అటు ఆఫీసులో ఏది అప్పు మనకి మాసపత్రికి సద్గురికి అందించేవారు బోళద బ్యాటర్ని. ఎక్కడ ఖాళీ ఉండేవాడు కాదు, ఆయన్ని గిల్లితే చక్కటి సత్సంగం జరుగుతుండేది. ప్రాపంచిక మాటలు మాట్లాడేవాడు కాదు, పైగా ఆయన ఒక్కొక్క దీక్ష పడుతుండేవాడు ఒక్కొక్కప్పుడు. ఏది పచ్చివే తినాలి పాలే తాగాలి అని ఎవరూ తెలీదు, భార్య లేదు, కొన్నాళ్ళైతే కానీ తెలిసేది కాదు. ఇంకా ఎందుకండి మూర్తిజీ మీకు ఇలా చేయమన్నాడా మన బాబు చెప్పలా ఎప్పుడు, మీ శరీరాన్ని శుష్కింపు చేసుకోకూడదయ్యా, ప్రసాదం తీసుకోండి అంటేనే తీసుకునేవాడు ఆయన, గొప్ప సేవ చేశాడు ఆయన. అటువంటి మూర్తి ఇటువంటి వాళ్ళందరూ మరి. అందుకని మళ్ళా ఆ సేవలకు వస్తే భగవంతుడు ఎవరికి ఇక్కడ వాళ్ళకి తక్కువ చేసింది లేదు. మీరు మీరు పలకరించి గిల్లి మాట్లాడండి ఆశ్రమంలో. మా అమ్మ లలితానంద సరస్వతి అమ్మ అయితే అంటే వాళ్ళు ఆదర్శం. మన వాళ్ళని చూస్తూ ఉంటే ఆవిడ ఎంతో శుష్కించిపోయి మంచాన పడి ఉన్నా కూడా ఆవిడకి కుడి చెయ్యి వచ్చేది కాదు, ఎడం చెయ్యి వచ్చేది కాదు, కుడి చెయ్యి మాత్రమే, అది కూడా శాంతం వచ్చేది కాదు. పువ్వులు మంత్రపుష్పానికి మనం కూర్చుని ఇంకొకరికి అందించి వేసేయండి అంటాం. ఆహా, ఆవిడ వచ్చి ముందుకు వచ్చి అలాగే వంగుని ఆ చేత్తో అక్కడ దాకా వెళ్ళవు కూడా ఆ పూలు, ఇక్కడి నుంచి ఇలాగే ఇసిరేవాడు ఆవిడ ఆ చెయ్యి రాక. అసలు ఒక్కొక్క జీవితాన్ని అలా తలుచుకుంటే మనం అన్నీ బాగుండి కూడా మనం ఎంత చేయగలుగుతున్నాం. మహాత్ములు మనకనుసన్నలలో మన మధ్యలోనే ఇంకా సంచరిస్తున్నారు. చాలామంది దేహధ్యాస లేదు వారికి, ఇంటి ధ్యాస లేదు. ఎంత ఉంటే అంత పొల్లుకోవడమే, అంత ఎన్ని చూస్తున్నామో. ఎప్పటికొస్తుంది మనకి విరక్తి? వైరాగ్యం ఎప్పటికొస్తుంది? ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎప్పుడొస్తుంది అనుకుంటే రాదు కదా, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మనం చేయగలను చేయనుగలము, బాబు మాటని ఆచరించనుగలము. మన రాతల్ని కూడా మార్చేటువంటి వాడండి బాబు అంటే, గురుదేవులు అంటే మన రాతల్ని కూడా మార్చేటువంటి వారు. మన జాతకము వారి చేతిలో ఉంది కానీ కాగితాల చేతిలో లేదు. అందుకనే ఆవేదన తెలుసు మనందరికీ. తెలియలేదని చెప్పటల్లా, మన మాటి మాటికి ఆవు తినేసినటువంటి గడ్డిని ఏది అన్నపచ్చేలో పడినటువంటి ఆవు గబగబా మేసి బయటకు వచ్చి ఎట్లాగైతే నెమరు వేసుకుంటుందో, మనం కూడా ఇక్కడ విన్నటువంటి దాన్ని ఇంతకుముందు విన్నటువంటి దాన్ని. ఎందుకంటే మానవుడి బుద్ధి ఎంత గొప్పదంటే, ఇప్పుడు పుస్తకంలో చూసిన దాని గురించి పురాణం చెప్పేటువంటి ప్రవక్త ఆ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గొప్ప కాదు, అది ప్రవచనం అనిపించదు. అందులో చూసి చెప్తే వచనమే అనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకంలో ఉన్న వచనము మన బయట చెప్పే వాళ్ళకి వచనమే అవుతుంది అది. కానీ ప్రవక్త కృషి చేసి, లెక్చరర్ ఎలాగైతే తాను ఎంఏ పిహెచ్డీ అయిపోయినప్పటికీ, అది నేను చదవలేదు సుమా, మా పరాశర ప్రసాద్ వారు నేర్పించారు నాకు ఈ మూట. ఇంకా ఎండి పిహెచ్డీ అయినప్పటికీ కూడా విద్యార్థులకి చదువు చెప్పాలని వెళుతూ యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ తను కొంత ఏది మళ్ళా ఇంట్లో కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళి కానీ వాళ్ళకి చెప్పడానికి సమర్థుడు కాదట. నాకు తెలుసున్నదే కదా అని చెప్పితే ఏదో ఒకప్పుడు విద్యార్థి స్టూడెంట్ ఏదో స్టూడెంట్కి పట్టుబడతాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా రకరకాలుగా మేళవించి చెప్పాలట, ఒకే పాఠం అయినప్పటికీ కూడా. ఎందుకంటే ఈయన పట్టుకున్న పుస్తకం ఏదో వారి చేతిలోనూ ఉంది టెక్స్ట్, కానీ చెప్పేటప్పుడు టెక్స్ట్ టెక్స్ట్ లాగా చెబితే తన యొక్క ఏది తన యొక్క విచారణ తన యొక్క ఆలోచన బుద్ధితో ఆలోచన ముందు నుంచి మహాత్ముల చేత తెలుసుకున్నటువంటి విషయము తన అనుభవంలో ఉన్నటువంటి విషయంతో మేళవించి వచనంలో ఉన్నది ఇతరులకు చెప్పగలిగితేనే అది ప్రవచనమైనది. ప్రయత్నం ఉండాలట. పరాశర ప్రసాద్ బాగా చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆ లెక్చరర్ రాణిస్తాడట, ఆయన ఏది స్టూడెంట్స్ దగ్గర, లేకపోతే పట్టుబడతారంట. మనకన్నా తెలివితేటలు, ఎందుకంటే స్టూడెంట్ ఎంత వయసు ఉందో ఇక్కడ లెక్చరర్ కూడా అంత వయసు ఉన్నవాళ్ళు కూడా ఉండుగాక. ఇక్కడ గౌరవం ఎప్పుడు వస్తుందంటే నాకు తెలియంది వారి దగ్గర ఉన్నది అనుకున్నప్పుడే గౌరవం వస్తుంది, తెలుసుకోవాలన్న విషయం ఉన్నప్పుడే గౌరవం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ప్రతి కదలిక ప్రతి అణువులు మనం అడుగేస్తూ ప్రతి చెప్పే విషయం ఒకటైనప్పటికీ దాని గురించి మాటి మాటికి ఇంకొకలాగా ఇంకొక మాదిరిగా మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం మేళవించి చెబుతూ ఉంటేనే అదేమవుతుంది, విచారణ అవుతుంది. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు. ఇది మహావాక్యాల్లో ఒక వాక్యం, మాకు తెలుసండి. అది రెండవదండి, రెండో వేదం నుంచి వచ్చింది, మాకు తెలుసండి. ఇంకేంటి తెలియాలి మీకు అంటే, ఆ అహం బ్రహ్మాస్మి అన్న విషయం గురించి ఇక అహం బ్రహ్మాస్మిని ఒకసారి చెప్పాలి. అట్టే పెట్టి అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి, నేను బ్రహ్మనంటే బ్రహ్మ ఎలా ఉన్నదో ఆ విషయాన్ని మనం ఒకరికొకరికి ఉరి మనం ఏడవడం కాదురా వచ్చిన విషయం గురించి, అది ఒక్కసారి విప్పి ఏమవుతుంది, ఈ విషయం మనలో విషయం కలగడానికి అక్కడ ఏంటి లోటు ఉన్నది, మనలో తేలికతనమైనటువంటిది ఏదై ఉన్నది, నా మనస్సే దానికి దాస్యం చేసింది. అవసరమా? అది అవసరమా? ఒకసారికి 10 సార్లు విచారణ చేయి, అది నీకు అవసరమా? ఆ వస్తువు నీకు అవసరమా? ఆ పదార్థం నీకు అవసరమా? నీకు తెలియదా దాని గురించి? అందుకోసం రాలేదు కదా, బ్రహ్మ వస్తువు సామాన్యమైనది కాదు, ఈ పదార్థాలతో ఉన్నది కాదు, పదార్థాన్ని అనుభవింపచేసేది. 12 ప్రసాదం ఇక్కడ ఉంటే కుదరదుగా, దాన్ని తినేవాళ్ళు ఉండాలి, అలాగే విషయము దాన్ని అనుభవించేవాళ్ళు ఉండాలి, అప్పుడే అది బాగా వంటబడుతుంది. తినేటువంటి సమయంలో ఏమన్నారు, గబగబా తినేసి వెళ్ళిపోతే అది భోజనం చేసినట్టు అవుతుందా? శాస్త్రం చెప్పలా. అంటే ఒక్కొక్క చోట ఉందండి, కాళ్ళు 6 లోపల భోజనం చేయాలని కూడా ఉన్నది. అంటే గంటల కొలిది భోజనాల దగ్గర చెయ్యి ఎండిపోయేంత కూడా ఉండకూడదు. కానీ అక్కడ తినేటువంటి పదార్థము గుర్తిస్తూ దాన్ని ఆస్వాదన చేస్తూ పదార్థం తీసుకోమని ఉన్నది. అలాగే మనం అనుభవించే ప్రతి విషయంలోనూ దాన్ని ఆస్వాదన చేస్తూ విచారణ చేయి, దాన్ని అనుభవిస్తూ విచారణ చేయి, అప్పుడు దాన్ని నువ్వు వదిలిపెట్టకల్లా. నీ జీవితంలో మా అందరి జీవితాలనే అంటే మామూలు జీవితమే, అలా ఉంటేనే ఇది జాగ్రత్త అనేది, ఈ జాగ్రత్తగా కనిపించేది స్వప్న ప్రపంచం ఎట్లా అయ్యిందో అప్పుడు కానీ గుర్తించలేదు, విచారణ చేస్తే కానీ గుర్తించలేదు. ఉన్నది జీవితం ఇది కాదండి, ఇది స్వప్నం అంటే ఎట్టా గుర్తుంది? ఇప్పుడు మమ్మల్ని ఎందులో దూకమంటారు అంటే, అబ్బాయి ఈ స్థూలదేహంతో చేసే పని కాదు ఇది, స్థూలదేహంతో చేసే పని కాదు, సూక్ష్మదేహంతో నువ్వు సూక్ష్మదేహంతో విచారణ చేస్తే నీకు అక్కడ ఇది ఎంతవరకు ఉండొచ్చో, ఇది ఎంతవరకు విడిచిపెట్టాలో నీకు తెలుస్తుంది. అప్పుడు అప్పుడు రుజు మార్గంలో నువ్వు ప్రవర్తిస్తావు, అప్పుడు నువ్వు మానవుడు కాదు మనిషివి కాదు, మనిషిగా నువ్వు అనుభవించగలుగుతావు. అటువంటి జీవితాన్ని మనం పొందాలి అని గురుదేవులు మన నుంచి ఉన్న ఒక్క ఆశ అదే. ఏమిటా ఒక్క ఆశ? నేను ఎలా ఉన్నాను, నాలాంటి వారే మీరు, మీరు నా స్థితిని గుర్తించి మీలో ఉన్న నన్ను, మీలో ఉన్న నన్ను గుర్తించండి. మా మూర్తిగారు కూడా బాబుజీ మహారాజుని అడిగింది, మూర్తిగారు బాబుజీ దగ్గర ఉన్నది చాలా కొద్ది సమయం, ఎందుకంటే మా ఏ మూర్తి శ్రీనివాసమూర్తి తండ్రి అంటే ఇప్పుడు కొంచెం కొత్త వాళ్ళకి చెప్పాలి, అమ్మా ఇగో ఈ మూర్తి తండ్రి, ఏ జిఎస్ఆర్ మూర్తి అంటే తెలుస్తుంది, కానీ పురాణ మూర్తి అంటేనే బాగా తెలుసు, రామాలయ మూర్తి పురాణమూర్తి. ఇంతకీ ఆ పురాణమూర్తి దగ్గర ఆగిపోయాను కదా, ఆయన చెప్పేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కదండి, ఆయన భగవద్గీత చెప్పమన్నాను బాబుజీ దగ్గర, ఆయన భగవద్గీత చెప్తున్నాడు, 1 గంట శుభ్రంగా చెప్పేవాడు, పాపం బ్రహ్మాండం చెప్పేవాడు, ఒక్కళ్ళు ఉండేవాళ్ళు కాదు. మధ్యలో ఎప్పుడన్నా నేను వెళ్తుండేదాన్ని, మూర్తి ఏమనుకుంటున్నారండి, మీరు ఒక్కరే చెప్తున్నారు, ఏమన్నా ఏమనుకుంటున్నారు ఏంటి? ఏమనుకోవట్లేదు, నాకు విచారణ జరుగుతోంది కదా, నాకే ఇక్కడ విచారణ జరుగుతోంది కదా, గురు సన్నిధానంలో విచారణ నాకు జరుగుతోంది కదా, మీరు చెప్పకపోతే ఈ సేవని వేయకపోతే నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా నేను నాకు విచారణకి వచ్చేది కాదు కదా, ఇంట్లో ఉంటే చదవను కదా అంటే, అప్పుడు నేను అన్నాను, మీ విచారణ మీకు మీరే చేసుకోవట్లా, మీలో ఉన్న బాబుకి ప్రత్యక్ష బాబుకి చేస్తున్నారండి మీరు, మీలో ఉన్న బాబు మీకు విచారణ చేస్తున్నా తృప్తినిచ్చారు, ఎదురుగుండా అసలందరికంటే గొప్ప స్వామి, స్వామి సన్నిధిలో మీరు చదువుకుంటున్నారండి, అక్కడ పురాణం చెప్తున్నారు, అదొక్కటి పెట్టుకోండి మనకి చాలు, ఏమయ్యా అందరూ ఎగిరిపోతారయ్యా, ఎవరు నీకు ఉండరు, ఉండేది ఒక్కడే దేవుడు ఒక్కడే అని బాబుజీ ఎప్పుడు చెప్తుండేవారు. మనకి దేవుడు ఒక్కడే దిక్కండి, ఎప్పుడైనా దేవుడు ఒక్కడే దిక్కు. ఇంతమందికి అనిపించిన వాళ్ళంతా ఉంటారా, నవరాత్రులు కాబట్టి ఉన్నారు. నవరాత్రులు అయిపోయిన తర్వాత మేమే వెళ్ళిపోమంటాం కదా ఎవరి పనులకు వాళ్ళకి. పాప మిమ్మల్ని అనలేండి, నా మీదే పెట్టుకుంటాను. అందుకని నువ్వు ఒక్కడవే అదొక్కడే తెలుసుకోవాలి. ఉన్నది నువ్వొక్కడవే, అది అదేంటో అదే తెలుసుకోవాలి. అలా విచారణగా మనం చేసుకుంటే అలాగే అప్పటికేమవుతుంది, ఆఖరికి మహావాక్య బోధ అంతా చక్కగా జరిగిపోతుంది. ఎందుకంటే బాబుజీ మహారాజు మనకి చెప్పారు, భయం లేదు, మనకి భయం లేదు. స్వామి మహావాక్య బోధ అమ్మ చేత చెప్పిస్తూ వెళ్ళి చెప్పు, బయట చెప్పు, నీకేం భయం లేదు. ఎందుకంటే చాలామందిది గోప్యంగా అంటే చెప్పుకున్నంతలో అనుభవం రాదు, అది అక్కడ రహస్యం ఏంటయ్యింది. చెప్పుకున్నంత చెప్పే విషయం కాదు, అది విషయము మహావాక్య బోధ. చెప్పుకున్నంత చెప్పుకుపోయే విషయం కాదు అది. అది ఎటువంటి విషయము, మందులాగా మింగే విషయం. అంటే తప్పకుండా రోగం ఉన్నవాడు మందు ఎలా తప్పకుండా వేసుకోవాలో, అలాగే దేహవాసన ఉన్నటువంటి వాడికి తప్పకుండా అది ఆచరించ యోగ్యమై ఉన్నటువంటిది. దానికి కావలసిన ప్రవర్తన ఎలా ఉండాలి, గుహ్యమై ఉండాలి. అంటే నేను చేస్తున్నాను అన్న ప్రకల్పాలు పనికిరావు. నువ్వు బయటికి చెప్పినా ఎవరికి అందేది కాదు అది. ఇప్పుడు అహం 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 అంటే మీ అందరికి ఏమర్థం అవుతుంది, నేను అహమని భజన చేస్తాననుకోండి ఏమర్థమవుతుంది, అర్థమవుతుంది అది. కానీ ఇందులో అహం అనేటువంటి దానికి ఏది కారణమైంది, ఇప్పుడు వాళ్ళు ఎంత దేహం శుష్కించిపోయినా కూడా సేవల కోసం వచ్చి దేనిని మరిచిపోబట్టి సేవ చేస్తున్నారు వాళ్ళు అక్కడ, దేనిని మరిచిపోబట్టి అక్కడ అక్కడ వారు లేకపోతే జరగదని కాదు, జరుగుతున్నప్పటికీ కూడా ఇది నా అయ్యో నాకు లేకపోతే నేనేమైపోతానో అని ఎందుకంత ఆవేదనతో రాలేకపోయినా నేను వెనకగా వచ్చాయని సరే అని కూర్మదాస్ చెప్తుంటాడు చూడండి. కూర్మదాస్ వారు బయలుదేరారట ఆషాఢశుద్ధ ఏకాదశికి, ఎక్కడ వాళ్ళు అందరూ పండరిపురం వెళ్తున్నారట. అందరూ గ్రూపులుగా భజనలు చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు పండరిపురం దగ్గరగా ఉన్న వాళ్ళకి బాగా దగ్గరగా ఒక రోజులో ఒక రాత్రిలో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మూడేసు రోజులు నెలేసు రోజులు రోడ్డు మీద భజనలు చేసుకుంటూ గ్రూపులుగా వెళ్తారు. ఆషాఢశుద్ధ ఏకాదశికి మనం పండరిపురంలో ఉండాలి, ఏకాదశి రోజున స్వామిని దర్శనం చేసుకోవాలి. పెద్ద మేళా ఉంటుంది అక్కడ స్వామి సన్నిధి పండరిపురంలో. అలా వెళ్తుంటే ఈ కూర్మదాసు వారు కూడా ఆయన కూడా రంగారంగా అనుకుంటూ ఆయనకి మనస్సులో పాండురంగాన్ని దర్శించాలని ఉంది. ఎక్కడ పాండురంగుడు, పండరిపురంలో ఉన్న పాండురంగుడు. పాపం మధ్య మధ్యలో గ్రూప్ వచ్చి అక్కడక్కడ వాళ్ళు బసలు చేస్తుంటారు కదా, బసలు చేస్తున్నప్పుడు కూర్మదాస్ వారు పాపం వచ్చి వాళ్ళు బసలు చేస్తున్నదాకా పాపం కూర్మదాస్ అంటే ఏంటి, కూర్మం వల్లే నడిచి ఆయన నడక అలా ఉంటుందన్నమాట. పాపం అలా కాళ్ళు చేతులతో నడుస్తూ ఉంటాడనమాట ఆయన. పాపం అట్లా వెళ్ళి ఆ భక్తుల దగ్గర చేరి, అయ్యా అయ్యా మీరు వెళ్తున్నారట, నాకు కూడా రావాలని ఉంది అయ్యా, నన్ను కూడా కొంచెం తీసుకెళ్ళండి అయ్యా అంటాడు. మేము నడవడమే కష్టంగా ఉంది, ఈయన ఇంకెక్కడెక్కించుకు తీసుకెళ్తాం అని అందరూ వదిలిపెట్టేవాళ్ళు. ఆఖరికి ఈయన నడిచాడు ఇంకా దూరం ఉండిపోయింది. ఏకాదశి దగ్గరికి వచ్చేసింది, ఇక ఒక రోజులోకి వచ్చేసింది ఆఖరికి. పాపం అడిగాడు ఇంకా పాపం సొమ్మసిలిపోయాడు. ఎవ్వరూ తీసుకెళ్ళాల అంటే కొంతమంది ఏదో రెక్క పట్టుకున్నారు, కొంతవరకు ప్రయత్నం చేశారు తప్ప వెళ్ళాల. ఈయన ఇక రోజు వచ్చేసింది, ఆ రోజు కూడా వచ్చేసింది. ఇప్పుడు అందరూ అక్కడ దర్శనం చేసేస్తుంటారు. రంగా నేను నీ దర్శనం చేసుకోలేను కదా, నువ్వు ఇలా ఉండిపోబట్టే కదా నీ దగ్గర రాలేకపోయాను. అందరూ బయలుదేరి నీ సన్నిధికి వచ్చి చక్క సేవలు చేసుకుంటున్నారు కదా ప్రభు, నేను చేసుకోలేకపోతున్నాను కదా, నాకు ఇంద్రియాలు పనిచేయటం లేదు కదా, నేను నీ సన్నిధికి రాలేను ప్రభు నేను అని ఏకధారగా ఏడుస్తూ సొమ్మసిల్లిపోయాడట. అక్కడ పాండురంగుడు వెలిశాడు. కూర్మదాస్ వారికి ఎక్కడ పాండురంగుడు వెలిశాడు, ఆయన ఎక్కడైతే రోధిస్తున్నాడో అక్కడ మళ్ళీ స్వామి వెళ్ళారట. స్వామి వెళ్ళి దర్శనమిచ్చారు ఆయనకి. దర్శనమిస్తే స్వామి నా కోసం ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఆయనకి పండరీపురంలానే ఉంది, అది వేరే ఇంకో చోటనే ఆయనకి లేదు భావన. అందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేదన్న భావన లేదు. ఎందుకంటే నా ఆకలి తీరిపోయింది, ఇక్కడ నాకు కావలసినటువంటి అనుభూతి నాకు కలిగింది, కాబట్టి నాకు ఇంకా నాకు ఇంకేం అవసరంలా. వెంటనే చక్క సేవలు చేసుకున్నాడు అక్కడ చేయగలిగినంత. అక్కడ భక్తులందరూ చేకూరారు, ఆ దగ్గర వాళ్ళందరూ భక్తులందరూ ఇది చూసి చక్కగా అక్కడ మళ్ళా గుడి అయిపోయింది. అక్కడ మళ్ళా భజనలు జరుగుతున్నాయి, అక్కడ మళ్ళా సేవలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూర్మదాసిక మాటి మాటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఈ పాండురంగడు ఎవరు పాండురంగడు అయ్యాడు, నాది అయిపోయాడు. ఇక్కడ అయిపోయాడా లేదా, అమ్మ నాది అమ్మ నాది అనుకున్నట్టు ఎంతమంది అనుకున్నా అమ్మ నాదిగా ఎవరికి మిగలదండి. కానీ ఇగో ఈ గురుదేవుడు నాది, నా భగవంతుడు నాది అనుకున్నటువంటి వాడికి ఎవరిని విడిచిపెట్టి వెళ్ళేవాడు కదండి. ఎక్కడికి వెళ్తాడండి ఆయనకి, ఆయన ఎక్కడ చెప్పుకుంటాడు, ఆయనకి త్రావేది, ఆయన ఇంకెక్కడికి వెళ్ళగలడండి, ఎక్కడికి వెళ్ళలేడు. మన దేవుడు అంత గొప్పవాడు, కానీ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మనం కూడా వయసు మీద పడిపోతోంది, వయసు గుర్తు చేస్తోంది మనకి. ఇంతవరకు ఈ వయసు వరకు ఎన్నెన్ని అనుభవించి ఎన్నెన్ని చేస్తూ వచ్చామో, ఇంకా ఇప్పుడైనా మనం స్వామి సన్నిధిలో నిలకడగా నిలబడి మనస్సుకి నిలకడ తెచ్చుకోవాలి. మనస్సుకు ఒక నిలకడ లేకపోతే ఏమైపోతుంది, ఇంకా మాయను మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పుకోవాలి అంతే కదా. మనస్సు పట్టుకుని వేలాడుతూ మనస్సును గుర్తించకపోతే ఏమవుతుంది, ఇందాక చెప్పారు మనస్సు చెప్పినట్టుగా వెళ్ళిపోతే మాయది, కానీ తన చెప్పు చేతల్లో మనస్సు ఉంటే జ్ఞానమైపోతుంది. అప్పుడు నిలకడే లేని మనస ఎందాక నీ పయనం, 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 నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నిలకడే లేని మనస ఎందాక నీ పయనం, నిలకడే లేని మనస ఎందాక నీ పయనం, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, కాలమనే మార్గాన కోరికల గుర్రాలెక్కి, ఎక్కడికో వెళ్ళాలంటూ ఏమేమో చేయాలంటూ, ఎక్కడికో వెళ్ళాలంటూ ఏమేమో చేయాలంటూ, ఆరాట పడతా వేళ ఆరాట పడతా వేళ, ఆరాట పడతా వేళ ఆరాట పడతా
తావేలా
ఆరాట పడతావేలా ఆరాట పడతావేలా
ఆరాట పడతావేలా
ఎదురైతే చతి కిల్లబడి వగచే వేళ
ఆ కాలమే ఎదురైతే చతి కిల్లబడి వగచే వేళ
ఆ కాలమే ఎదురైతే చతి కిల్లబడి వగచే వేళ
ఆ కాలమే ఎదురైతే ಕಿಲ ಬಡಿ ವಗಜೇ ವೇಲಾ
ನಿಲಕಡೆಲೆ ನಿ ಮನಸಾ ಎಂದಾಕ ನೀ ಪಯನಂ
ನಿಲಕಡೆಲೆ ನಿ ಮನಸಾ ಎಂದಾಕ ನೀ ಪಯನಂ
ಪಾಠ ಇಂದಾಕ ಉಪನ್ಯಾಸಂ ಜೆಪ್ಪಾರೆ ಅಂದರಿಕಿ ಕಾಳಕ್ಕ ಕಾಳಿ ಪ್ರಸಾದಿನಿ ಆವಿಡ ఈ ఇలాంటి పాటలన్నీ కొన్ని రాసిపెట్టారు మనకి. కొంతమందికి కొన్ని కొన్ని ఇస్తుంటాడు ఆ భగవంతుడు, దాన్నే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బోళ్ళని లోపల నుంచి నూతిలో నీళ్లు తవ్వుతూ ఉంటేనే నీరు ఎలా వస్తుందో అలాగే కొంత కొంతమందికి కొన్ని కొన్ని ఆ తెలివి ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు. అలాగే ఆమె ఇట్లాంటి పాటలు రాయటంలో ఈసారి కాళక్క మళ్ళా నవరాత్రులకి ఎటువంటి కొత్త పాటలు తెస్తుందో అనుకుంటాం. ఏదో ఒక పాట పాడుతూ ఉంటుంది, ఎవరి పాటో పాడుతూ మధ్య మధ్యలో కొన్ని ముక్కలు పెడుతూ ఉంటుంది, చూసారో లేదో ఆ సందర్భానుసారంగా ఏదో అర్థవంతంగా పెట్టేస్తూ ఉంటుంది అక్కడ. అది మనం చేయలేం, మనందరి వల్ల కాదు అది. అది కొంతమందికే అలాంటివి వస్తూ ఉంటాయి అక్కడ. అది దాన్ని నుంచుని చెప్పమంటే ఏం చెప్తుంది చెప్పండి, ముందంతానేమో సమయమంతా అలా అంత అలా జరిపింది. సమయం అయిపోయే సమయానికి అసలు తను ప్రిపేర్ అయిన విషయాలు చెప్పుదాము అనుకుంది, సమయం అయిపోయింది. ఇదే మన జీవితం. మన జీవితం అంటే ఇది, ఇదే. ఒరే నీ జీవితం ఉందిరా, నువ్వు సరి చేసుకో అన్నంతసేపు సాగుతూ ఉంటావు. ఏమండి, ఆమె సద్వినియోగం, ఆమె ఆ జీవితాన్ని అలా సద్వినియోగం చేసుకుంటుంది. బాబు ఆ విధంగా చక్కగా ఆనందాన్ని తృప్తిని ఇస్తున్నాడు. పాట పాడుకోకపోతే ఆవిడ ఉండలేదు. అమ్మో నేను పాడడానికి రాలేనా, ఏమైపోతాను, ఈ నడువు నొప్పుతో, ఈ కాలు నొప్పుతో అని ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. తప్పకుండా కొప్పు పట్టుకున్న ఈడ్చుకొచ్చి కూర్చోబెడతాడు ఈయన. ఎందుకంటే వదిలేవాడు కాదు కదా మొన్న పట్టుకున్నవాడు, వదిలేవాడు కాదు. ఏది ఆ భవసాగరంలో ఉన్న భవసాగరం అనే ప్రపంచం అనే సాగరంలో ఉన్న మొసలి పట్టుకుని అది వదలన్నా వదులుతుందేమో. ఎందుకు వదులుతుంది, నారాయణ అంటే వదులుతుంది అది ఆ ముసలి. కానీ ఈ ఈ పట్టు ఉంది, ఉడుము పట్టు, ఈయన ఈయన మాత్రం మన వదలరు. ఎందుకంటే అలా వదిలే దేవుడు కాదు. తరించాలి అనుకున్నప్పుడు నువ్వు ఏది నీ ఇది కామరపగోట జీడి సుమా, నువ్వు వచ్చి పట్టుకున్న తర్వాత నువ్వు కాదని వెళ్ళిపోయినా ఏదో నాటికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వస్తూనే ఉన్నారు చాలామంది. మధ్యలో రాకపోయినా మేము పూర్వం భక్తులం అని అడ్రస్సింగ్ చేస్తుంటారు చూడండి. కొంతమంది ఆయన తీసుకొస్తారు మళ్ళీ గురుదేవులు, కానీ మధ్యవాడు వాడిని ఏమనకూడదు సుమా, అది కర్మను ఆర్జించుకున్న వాళ్ళం. వచ్చారా సంతోషం, రాలేదా సంతోషం. ఏమో ఆయన ఏం చేయదలుచుకున్నారో మనకెందుకు. నువ్వు వాళ్ళని ఉద్ధరించాలనుకున్నావు, భగవంతుని ప్రార్థిస్తే మేలు. ఎందుకంటే నువ్వు ఉద్ధరించాలని అక్కడికి వెళితే ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తావేమో, చెప్పలేము మనం. ఎందుకంటే నీలో ఉన్న అహం బయటకు వస్తుంది. భగవంతుని ప్రార్థించాలండి అందరికీను. ఎప్పుడు ఏం చేయాలన్నా ఏం చేయిస్తావో ప్రభు అనుకుంటే ఎక్కడెక్కడ పనులు అయిపోతున్నాయో అవి మన వల్ల కాదు, వాళ్ళ మనసుల్లో చేరి చేయించుకుంటూ ఉంటాడు బాబు. అది ఆయన, ఇది ఆయన ప్లాన్. అలాగా ఈ పాట రాసింది మన కాళీ ప్రసాదిని. ఎంత బాగుందో చూడండి. పాపం ఇంత సమయం అయిపోయింది, అయ్యో పాపం ఏం చెప్పలేదు. ఇంతకీ ఏంటంటే దాచుకున్న విషయాన్ని చెప్పలేదు, ఏ కాగితం మీద రాసుకుని ఉంటుంది, దాంట్లో ఒక పావంతు కూడా చెప్పలేదు. అయ్యో అనుకుని వెళ్ళి కూర్చుంది, ఇంకా అయ్యోనే కుయ్యో అంతే. చక్క ఇలా పాటలు రాసుకుంటూ ఉంటే చాలు బోళ్ళని పాటలు వస్తాయి బయటికి. అదేదో కొంచెం మాకు కార్చేని అందుకని కాస్త కొత్త కొత్త పాటలు రాసేసి మాకు బోల్డ్ అని ఇచ్చేస్తాడు. అందుకని ఎంత చక్కని పాటో, ఎవరి కోసం బ్రతుకుతున్నాం అండి, మనసు పట్టుకుని వేలాడుతున్నాం. మనస్సు నిలిచిపోయింది ఎవరికి? అక్కడ ఎక్కడ మనసు నిలిచిపోయింది ఎవరికి? కూర్మదాస్ వారికి. ఎందుకు నిలిచిపోయింది? పాండురంగని దివ్య చరణారవిందముల యందు నిలిచిపోయింది. అదే పండరీపురంగా ఆయన అనుభవించాడు. అక్కడ ఆ శక్తిని ఇస్తాడు అక్కడ సమర్థుడు, అక్కడ దేవుడు అనేటువంటి వాడు. అలాగే ఇందాక ఎవరో చెప్పారు అమ్మవారి చేతిలో ఇది ఇవని చెప్పారు, వీణ అని చెప్పారు. ఇంకా పాయింట్స్ ఆమె వీణ వాయించింది అంటే అందరి హృదయాలలో ఉన్నటువంటి భావనలని ఆమె వీణ వాయిద్యం చేత తన వైపుకు మరల్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వదేవతలకి దేవత అయిన సరస్వతి మూలమైంది వాళ్ళ. ఎలాగైతే చండి అనేటువంటి తల్లి మూలమై ఉన్నదో, లలిత అనే అమ్మ మూలమై ఉన్నదో, అలాగే కాళికా పరమేశ్వరి అనే అమ్మ మూలమై ఉన్నదో, అలాగే ఈరోజు ఏది మన మనస్సుల్లో ఉన్నటువంటి రాక్షసంహారం చేయటం కోసం అందరికీ ఒకేలాగా చూడండి, సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, ఇప్పుడు సామం అన్నమాట ఇది. సామం వల్ల కూడా కొంతమంది రాక్షసులు సంహరింపబడ్డారు. అందుకనే త్రిరాత్రి వ్రతం ఇవాళతో స్టార్ట్ అయింది. అంటే రాక్షస సంహారం మొదలైందన్నమాట. ముందర సామం అది. అంటే సామం అంటే ఎట్లాగా? అమ్మ వీణా వాయిద్యం చేత. మీరు విన్నారో లేదో, ఎందుకంటే అమ్మ మోహిని రూపం ధరించి కూడా భస్మాసుర సంహారం ఎలా చేసింది? మోహిని అవతారం ఎత్తి మోహిని అవతారంతో రాక్షసుల యొక్క హృదయాన్ని దోచుకుని వస్తావర్రా అర్రా అర్రా నా వెంటరా అని చెప్పి, నేనేస్తున్నట్టు నువ్వు కూడా నృత్యం చేయగలవా అని నృత్యాన్ని చేయిస్తూ ఆఖరికి ఏమైంది భస్మాసురుడికి? ఏది అందులో ఒక ఏది ఒక భంగిమ ఇలా పెట్టింది. ఆయన అప్రయత్నంగా ఆ నృత్య భంగిమలో ఇలా తన నెత్తి చేయ తానే పెట్టుకున్నాడు, అక్కడ సంహరింపబడ్డాడు. అలాగే ఇవాళ అమ్మ కూడా సరస్వతి తల్లి ఆమె పట్టుకున్నటువంటి వీణా వాయిద్యంతో, ఎందుకంటే ఎంతమంది హృదయాలను ఎటువైపుకి ఇటు తన వైపుకి అంటే భగవన్ముఖంగా చేయడం కోసం అమ్మ సరస్వతి అనేటువంటి వీణని వాయించి అలా అమ్మ తన వైపుకు తిప్పుకోవడానికి ఇది ఒక ఉపాయంగా ఏది కొంతమందిని, ఎందుకంటే ఆ ఆవేదన ఏది ఆ మోహావేశం అమ్మ వాయించిన వాయిద్యంలో అమ్మ రూపంలో. అమ్మ రూపం ఎంత బాగుందండి, ఏమండి మరి సరస్వతి తల్లిగా ఇలా చూసామా ప్రత్యక్షంగా మనకి చక్కగా అనిపిస్తోంది. అమ్మల్లో అందరి అమ్మల్లో చూద్దామా, అక్కడ కూడా ఆయా రూపాల్లో సరస్వతి తల్లి కనిపిస్తోంది. మళ్ళీ అక్కడ వెళ్ళి గురుదేవుళ్ళు చూస్తుంటే మనకి అక్షర విద్య నేర్పింది నేనే కదా అని మనకి మరి సామం నేర్పించలా, అందుకని ఆ రూపంలో కనిపిస్తున్నారు. ఇంకా కొంతసేపాకి మనం వెళ్ళామనుకోండి బృందావనానికి, భక్త హృదయాలు భక్తుల యొక్క హృదయాలు అక్కడ పూరేకులతో పువ్వులతో చక్కగా అక్కడ మళ్ళా ఒక సరస్వతిదమ్మ కొన్ని మేళవించి ఎన్నెన్నో రకరకాల పువ్వులతో అమ్మవారి స్వరూపాన్ని మనకి చూపిస్తున్నారు. ఆ రేఖలన్నీ మన హృదయాలే అనుకుంటే ఎంత బాగుంటాయి ఆలోచించండి. ధ్యానానికి కూర్చుంటే మనసు నిలబడదా? ఆ రేఖలన్నీ మన హృదయమయ్యి సరస్వతీమ తల్లి అయినది అనుకునేటువంటి భావనని పొందితే నీ మనసేమైనది, నీ హృదయమయమైనది. నేను రాను అని మూట కట్టుకుని కూర్చుంటావా మూలా? మనకు కావలసింది అక్కడ ఆనందించడమే కదా. కాబట్టి అక్కడ సరస్వతీమ తల్లి ఆకారాన్ని మనకు చూపిస్తున్నారు. నిన్న గాయత్రి అవతారంలో అమ్మవారు, ఇవాళ అమ్మవారు హంస మీద ఉన్నారు. నిన్నటి అమ్మవారు ఏది హంస మీదే ఉన్నారు, ఎందుకంటే గాయత్రి కదా. మొన్న సావిత్రిగా ఉన్నారు. ఎన్ని రూపాలు వేస్తున్నారండి మనం ఆ పువ్వులయ్యి. మనం పెట్టడం కష్టమండోయ్, దండలు కూర్చడం అన్న తేలికేమో, కానీ ఆ పువ్వులు అలా పెట్టాలంటే అమ్మో తలుచుకుంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. అంతంతసేపు అన్నన్ని రూపాలు, ఎన్ని రూపాలు వచ్చేస్తున్నాయో వాళ్ళల్లోంచి. మరి అదే సృష్టి అంటే. బ్రహ్మగారు కూడా అలాగే సృష్టించాడు. బ్రహ్మగారు కూడా అలాగే సృష్టించారు. మరి ఎంత అందమైనటువంటి రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కొన్ని పూలతో మేళవించి భగవంతుడు ఆ శక్తినిచ్చారు వాళ్ళకి. మరి ఇన్ని మనసులు కుదరట్లేదు కుదరట్లేదు అంటే అందరికీ ఒక్కలాగా ఎక్కడికి వస్తాయండి? ఇవన్నీ రకరకాలుగా తెచ్చుకుంటున్నాడు ఆయన గురుదేవులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ద్వారా ఆ సేవల్ని పోగొట్టుకోకూడదు, దూరం అవ్వకూడదు. ఎవరి సేవని మనకెందుకులే అని ఎవరి కోసమో మనం వదిలిపెట్టకూడదు అక్కడ. ఒకవేళ కర్తృత్వం మనకి ఇవ్వలా ఇవ్వక్కర్లా, మేమేం చేసేవాళ్ళము, విస్తరి చేసేవాళ్ళం. మాకు కూరలు వడ్డించేవి కాదు, బూరెలు వడ్డించేవి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు ఇస్తరి వేసుకునేవాళ్ళం, ఆ తర్వాత గ్లాసులు పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ మంచినీళ్ళ క్యాన్ ఇవ్వడానికి కొంత వయసు వచ్చేదాకా క్యాన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏది ఇవ్వరండి అందరూ, వాళ్ళు అంటారు వాళ్ళే చేయాలంటారు, కొంతమంది చేసుకునివ్వండి. ఆఖరిని వెళ్ళి విస్తరెత్తితే మొత్తం పుణ్యం అంతా వాళ్ళకే. మేము ఎత్తాం అప్పుడు గుండుగోళంలో అక్కడ, ఏది తునిలో ఆ భక్తులు వదిలేవాళ్ళు కాదు. మరి గుండుగోళంలో ఇస్తరాకులు ఎత్తేవాళ్ళం, ఆఖరి పంక్తిని భోజనం చేసేవాళ్ళం. అంటే మేము కూరలు వడ్డిచ్చేవాళ్ళమా అన్నాలు వడ్డిచ్చేవాళ్ళమా, మాకు అవేమి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఆఖరి పంక్తి దాకా ఉంటే ఆఖరిని తినేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏంటి ఉంటే ఎక్కువ ఉన్నది తినొచ్చు, తరిగితే మహాప్రసాదం అనుకోవచ్చు. కానీ అక్కడ బాబుజీ ప్రసాదం వస్తుందండి ఆఖరి వరకు ఉంటే. ఎందుకంటే లలితానంద సరస్వతి అమ్మ, తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు వీళ్ళందరూ వస్తుండేవారు ఎప్పుడు ఆఖరి పంక్తికి. వచ్చి వాళ్ళు ఏం తీసుకొచ్చారు, స్వామివారు నివేదన చేసుకున్న తర్వాత ఆ మిగిలిన క్యారేజీ తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడేమవుతుంది అక్కడ, సేవలో ఉంటే దొరికిందా లేదా ప్రసాదం? సేవలో ఉంటే ప్రసాదం దొరికిందా లేదా? పోనీ ఒకరోజు దాచుకుంటారు, రెండు రోజులు దాచుకుంటారు, ఎనిమిది రోజులు మనం వడ్డం చేశాము, వాళ్ళకే వడ్డం చేసి అమ్మ రెండమ్మా అయ్యా రెండమ్మా అని కూర్చోబెట్టావు. పంపించకుండా వాళ్ళు వీళ్ళకి ఎవరు పెడతారు ఏంటని దాచైనా పెట్టే తల్లులండి వాళ్ళు. దాచి చెంగు కింద ఒకవేళ దొరకపోయినా ఒకరోజు ఒకవేళ నిండుకున్నా ఇంకా ఎవరికి భోజనం పెట్టి, ఎందుకంటే స్వామివారితో పాటు కొంతమంది భోజనం చేస్తుండేవారు, శేషగిరిరావు తాతయ్య గారు, తర్వాత రాంపండు గారు, వీళ్ళందరూ చేస్తుండేవారు. మరి ఇంకా కొంతమంది భక్తులు మధ్యలో ఇతుకుపోయే భక్తులు కొంతమంది ఉంటూ ఉండేవాళ్ళు. మరి మన నిండకొల్లు డాక్టర్ గారు అంటే వీళ్ళందరూ కొంతమంది భక్తులకి మధ్య మధ్యలో తీసేసుకుని వాళ్ళు తీసేసుకుంటేవాళ్ళు. మిగిలిపోయినా మన లెక్క ఆ లెక్కలో ఉంది. వడ్డిచ్చేవాడు మనవాడైతే ఆఖరిస్తట్లో కూర్చున్నా పర్వాలేదంటారే, వడ్డిచ్చేవాడు మనవాడైతే అన్నట్టుగా. అప్పుడు ఆఖరినా మనం అక్కడ ఉండగా చివరికి వచ్చిన వాళ్ళు తప్పకుండా గిన్నెలో ఏమోలో ఎంతో అంతో దాచి తీసుకొచ్చి మాకు కొంచెం ఎక్కువ లేదుగా నోరు తెరువు అని నోటికి రాసేవారు. గురు సుప్రసాదంబు గొనకున్న కలుగుని ప్రతి లేని చిత్తోపరది సుఖం. ఎలా దొరుకుతుంది మనకి? ప్రయత్నం చేయాలి కదా. అబ్బే వాళ్ళే ఉంటారండి, వాళ్ళే తీసుకుంటారండి, వాళ్ళే అంతవరకే అండి, నువ్వు ప్రయత్నం చేసావా? నీ ప్రయత్నం చాలలేదేమో, ఇంకా ప్రయత్నం చేయొచ్చు కదా. ప్రయత్నం ఉండాలి అక్కడ, మనసు ఉండాలి అక్కడ. ఎప్పుడైనా చూడండి, ప్రతి వాక్కు కూడా అక్షర సత్యాలు అంటారు మనకి. కష్టే ఫలే అన్నారు, చిన్నదే పదం. కష్టే ఫలే అంటే అర్థమేంటి? కష్టపడి చెయ్యి, ఫలాన్ని అనుభవించు. అంతేగాని కష్టపడకుండా నా దాకా వచ్చేస్తానంటే అనుభవం ఎక్కడుంది నీకు? నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తేనే నీకు అనుభవం ఉంటుంది అక్కడ. మనం ఇంకా బోల్డ్ని చెప్పుకోవచ్చు. అసలు గురుదేవులు సేవ కోసరం కొన్ని రోజులు నెలలు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. గురువులు కూడా మన పరీక్ష చేస్తారు. ఎన్నో రకరకాలు ఉంటాయి పరీక్షలు, చాలా ఉంటాయి, చాలా 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 ఉంటాయి. అమ్మో గురువులు పరీక్ష పెడుతుంటే వెనక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కూడా వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మో ఇక్కడ కూడా ఉంటుంది, ఎందుకు చెప్తున్నారో వినొచ్చు కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. అమ్మో మహామాయ, అమ్మో మా అమ్మ అస్సలు ఇష్టం లేదు, అమ్మో అటువంటి వాటికి మనం లొంగిపోయామంటే ఈ రోజు ఎలా ఉండేది? ఈరోజు స్థానం కోసం కాదు, జీవితానికి. పరీక్ష చేస్తారు, కానీ వారి ప్రసాదం అనుగ్రహం. అందుకని మనస్సు నిలకడ లేకుండా ఉంటుంది, కానీ మనం నిలబడమే. మనస్సు అనేది దాని మనసు యొక్క స్వభావమే. అది దేని లాంటిది? థర్మోమీటర్లో ఉంటుంది, పాదరసం లాంటిది. మనసు యొక్క స్వభావమే పాదరసం లాంటిది. మరి పాదరసం ఆపమంటే ఎలా అవుతుంది? విషయాదులు దానికి వేస్తుంటే ఇంకా అది ఇంకా పారిపోతూ ఉంటుంది. గురు మహారాజ్ చెప్పారు మనకి, అందుకనే పాదరసము ఏది? తులసీదళ. తులసి ఆ పాదముల ఎందున్నటువంటి తులసీదళ రసం కలిస్తేనే అది ఘనీభవిస్తుంది. అమ్మ చేసి చూసింది కూడా, ఇంతకుముందు చెప్పా మీ అందరికీ. అందుకని ఈ పాగే మనస్సుకి అంటే ఆ ప్రభు దివ్య చరణార విందములండి, అవి అక్కడదాకా వెళ్ళక్కర్లా, అణువణువు ఆ పాదాలతో కూడి ఉంది. ఆయన విశ్వరూపం కదండి. అయ్యో మనం బృందావనానికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవాలి కదండి, పాదుకలు ఎక్కడున్నాయండి? ఒరే నిన్ను వదిలి లేనులా, నువ్వంటూ ఉన్నది నా వల్లే నువ్వు ఉన్నావు, నేనే నువ్వై ఉన్నావు. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు, త్వమేవాహం అని కూడా చెప్తున్నారు. నీలో ఉండి నేనే నడిపిస్తున్నాను, ఎందుకు అలా చంచలంగా పరుగు పెడతావు? ఆ మనస్సును జారబెట్టుకోకు. ఎంత ఎంత స్వచ్ఛంగా చెప్తున్నారో మనకి, నీ మనస్సుని నువ్వు జారబెట్టుకోకు. నీ మనస్సులో నేనున్నాను, నీవై ఉన్నాను, నేను నడిపిస్తున్నా కదా. నీ మనస్సుని కొంచెం నువ్వు అదుపులో పెట్టుకో. ఎవరండి చెప్పేదిలా? ఎలా వెళ్తున్నాయి అవి? కాలమనే మార్గాన కోరికల గుర్రాలు ఎక్కాయట. కోరికలు అనేటువంటి గుర్రాల్ని కాలమానంలో ఎక్కి కూర్చున్నాడంట ఈ జీవుడు, ఈ మనస్సు కలిగిన వాడు. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో చేసేయాలి. ఆలోచించండి, ఉంటాయి ప్లాన్లు, మళ్ళీ వచ్చి చేస్తాను అనుకున్నవన్నీ ఇంకా గబగబా చేయలేదని మధ్య మధ్యలో అవన్నీ తరిసి లోపల ఉన్నవాడు కదుపుతూ ఉంటాడు, ఏదో మర్చిపోయాను ఆ తర్వాత చేయాలని కూడా. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో చేసేయాలని ఆరాట పడిపోతున్నాం అంటే ఏంటి? మనస్సు ఆలోచించే పరుగులనేటువంటి రాట ఉన్నదే, విషయాదులనే కోరికలనే రాటకి మనస్సు చిక్కుపడిపోతుంది. ఆ రాట పడతావేలా, ఆ రాట పడతావేలా, వీటి కోసం విషయాదుల కోసం ఆరాటపడి ఆ రాటకి ఇది చిక్కుకుంటోంది. పశువు ఎలాగైతే ఆ రాటకి కట్టబడి ఉంటుందో, ఈ మనస్సు కలిగిన మానవుడు కూడా కోరికలకి బంధింపబడిపోయి ఉంటున్నాడు. ఆ కాలమే ఎదురైతే అయిపోయింది, శక్తి అయిపోతుంది, ఓపిక అయిపోతుంది. అయిపోయిన కొద్ది అయిపోయి ఏం చేస్తున్నాము? చతికిల్ల పడిపోదు. అందుకని శరీరంతో కూడా చేసేది మాత్రమే కానీ బద్దగించకూడదు. శరీరం పనిచేస్తున్నంతసేపు హ్యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా గుర్తు చేసింది మా సోదరి, యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు బద్ధకం పని రాదు. మన బాబు మనకి చెప్పిన దాంట్లో ఏది? సోమరితనమే అజ్ఞానము. నువ్వెక్కడైతే మన్ను తిన్న పాములే కూర్చుంటావో ఏంటా సోమరితనం? ఏంటా కూర్చోవటం? ఏంటా చేయడం? ఎంత స్పీడ్గా చేస్తున్నా, బాగా చేస్తున్నాను అనుకున్నా కూడా ఏంటా తొడవడం? స్వామివారు చీపిరి పట్టుకుని తుడిచిన రోజులు ఉన్నాయి. గవగవ తుడుద్దాం అంటే తుడు, నువ్వు కూడా తుడు, చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. ఎప్పుడు తడిగుడ్డ ఒంగుని పెట్టించేవారు బావుజీ. ఒంగుని పెడుతూ మోకాళ్ళతో పెట్టడమే. ఇప్పుడు స్థితిగతులు చూస్తూ ఉంటే, వెనక తలుచుకుంటే ఇంకా మాయని ఇంకా జోరుగా, మాయకి ఏం చేస్తున్నాము? నీరు పోస్తున్నాము, ఇంకా ఏమనాలి, ఎరువులేస్తున్నాం. మాయ అనే స్వభావానికి ఎరువులేస్తున్నామా? ఇంకా ఏం చేస్తున్నాము? దాన్ని పెంచుతున్నాం ఈ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగుని తుడిచే వాళ్ళు లేరు. నడుము నొప్పి చిన్నప్పుడే కర్రలకు వచ్చినాయి, అవేంటో కర్రలతో తుడుచుండే. పువ్వులకు వస్తుంటే మనకి నవరాత్రులు వచ్చాయంటే గుడి వాళ్ళు అక్కడ తెల్ల పువ్వులు కోసుకొచ్చేవాళ్ళు. అక్కడ పూలు కోస్తుంటే మన హృదయము అమ్మవారి సన్నిధికి గురుదేవులు హస్తం ద్వారా వెళ్తుంది అలంకారానికి. ఎంత గొప్ప భావన అండి అది. అందుకనే ఏది చెట్టుల నుంచి పువ్వులు కోసి అమ్మగారుల చేతికి వెళుతూ ఉంటే వాళ్ళు బాబు బాబు అనుకుంటూ, మనం బాబు బాబు అనుకుంటూ పూలు కోసిస్తే, బాబు బాబు అనుకుంటూ వాళ్ళు పూలు గుచ్చితే ఆ దండ లోపల స్వామి సన్నిధికి వెళితే స్వామివారు వారు అమ్మగారికి వారు మా ఇది మా హనుమానికి మా అమ్మకి స్వామివారి చేత్తో అలా అలంకారం చేస్తూ ఉంటే భావనే. పూజ ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుందా? పూలు కోసిన వాడికి జరుగుతుందండి. పూలు కోసిన వాడే మొదలుపెట్టాడు ఇక్కడ నామాన్ని. మరి ఆ చెట్టుకు నీరు పోసి దాన్ని పెంచడంలో శ్రద్ధ కలిగితే అవి మన స్వామికి ఉపయోగపడతాయి, అమ్మ యొక్క అలంకారానికి ఉపయోగపడతాయి. ఎందుకు చేయలేకపోతున్నాం మనం? 10 మందికి భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో, 10 చెట్లకి నీళ్లు పోస్తే కూడా అంత. నువ్వు చేయలేవు, ఒక్క చెట్టు కన్నా చేసుకోమ్మా. దానికి కొంచెం గొయ్యి తీసి దాని ఏది గర్భంలో కింద మొదట్లో పడినటువంటి ప్లాస్టిక్ సంచులన్నీ ఏరిపెట్టు. మన మహాత్ములు పెద్దలందరూ ఏరిపెట్టలా? ఇప్పుడు స్వచ్ఛంద సేవంటే ఏం స్వచ్ఛ భారత్ అంటే అదే కదా. ఎక్కడికోకెళ్ళి చేయడం కాదు, మన ఆశ్రమంలో మన చెట్లు మనం చేసుకోవచ్చు, మీ ఇంట్లో మన ఇంట్లో మన చెట్లు చేసుకోవచ్చు. అందుకనే చెట్టులకెళ్ళ మూలమైనటువంటి ముందు తులసమ్మ దగ్గర మొదలు పెడితే, ముందర తులసమ్మకి చక్కగా ఇంటి ముందు మొక్క వేసి దానికి నీళ్లు పోసి దాన్ని చక్కగా ఏపుగా పెంచితే, తర్వాత అమ్మను కూడా పూజించాలి కాబట్టి చక్కన పక్కన ఇంకో పూలు చెట్టు వేస్తే, ఇంకా పూలకి ఇంకో దండలు కట్టడానికి ఇంకో చెట్టు వేసుకొని ఇంకొంచెం నీళ్లు పోస్తే ఇంకొంచెం ఎరువేస్తే ఎక్కడ దాకా వెళుతుందో మన జీవితం చూడండి. ఎంత పూలు పరిమళిస్తున్నాయి అక్కడికి వెళ్ళి ఆనందంగా పూలు స్వామి చెంతకు వెళ్ళి అలంకారానికి ఉపయోగపడుతున్నాయి. ఇలా చేయగా చేయగా మన జీవితాలు కూడా అలా అవ్వవా? మన హృదయం అనేటువంటి పుష్పాన్ని తీసుకోడు ఆయన అసలు పుష్పాలు ఏవి? భగవంతునికి అసలు అలంకారం చేసేటువంటి పుష్పం ఏది? మన హృదయం అనేటువంటి మనోపుష్పం. అందుకని ఇవే మనకి బాబుజీ నేర్పించింది, శ్రద్ధ దీనికి తీసుకోవాలి. నేను 10 బుట్టలు బయట నుంచి కొనుక్కొస్తానంటే బాబుజీకి ఆనందం కాదు అది. నువ్వు 10 బుట్టలు ఇక్కడ పూసేట్టు చెయ్యి ఆశ్రమంలో. చక్క వాడికి నీళ్లు పోయొచ్చు, చెత్త తీయొచ్చు, ఏది అది గొయ్యి చేయొచ్చు. పళ్ళెం కడతారు కదా, గొయ్యి చేయొచ్చు, కాసిన నీళ్లు పోయొచ్చు. సోమరితనం అనేది లేకుండా పోతుంది. అందుకని ఇటువంటివన్నీ చేసేటువంటి మనసు మనస నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో అందుకని ఇవి పెరిగిపోయాయి. ఇంక మనసేం కుదురుతుంది? ఏది బాగా సోమరితనం అనేది పెరిగిపోయేసరికి ఈ జ్ఞాపకాలు వ్యాపకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్లాన్లేగా ఇవన్నీ. నేటి సంగతినే మరచి ఏమైపోతుంది? సతమతం అయిపోతుంది. నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో,
నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో,
నేటి సంగతినే మరచి సతమతమవుతా వేలా,
నేటి సంగతినే మరచి సతమతమవుతా వేలా,
నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేలా,
నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేలా,
నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ,
నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ,
నిలకడేలేని మనసా ఎందాక నీ పయనం,
నిలకడేలే ని మనసా ఎందాక నీ పయనం.
బాబాజీ మహారాజ్ అంటుండేవారు, కొంతమంది వచ్చి నా మనసును నిలబెట్టలేదు బాబు ధ్యానం చేసుకోవడానికి అంటే, ఆ మాట చెప్పడానికి వచ్చావా, నీ మనసు నిలబెట్టలేని తెలిసింది కదా, నిలబెట్టే ప్రయత్నం చెయ్యి. మనసు నిలబెట్టలేదని చెప్పడానికి వచ్చావా, చెబుతూనే ఉన్నానుగా ఎలా చేస్తే మనసు నిలబడుతుందో నిలబెట్టలాగా అని చెప్తుండేవారు. అందుకని నీ నిలకడే లేని మనసా, ఈ నేడులు ఎన్ని చేయి జారిపోయినాయో, ఎన్ని నేళ్లు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని సంవత్సరాలను ఇలాగే చూస్తున్నామో, కానీ అధైర్యపడిన అవసరం లే. ఇంతకు ముందు కంటే ఇప్పటికీ కాలం మార్పు చేత, పెద్దల ఆశీర్వాద బలం చేత, మహాత్ముల ఏది నిరుహేతుక జాయమైన కరుణ అనుగ్రహం చేత మనలో మార్పు వచ్చింది. దాన్ని గుర్తిస్తున్నాం, వచ్చింది లేదని చెప్పట్లా. ఇంకా కొంచెం బలం ఏర్పరచుకుంటే ఇంకా మనం దృఢంగా చాలా చాలా చేయొచ్చు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మధ్యలో ఏది ఈ వాసన అనేటువంటి వాటిని రాకుండా మనస్సుని ఏకాగ్రత చేయాలి. ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం నీవు,
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 ఆరాటం నిండిన మనసా పడిలేచే కెరటం 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 నీవు,
ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని,
నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని,
ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని,
నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని,
గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో,
గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో,
గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో,
గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో.
ఒక్కొక్క కీర్తన మనం పెద్దలు మహాత్ములు మనకి అందిస్తున్నారు అంటే ఆ కీర్తన పాడేశామా లేదా, ఇవాళ అయిపోయింది కదా పాడడం అని పాట మాత్రమే చూసుకోకూడదు. ఎక్కడ ఆ పాడిన కీర్తనలో నువ్వు వెళ్ళిపోవాలి, ఆ కీర్తనని నువ్వు అనుభవిస్తేనే అర్థభావాల్ని, భగవద్గీత చదివినా కూడా ఆ అర్థభావాన్ని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు భగవద్గీతని పారాయణ చేసినటువంటి వాడు అవుతావు. అలాగే కీర్తన పాడుకున్నాము అంటే దాని యొక్క అర్థభావన, ఏకాగ్రత లేని మనస అయిపోయింది, పాట అయిపోయింది, అయిపోయింది, నెక్స్ట్ వాడు వాడేద్దామా, నెక్స్ట్ వాడు ఏంటి టైం చూస్తున్నావా, నేను చూడలేదు, మరి చూస్తే ఆపేయాల్సి వస్తుంది అని భయం వేసి ఆపట్లా. ఆవిడ చూస్తోందండి, ఎవరనుకున్నారు పాట రాసిన ఆవిడ. ఆరాటం నిండిన మనసా పడిలేచే కరణ నీవు, ఒకసారి ఏది పడి లేచింది, ఎక్కడ పడింది, కాలంలో పడి మళ్ళ లేచింది కదా. ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం, అదే గాలిలో దీపం నీవు, ఆరాటం నిండిన మనసా పడి లేచే కరణం నీవు. అంటే ఎట్లా, లేస్తుంది ఒకసారి మళ్ళా పడిపోతుంది, సముద్రపు కెరడం వస్తుంది, మనం ఉండమంటే ఉంటుందా, ఉండమనేదాకా లేదు, ఒక కెరటం వస్తుంది 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 అనుకో అక్కడే పడిపోయి వెళ్ళిపోతుంది, ఇంకొక కెరటం వస్తుంది వస్తుంది పడిపోతుందని లోపల మనదాకా వచ్చి మన కింద నీటిని కూడా లాక్కెళ్తుంది. అలాగే ఇవి కూడా మనం చేస్తున్న సంకల్పవికల్పాలకి విషయాదులకి గాలిలో దీపంలాగా ఉన్నటువంటి మనసు ఏదైతే ఉన్నదో ఏది ఆరాటం నిండి పడిలేస్తుంది. నీనా, తప్పకుండా ఈసారి నామాలు చదివినప్పుడు ఏదో ఒక నామం దగ్గర మనసు నిలిచిపోవాలి. అసలు మాట గుర్తుకొస్తే కదా, ఆ మాట గుర్తుకొస్తే కదా, మళ్ళీ అయిపోయింది. అరే అనుకున్నాను అనుకున్నాను అనుకో, కానీ అనుకోగా అనుకోగా ఇలా అనుకోగా అనుకోగా ఏదో ఒక రోజు తప్పకుండా తప్పకుండా, ఏ కుర్మదాస్ అంతర్వాళ్ళం కాకపోయినా ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనకి భగవంతుడు దరిచేర్చుకుంటాడు. అందుకని ఈ నిజాన్ని తెలుసుకొని ఈ ఫాల్ట్ నా దగ్గర ఉన్నది, ఈ ఫాల్ట్ నా దగ్గర ఉన్నది కాబట్టి ఈ పాట నా స్వరూపం అయి ఉన్నది కాబట్టి ఇది జీవ లక్షణాలని జీవుణ్ణి శివత్వానికి తీసుకెళ్లేటువంటి లక్షణం గుర్తింపజేస్తోంది మన్ని. కాబట్టి ఈ నిజాన్ని తెలుసుకొని, ఏ నిజం, రేపటికి అన్నం లేదు కాబట్టి రేపు ప్రొద్దుటే లేచి బియ్యం కొలుసుకుని దాకలో పోసి అన్నం వండుకోవాలి, ఇదా ఈ నిజమా తెలుసుకునేది? ఈ నిజాన్ని తెలుసుకోక్కర్లేదు, ప్రపంచంలో ఎక్కడ పడాలంటే వస్తుంది. అదేంటండి పాపం, కొంతమంది భోజనం లేకుండా ఉంటారు కదండి. నువ్వు త్యాగం చేయలేదు కాబట్టి వాళ్ళకి భోజనం లేదు, నువ్వు త్యాగం చేస్తూ ఉంటే వాళ్ళకి భోజనం ఎప్పుడో ఉండేది, అంతే కదా. ఒకడు గట్టిగా దాచుకున్నాడు కాబట్టి అక్కడ నలుగురికి భోజనం లేదు. ఈ ఒకడు గట్టిగా దాచుకున్నవాడు గబగబా మీకు కూడా పంచుదాన్ని రండ్రా అంటే ఆ నలుగురికి ఉపాధి ఏర్పడదా? ఇప్పుడు చేస్తున్నది అదే కదా, ఇన్కమ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి? అలాంటివే చేస్తున్న దానిలో ఏమంటారు? మేమింత సేవా కార్యక్రమాన్ని నిలబెడుతున్నామని వాళ్ళ దగ్గర ఖర్చు రాసేస్తుంటారు, వీళ్ళేమో ఇటు ఊరుకుంటున్నారా లేదా? నాకు కూడా తెలుస్తుంది కొంచెం లోకజ్ఞానం. నేనేమన్నారు లోకజ్ఞానం అని బాబుజీ కోపడిన దానిలో ఇది ఒకటి. రేపు ఎలా బతుకుతావో ఏంటో లోకజ్ఞానం కూడా తెలియదు నీకు అంటుండేవారు. అందుకని ఎవరూ, లోకేశ్వరుడే ఉన్నాడు అక్కడ, పక్కనే పెట్టుకున్నాడు ఆయన. పాపం పర్యాయ పదాలు వేరుగా ఎక్కడి నుంచో తెచ్చుకోకర్లా, లోకజ్ఞానాన్ని ప్రసాదించడానికి సమయానుకూలంగా లోకేశ్వరుడు అక్కడే ఉన్నాడు. జగత్తును గుర్తించడానికి జగన్నాథుడు అక్కడే ఉన్నాడు. మీరేం తీసుకున్నా అక్కడే ఉన్నాడు. మాయ ఎక్కడ ఉన్నదో మాధవుడు అక్కడే ఉన్నాడు. మనం వేరే ఎత్తుకోవడం ఎందుకు? ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని, అమ్మాయి అమ్మాయి వెళ్ళిపోతుందేంటిదా, దొరికిపోయారా, ఉత్తర కుమారుడు వెళ్ళే లేచో, అసలే పెళ్ళావాళ్ళు రేపు రా, కూర్చో స్థిరంగా, నువ్వు కూర్చుంటే తొందరగా వెళ్ళవుతుంది, వెళ్ళిపోగలగా, కూర్చో సరి కూర్చో, సరిగ్గా కూర్చో, నువ్వు వెళ్ళే కూర్చో, ఇంకా అంతే కూర్చో, వచ్చి కూర్చో, నీకు నీకు కావాలా, తాగి తాగి తాగి, తనకి మంచిళ్ళు అవుతుందండి పాపం, గోల్డ్ మెడలిస్ట్కి మంచిళ్ళు అవుతున్నాయంట. అందుకని ఈ నిజాన్ని తెలుసుకుని నీ నడవడి మార్చుకొని ఏం చేయాలి? గురునామస్మరణే చేస్తూ బాయ్. ఇది ఏమైనా కష్టమైన మార్గమా చెప్పండి? కష్టమైంది ఏమైనా ఎత్తమన్నారా? పోని నిన్ను నువ్వు ఏమైనా కొదవ పెట్టమన్నారా? అలా నీ నడవడి మార్చుకో, అది నీ ఇష్టం. అది నీ నడవడి మార్చుకో అన్నది నీ ఇష్టం, నీ దగ్గర పెట్టారు ఆ ఇష్టాన్ని. నువ్వు ఎంత త్యాగం చేయగలిగితే, ఎంత బంధరాహిత్యమై బంధరాహితాన్ని చేసుకుంటే నీ జీవితం అంత ప్రకాశిస్తుంది. లేదు నువ్వు బంధన పెట్టుకున్నావు నీదే, నువ్వు అందులోనే పట్టుకో. ఏది శ్లాష్మంలో పడ్డా ఈగలాగా, కుడుతుల్లో పడ్డా ఎలుకలాగా, అంతే. కాబట్టి నీ నడవడి మార్చుకో, చెప్పినట్టుగా నీ నడవడి మార్చుకొని ఏం చేయాలి? ఈ నిజాన్ని గుర్తించి, అది కూడా అండర్లే, ఈ నిజాన్ని గుర్తించి అంటే విచారణ ఉంది అక్కడ. ఈ నిజాన్ని గుర్తించి నీ నడవడి మార్చుకొని అంటే ఆచరణ ఉంది అక్కడ. ఈ నిజాన్ని గుర్తించి నీ నడవడి మార్చుకొని గురునామస్మరణ, ఇంకా గురునామం కాకపోతే ఇంకేముంటుంది అక్కడ? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ, 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 శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
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 శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
బోలు సద్గురునాథ మహారాజ్
కీ జై.
ఎంత ఆనందంగా ఉంది. ఎవరికి శరణ పొందాం? గురునాథుడికి శరణ పొందాం. ఇప్పుడు గురుదేవులు ఎక్కడున్నారు? ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటి? అక్షర విద్య ఎవరి గురించి తెలియజేస్తోంది? ఇప్పుడు సరస్వతి బాహ్య రూపం కలిగి ఉన్నదా, ఆంతర్యమై ఉన్నదా? ఆలోచించండి. గుర్తిస్తే ఏమున్నది? నీ వాక్కు, నువ్వు వినే శబ్దంలో, నువ్వు ఆలోచించే ధోరణిలో. మరి అక్షరాలన్నీ ఎవరిస్తున్నారు? పదాలన్నీ ఎవరు? ఎవరి శక్తి అయి ఉన్నది అక్కడ? తల్లి ఎవరు? సరస్వతి అమ్మ తల్లి. అందుకనే జ్ఞాన సరస్వతి అమ్మ కూడా ఎవరు? జ్ఞాన సరస్వతి. మరి గురుదేవులు మరి మనకి బ్రహ్మ విద్యని ఇంత తేలిక రూపంలో మనందరినీ కూర్చోబెట్టి వడ్డించారంటే, మనందరికీ ప్రసాదించారంటే, అది ఏ అమ్మని మనకిచ్చేశారండి? ఆ అమ్మ సరస్వతి అమ్మ తల్లి. మనం ఎంత పంచిపెట్టని, ఇంకా ఇంత ఇక్కడ ఊరుతూనే ఉండే తల్లి. అది నూతి లాంటిది. నూతి కాదు, అది అది ఒక ఓషన్, ఒక అమృత సరస్సు. అది ఆ అమృతం తాగితే అది అయిపోతుంది అంతే. కానీ జ్ఞాన సరస్వతి, నీ భావన మారుతోంది. గురు సరస్వతి యొక్క అనుగ్రహం ఎప్పుడు పొందామో, గురుదేవుల అనుగ్రహంతో ఆ సరస్వతి మా తల్లి మనలో, మన భావన ప్రతిదీ జ్ఞానపరంగా. నువ్వు ఒక పండు పట్టుకుంటే ఏమంటావు? ప్రసాదం అంటావు. ఒక తినే పదార్థం చూస్తే ఏమంటావు? ప్రసాదం అంటావు. ఎవరైనా గ్లాసులో నీళ్ళు చూపిస్తే తీర్థమా అంటావు. ఒక సేవని నీకు ప్రసాదిస్తే ఏమంటావు? ఒక పనిని ప్రసాదిస్తే సేవ సేవగా మారిపోతుంది. నీ ఆలోచన అంతా, మన ఆలోచన అంతా, మనం చేసే ప్రతి క్రియ భగవత్పరమైనటువంటి సేవగా మారిపోతుంది. ఇప్పుడు మనలో జ్ఞాన సరస్వతి ఎలా ముడి ఉన్నదో, లేకుండా ఒక్కళ్ళని లేవు. ఇక్కడ జ్ఞాన సరస్వతి లేకుండా ఎవ్వరూ లేరు. అందరిలోనూ ప్రకాశిస్తోంది. ఎప్పటి నుంచి ప్రకాశిస్తోంది? తల్లిదండ్రులు తెలుసా? పుట్టిన పిల్లాడికినో పిల్లకి ఏది తాము మేమే మాటలు నేర్పాము అనగలరా అన్నారు. ఈ మాటలన్నీ ఎలా వచ్చాయిరా నీకు అంటుంది చూడండి తల్లిదండ్రి. కొంత పెద్ద అయ్యేసరికి ఆ పిల్లల్ని పట్టుకుని, ఒరే నువ్వెవరికి పుట్టావు అసలు, నీకెవరు చెప్పారా ఈ మాటలన్నీ అంటారే, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? ఇప్పుడు చెప్పండి, పుట్టించిన వాడే, ఏది మొక్క వేసిన వాడే నారు పోస్తాడు. పుట్టించిన వాడే అన్నీ చూశాడు, అన్నీ చూస్తూ సమయానికి ఆ మాటలాడించే తనం ఏది, ఆ మాటలు ఆ శబ్దాలు వినే తనాన్ని, ఆ ప్రసాదాన్ని వాళ్ళకి అనుగ్రహించకపోతే తల్లిదండ్రికి తెలుసా మేమే నేర్పామండి అంటారా? ఎవరు నేర్పారండి మాటలు? మేమేం మాట్లాడితే ఆ మాట మాట్లాడేస్తున్నాడండి అంటుంటారు తల్లిదండ్రులు. మరి నేర్పట్లా? ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం ఏది తింటే అది తినడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. నువ్వు నేర్పిన దాన్ని బట్టే వస్తుంది. దాన్ని ఏమన్నారు? సంగమం అన్నారు. మనతో ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటే అలా రావటాన్ని సంగమం అన్నారు. ఇప్పుడు అలే మనం కూడా ఈ ఉపాధి ధరించి ఏ సంగమంలో ఉంటే ఆ వాసనలు ఆ ప్రవృత్తి మనకి అబ్బుతున్నాయి. కానీ జ్ఞాన సరస్వతి అనేటువంటి, ఇప్పుడు చూడండి ఎంత అంతర్వాహినిగా, ఎంత అంతర్లీనమై, ఎక్కడ లేదని చెప్తాం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని పిలిచి కథ చెప్పిద్దాం, చూడండి ఎంత బాగా చెప్తాడు. ఇట్టురా దుంప అదేగా, ఇది వాడు తప్పు కాదండి, రమ్మనగానే వాడు వచ్చేసేవాడే, వాళ్ళ అమ్మ పట్టుకుంది. అదే నేను చెప్పగా తల్లిదండ్రులు పట్టుకుంటూ ఉంటారు కొన్నిటి, కానీ ఏంట్రా కథ చెప్తావు అదేది. చెప్పు చెప్పు, ఉండు ఉండు రోయ్ మైక్ పెట్టాలి రే పొడ్డోడా. శంకరాచార్య స్వామి చరిత్ర చెప్పనా అన్నాడండి ఆ పిల్లవాడు. పైపించి మళ్ళా స్టార్టింగ్ నుంచి చెప్పనా, ఇష్టం ఒరే నీదే మైకు చెప్పు. అలా చేతికిచ్చావేంట్రా, ఒరే ఇలా బాలభక్తుడిని ఇంత చిన్నగా చూస్తే ఇలాగ నీ కొడుకు పుట్టలేదనా? ఓ నువ్వు పట్టుకుని ఉంచవచ్చు కదరా, ఆ పుణ్యమైనా ఉంటుందని రాముడు కట్టొచ్చావు. అప్పుడు
కేరళలో కాలడి అనే ఒక ప్లేస్ ఉంది కదా, దాంట్లో శివగురు అను ఆర్యాంబ అనే బ్రాహ్మణ్ కపులు ఉన్నారన్నమాట. ఆ చోట్ల శివగురు అని ఆర్యాంబ అని ఇద్దరు ఉంటే వాళ్ళకి జీవితంలో అన్నీ ఉన్నాయి. శివగురుకి శివుడు భక్తుడు అన్నమాట ఆయన. వాళ్ళకి జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి పిల్లాడు పుట్టలేదు, అందుకని వాళ్ళు శివుడివి అన్నీ ఉపనిషత్తులు పద్యాలు అవన్నీ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఓ రోజున రాత్రి శివగురు ముందు కనిపించారు ఆయన కళ్ళలో. శివుడు కనిపించే ముందు ఎదురుకుండా కనిపించి, మీకు ఓ పిల్ల, మీకు చాలా తెలివి, ఇంకా పుట్టినప్పటి నుండే ఇంకా అన్నీ వచ్చిన పిల్లాడు కావాలా, కానీ 16 ఇయర్స్కే బతుకుతాడు, లేకపోతే మీరు చాలా ఆర్డినరీ.
స్వరం మళ్ళా అన్ని లక్షణాలు ఉన్న మంచి పిల్లాడు కావాలా, 16 ఏళ్ళు మాత్రమే బతుకుతాడు వాడు చెప్పడం చూడండి.
లేకపోతే మీకు మొత్తం లాంగ్ లైఫ్ బతికిన పిల్లాడు కావాలా, లేకపోతే వాడు కానీ వాడు చాలా ఆర్డినరీగా ఉంటాడు, మామూలు మంచిగానే ఉంటాడు,
మంచిగానే ఉండడు
అంటే అందరితో పాటు సమానంగా ఉంటాడు.
అంతే.
అప్పుడేమైంది, శివగురు ఏమో కొంచెంసేపు ఆలోచించుకుని అప్పుడు చెప్తారు, నాకు చాలా తెలివి ఉన్న అన్నీ తెలిసిన పిల్లాడు కావాలి, తను తక్కువ రోజులు బతికినా కూడా నాకు కావాలి అని. అంటే శివుడికి చాలా సంతోషం వచ్చి, నేనే మీ పిల్లాడిగా పుడతాను అని అంటాడు. ఆల్మోస్ట్ మార్కండేయుడు కదే, కాతే కొంచెం డిఫరెన్స్.
అంటే ఎన్ని కథలు వచ్చో చూడండి ఆ బుడ్డాడికి, మేము ఈయనందరూ నేర్చుకోండి చెప్పే.
అప్పుడు శివగురు అప్పుడే తెల్లారైంది. శివగురు ఏమో చాలా సంతోషంతో లేచేసి అప్పుడు చూశారు, శివుడు పుడతానన్నారు కదా వాళ్ళకి పిల్లాడుగా, అందుకని పుట్ ఆ రోజున పుడతాడో లేదో చూడటానికి లేచి చూస్తున్నాడు. అప్పుడేమో ఆర్యాంబ వాళ్ళు ఆవిడ కదా, ఆర్యాంబ ఏమో ఓ అబ్బాయి పుట్టాడన్నమాట ఆర్యాంబకి. అందుకని శివుడు రూపం అని మెమరీలో తనకి శంకర అని పేరు పెట్టారు. శంకరకి 3 ఏళ్ళు అప్పటి నుండి తనకి పుస్తకాలు చదవటం వచ్చు, 3 ఏళ్ళు అప్పటి నుండి తనకి వాళ్ళ అష్టావక్రుడిలాగా వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే ఒకసారి చెప్పగానే అది ఇంకా పూర్తిగా గుర్తుంచుకుంటారు. అష్టావక్రుడిలాగా. అప్పుడు కానీ తను నాలుగేళ్ళు అప్పుడే సోగిరిపోయారు. అందుకని వాళ్ళమ్మ తనకి అన్నీ నేర్పించింది. షీ బికేమ్ ఎవ్రీథింగ్ టు హిమ్. అందుకని అదే ఒడుగు చేయించి తనకి ఐదేళ్ళప్పుడే ఒడుగు చేయించి గురువు వాళ్ళ ఇంటికి పంపిస్తారన్నమాట, అంటే టీచర్ పంపించి చదువుల కోసం పంపించారు ఆర్యమ్మ. అప్పుడేమో అప్పుడు నేర్చుకునేటప్పుడు ఆ రోజుల్లో భిక్షకి వెళ్ళాలి
భిక్ష.
ఓ రోజున శంకరాయమో ఇలా పేదవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఆడికి అంత క్యూట్గా ఉన్న బాయ్ని చూసి చాలా లవ్ వచ్చేసిందన్నమాట, చాలా డివోర్షన్ వచ్చింది. అప్పుడేమో తను చాలా సారీగా ఫీల్ అయింది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. తను గుర్తుంచుకుంటుంది ఒక చిన్న అమలాక ఉంటాం కదా గూస్బెర్రీ, చిన్న ఫ్రూట్ ఉసిరికాయ ఏమో చిన్నది ఒకటి కిచెన్లో ఉంది
వంటింట్లో.
అప్పుడేమో అది గుర్తుంచుకుంటే అంత వర్త్లెస్ థింగ్ ఎందుకు ఇవ్వటం అని అనుకుంది. కానీ అంత తనకి ఆ పిల్లాడంటే చాలా ఇష్టం వచ్చి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అనుకుని అప్పుడు వంటింట్లో అది తీసుకుని మళ్ళీ వచ్చి ఇస్తే తన డివోషన్ శంకర హార్ట్కి టచ్ అయింది. అందుకని
శంకర హార్ట్కి టచ్ అయింది, హృదయ స్పందించి.
అందుకని శంకర ఏం చేస్తారు, కళ్ళు మూసుకుని కనకదుర్గస్తవం చదువుతారు. అప్పుడేమో లక్ష్మీదేవి వచ్చి బంగారం ఉసిరికాయలు పోసారన్నమాట. అందుకని ఆ పేదవాడికి మొత్తం బాగా రిచ్ అయ్యారన్నమాట.
బాగా రిచ్ అయింది అమ్మా, బాగా రిచ్ అయింది. ఓకే నెక్స్ట్.
మసల్ది అప్పుడే కాదు, ముందు శంకరాచార్య స్వామి అప్పుడు స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తారు. అంటే వాళ్ళ గురువుగారు వాళ్ళ ఇంట్లోనే తన స్టడీస్ అయిపోయే వరకు వాళ్ళ గురువుగారు ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, మొత్తం మాస్టర్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మని బాగా సర్వ్ చేశారు, బాగా డివోషనల్గా సర్వ్ చేశారు. అందుకని రోజున అంటే శంకరాకి అనుకుంటున్నారన్నమాట కాదు ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ చాలా ముసలావిడ అయిపోయింది. తనేమో పూర్ణ రివర్లో కాలడీలో పూర్ణ రివర్ ఉంటుంది కదా, అక్కడ స్నానం చేస్తారు రోజున. కానీ అది లాంగ్ డిస్టెన్స్ కదా, అందుకని కొంచెం డిఫికల్ట్గా ఉంది.
పూర్ణ నది అక్కడ కాలడీలో ఉంటుంది, చాలా దూరంగా ఉందట నది.
అందుకని తనకు బాగా డిఫికల్ట్ కదా,
చాలా కష్టమై అంటే వాళ్ళ అమ్మగారు స్నానం చేయడానికి చాలా కష్టమవుతుందంట, దూరానికి వెళ్ళి.
కానీ ఆడ పూర్ణ రివర్లో డైలీగా బ్యాచ్ చేయలేదు అంటే స్నానం చేయలేదంటే ఆడ అసలు సాటిస్ఫై అవ్వరు.
పోనీ దూరంగా ఉందని స్నానం మానేద్దాం అంటే స్నానం లేకపోతే ఆవిడ సాటిస్ఫై అవ్వదట, అంటే ఇష్టపడదట.
ఎనిమిదేళ్ళు శంకరాకి అది తెలిసి ఏం చేశారు, అది నదిని ప్రార్థిస్తే అప్పుడు ఆ నది మొత్తం వాళ్ళ ఇంటి పక్కనే కోర్స్లో వెళ్తుందన్నమాట, కోర్స్ మారింది. అందుకని ఈజీగా ఉంది వాళ్ళ అమ్మకి వెళ్ళటానికి. అందుకని శంకర ఏమో అనుకుంటున్నారు, నేను ఇలా సన్యాసిని అయిపోయి వరల్డ్ మొత్తం గివప్ చేసి వెళ్ళిపోవాలి నేను అని అనుకుంటే సన్యాసిలాగా వాళ్ళ అమ్మని పర్మిషన్ కోసం అడగాలి కదా ఎవరైనా. అందుకని వాళ్ళ అమ్మని అడిగితే పర్మిషన్ కోసం వాళ్ళ అమ్మ ఏమో పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే అసలు ఆవిడ కళ కూడా రాదు తను లేకుండా ఉండడానికి, శంకర లేకుండా ఉండడానికి. శంకర ఏమో ఇలా ఇలా ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ సన్యాసం అయిపోతే తను లేకుండా ఎలా బతుకుతాను నేను అని అనుకుని అని అనుకున్నారు. కానీ ఓ ఇన్సిడెంట్ అయిందన్నమాట, పర్మిషన్ ఇవ్వాలి. ఓ రోజున ఆర్యాంబను ఇలా శంకర ఏమో నది గురించి చెప్పాం కదా, నదికి ప్రార్థిస్తారు అందుకని నదిలో చేస్తూ ఉంటే ఓ మొసలి శంకర కాళ్ళని పట్టుకుంది. అందుకని ఇంకొంచెం ఉంటే లోపలికి వెళ్ళిపోయి తినేసేది మొసలి. గట్టిగా వచ్చారు, అమ్మ నేను ఇంకా పోతున్నాను, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వు సన్యాసిని అవటానికి. అప్పుడే నన్ను వదులుతుంది మొసలి అని అంటే అప్పుడు అనుకున్నారు ఆర్యాంబకి ఏం చేయాలో అసలు తెలీదు. అప్పుడు అనుకున్న ఆర్యాంబ తను సన్యాసిని అయ్యారంటే ఇప్పుడు కూడా నేను చూడగలను శంకరాని, తను చచ్చిపోయారంటే అది కూడా పాసిబుల్ అవ్వదు, అది కూడా జరగదు అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. అందుకని సన్యాసది అదేదో ఉపనిషత్తు ఏదో చదివితే అప్పుడు హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ సన్యాసిన్. అప్పుడేమో వదిలేసింది మొసలి. ఆ మొసలి ఇంతకీ ఒక గాంధర్వ. బ్రహ్మదేవుడు శాపం వేశారు కాబట్టి మొసలిగా అయింది. అందుకని మళ్ళీ గాంధర్వ అయిపోయి ఇలా తను ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. శంకర అదే భజగోవిందం పాడుతూ
భజగోవిందం పాడుకుంటూ వెళ్ళిపోయాడు.
అంటే శంకరాచార్య స్వామి గురించి పాటే కదా భజగోవిందం అంటే.
అంతే అంతే,
అందుకని గుర్తు తెచ్చుకుంటున్నాను. అందుకని ఆర్యాంబ అందుకని వదిలేసి వెళ్ళిపోయింది కదా మొసలి ఆ గాంధర్వ. ఇలా స్విమ్మింగ్ తెలుసు కదా మీకు, స్విమ్మింగ్ చేస్తూ శంకరాయేమో వచ్చేస్తారు. వాళ్ళ అమ్మ ఏమో చాలా సంతోషంగా ఉంటుంది కానీ తను ఇంటికి రాలేదు. తను చెప్పారు నేను సన్యాసం అయిపోయి నాకు సన్యాసం అవటానికి మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, నేను ఇప్పుడు వెళ్ళి మీరు చచ్చిపోయే ముందు మీ లాస్ట్ డేస్లో నేను వచ్చి డ్యూటిఫుల్ కొడుకులాగా నేను రైట్స్ చేస్తానన్నమాట. సరే అండి, అందుకని
చాలా మంచి పిల్లాడిగా మీకు ఆఖరి టైంలో నేను వచ్చి రుణం తీర్చుకుంటాను. బ్యూటిఫుల్ అంటే చాలా గొప్ప పిల్లవాడిగా అనిపించుకుంటాను అన్నాడట. ప్రూవ్ చేసుకుంటా అన్నట్టు వచ్చి.
అప్పుడేమో సన్యాసం బట్టలు వేసుకుని వెళ్ళిపోతే అక్కడ ఇంకో గురువు కోసం వెతుకుతున్నారు. అక్కడ నర్మదా నది ఉంది కదా, నర్మదా దాని పక్కనే గుహ ఉంది. ఆ గుహ లోపల ఓ ఋషి ఉంటారన్నమాట, గోవిందపాద దగ్గరకు వచ్చి నాకు నేర్పించండి అని అంటే నేర్పిస్తారు. నేర్పిస్తే మొత్తం మాస్టర్ చేసిన తర్వాత తనకి పర్మిషన్ ఇచ్చారు గోవిందపాద తను వెళ్ళటానికి. గోవిందపాద చెప్పారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు టీచర్ అయ్యావు, నువ్వు అన్నీ మాస్టర్ చేసావు కదా, నువ్వు ఇప్పుడు వారణాసికి వెళ్ళు. వారణాసిలో అది ఇంతకుముందు చాలామంది పిల్లలకి వారణాసి అంటే చాలా ఇష్టం, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు నేర్పించు అని అంటే సరే అని చెప్పి వెళ్తారు. అగోరండి వెళ్తే శంకరాచార్య స్వామి వచ్చినప్పుడు వారణాసికి వస్తారు. తనకి ఈ సిటీ చాలా నచ్చింది, తనకి చాలామంది భక్తులు వచ్చారు. అప్పుడేమో స్టూడెంట్స్ అప్పుడేమో రోజున అంటే చాలామంది డిసైపుల్స్ ఉన్నారు కదా, వాటిలో ఓ భక్తుడు స్టూడెంట్ పేరు సనందన. సనందనకి తన గురువు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అప్పుడు ఓ రోజున అక్కడ గంగా రివర్ ఉంటుంది కదా, గంగా నది దానికి అవతల వైపు సనందన ఉంటే మళ్ళీ దానికి ఇంకోవైపు గ్లాస్ జరిగేటట్టుంది. కానీ గ్లాస్ జరిగే ముందు అక్కడ బాగా ఫ్లడ్స్ వచ్చేసాయి. అప్పుడు సనంద నాకు చాలా కోపం వచ్చింది, క్లాస్ మిస్ అవుతాడని అనుకుని. శంకరాచార్య స్వామి ఏమో అర్థం చేసుకుని ఇలా సిగ్నల్ చేశారు ముందుకు రమ్మని. అందుకు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా రెడీగా వచ్చేసారు. అంత అంత భక్తి ఉన్నందుకు గంగలో పద్మాలు వచ్చాయి. అందుకని తనకి పద్మపాద అని పేరు పెట్టారు. పద్మ లోటస్, పాద ఫుట్, సో లోటస్ ఫుటెడ్ వన్ పద్మపాద. అది వచ్చింది అలాగా. ఒకరోజు శంకరాచార్య స్వామి అను వారి శిష్యులు గంగానదిలో స్నానం చేసిన తర్వాత, అంటే శంకరాచార్య స్వామి శివుడు రూపం కదా, కాళీ అమ్మవారి భక్తుడు, ఇంకా విశ్వనాథ్ భక్తుడు శంకరాచార్య స్వామి. అందుకని ఓ రోజున శంకరాచార్య స్వామి ఇలా తన శిష్యులతో గంగానదిలో స్నానం చేస్తే వచ్చేటప్పుడు ఒక చండాల కనిపిస్తారు. చండాల తెలుసు కదా మీకు అందరి. అప్పుడు ఆ చండాలని అడ్డంలో పక్కకు జరగమంటారు వాళ్ళు వెళ్ళాలని. ఆ చండాల ఏమో స్మైల్ చేసి అడుగుతారు, నవ్వి అడుగుతారు, నువ్వు ఆత్మని పక్కకు జరగమంటున్నావా లేకపోతే నువ్వు శరీరాన్ని పక్కకు జరగమంటున్నావా, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే, ఆత్మలో ఇంప్యూరిటీ లేదు. ఎందుకంటే చంద్రుడు గిన్నెలో నీళ్లు పోస్తే చంద్రుడు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లో
శంకర 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 రా
చెప్పాను. అప్పుడేమో
చండాలుడు చండాలుడు ఆత్మ నీలో నాలో
ఉన్నదా, గిన్నెలో గంగా నదిలో నీళ్లు పోస్తే దాంట్లో చంద్రుడు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా, చంద్రుడి రిఫ్లెక్షన్లో ఇంప్యూరిటీ ఉందా, లేదు కదా, అలాగే ఆత్మలో కూడా ఇంప్యూరిటీ లేదు. లేకపోతే నువ్వు శరీరాన్ని పక్కకు జరగమంటున్నావా, ఆత్మ లేకుండా శరీరం ఏమి పక్కకు జరగకూడదు కదా. ఇప్పుడు నువ్వు సన్యాసిని, సన్యాసిని నన్ను అడిగింది దేని పక్కకు జరగమంటున్నావు, ప్యూరిటీనా ఇంప్యూరిటీనా అని అడిగితే అప్పుడు గొప్ప నిజం చెప్పినందుకు శంకరాచార్య స్వామి ఆ చండాల కాళ్ళ మీద పడతారు, పాదాల మీద. కానీ ఆ చండాల అక్కడ అక్కడికక్కడే మాయమైపోయి ఆ చండాల నుంచున్న చోట్ల లార్డ్ విశ్వనాథ్ నుంచున్నారు. ఆయనే బ్రాహ్మణుడు సన్యాసిని డిస్టింక్షన్స్ నేర్పించడానికి వచ్చారన్నమాట ఆ రూపంలో, చండాల రూపంలో. అప్పుడు అందుకని లార్డ్ విశ్వనాథ్ ఏమో ఇలా ఆశీర్వదించి రోజు శంకరాచార్య స్వామి నేర్పించేటప్పుడు ఆయనకు భక్తుడు ఉంటామాట, కుమారుల భక్త
భట్టు
భట్టు. ఓ రోజు కుమారుల ఏమో ఆ వేదాసే నేర్చుకోకుండా ఓ బుద్ధిస్టుగా వేషం వేసుకొని బుద్ధిస్ట్ కపుల్లోకి వెళ్తారన్నమాట. దాంట్లో వాళ్ళేమో బుద్ధిస్టులు ఏం నేర్చుకుంటారు చెప్పండి ఎవరైనా?
సత్యం శూన్యమా?
అందుకని టెస్ట్ రోజున టెస్ట్ పెట్టేటప్పుడు తను రాయలేకపోయారన్నమాట. అందుకని తను తను ఇంతకీ బుద్ధిస్ట్ కాదని వాళ్ళకి తెలుస్తుంది టీచర్స్కి. అందుకని తను ఇలా బతుకుంటే మంచిది కాదని అనుకుని డేంజర్స్ ఏమో అని అనుకుని ఓ బిల్డింగ్ పైనుండి ఇలా తోస్తే కింద పడుతున్నారు. కింద పడే ముందు గాలిలో ఉన్నప్పుడు ఓ పాట పాడతారన్నమాట. ఆ పాటకి అర్థం ఏంటంటే వేదాలు నిజమనుకో కాదు, ఆ వేదాలు నిజమనుకో దాని శక్తితో నేను ఇలా దాని శక్తితో నేను రక్షింపబడాలి అని అంటే అప్పుడు కుమారి ఇలా కన్ను పోతుంది, ఆయన కింద పడతారు కన్ను పోతుంది. అది పనిష్మెంట్ అన్నమాట. ఎందుకంటే వేదాలు నిజం అనుకో వేదాలు అప్పుడు బుద్ధిస్ట్ నేర్చుకున్న వేదాలు కాదు కదా. అందుకని శంకరాచార్య స్వామి ఏమో వేదాలు నేర్పిస్తారు. అందుకని రోజు శంకరాచార్య స్వామి మీటింగ్కి వస్తారు కుమారి ఇలా దగ్గరికి ఆర్గ్యూ చేయటానికి, ఎందుకు వెళ్ళావు బుద్ధిస్టుల దగ్గరికి అని ఆర్గ్యూ చేయటానికి వస్తే అప్పుడు కుమారి ఇలా ఏమో నేను ఇలా అగ్నిలో చుట్టూరు ప్రదక్షిణం చేసి నేను అగ్నిలో పడిపోయి నేను చచ్చిపోతాను, నాకు ఇంకో భక్తుడు ఉన్నారు, నాకు ఇంకో స్టూడెంట్ ఉన్నారు, తన పేరు మండన. ఆయన ఇంటికి వెళ్ళమంటారన్నమాట, ఆయనతో ఆర్గ్యూ చేయమంటారు.
నన్ను పెట్టు ఎవరు మండన మిశ్రుడిది, నేను తీసుకెళ్ళి దాసుకు పెట్టా. మండన మిశ్రుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ మండన మిశ్రుడు?
అక్కడ
ఓంకారా, ఓంకార క్షేత్రం, ఓంకార క్షేత్రం
అక్కడ మండన ఉంటారన్నమాట. ఆయన ఇంటికి వెళ్తూ ఆయన ఇల్లు ఏంటో తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు శంకరాచార్య స్వామికి. అందుకని కొంతమంది అంటే ముందు వెతికే ముందు నర్మదా నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసి వచ్చేటప్పుడు శంకరాచార్య స్వామి మండన ఇల్లు ఆయనకు తెలియదు కదా, అప్పుడే నర్మదా నది నుండి కొంతమంది వస్తున్నారు అన్నమాట జనాలు. వాళ్ళని అడిగితే మండన ఇల్లు ఎక్కడ అని అడిగితే ఇల్లు ఉంటుంది కొంచెం దూరంలో ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుకి కొన్ని కేజీలు ఉంటాయి, ఆ ఇల్లు బయట ఆ కేజీ లోపల కొన్ని చిలుకలు ఉంటాయి, ఆ చిలుకలు ఏమో ఆ వేదాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాయి, అదే మండన వాళ్ళ ఇల్లు అని అంటారు. శంకరాచార్య స్వామి స్పాట్ చేశారు ఆ హౌస్ని.
అర్థమవుతుంది అందరికి? అర్థమని వాళ్ళు చేయొద్దండి, అర్థం అవ్వని వాళ్ళు లేదు, అందరికీ అర్థమవుతుంది
చూపు.
మండన మిశ్రుడు ఇంటిలో చిలకలు కేవ్స్లో ఉండి, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి,
అవి ఆ వేదాలని డిస్కస్ చేస్తూ ఉంటాయి,
ఆ పంజరాల్లో చిలకలుండి వేదాల గురించి డిస్కస్ చేస్తున్నాయట.
అది మండన వాళ్ళ ఇల్లు,
అది గుర్తు.
అప్పుడు ఆ ఇల్లు దొరికింది శంకరాచార్య స్వామికి. ఆ రోజునే వాళ్ళ నాన్న డెత్ డే, అందుకని తలుపులు మూస్తున్నాయి. శంకరాచార్య స్వామి తన యోగి పవర్తో లోపలికి వస్తారు.
యోగి పవర్తో లోపలికి వస్తాడు
అప్పుడు మండనాకి సన్యాసిని అంటే అసలు ఇష్టం లేదు.
మండన మిశ్రుడికి సన్యాసులు అంటే అసలు ఇష్టం లేదు.
అందుకని వాళ్ళ నాన్న పోయిన రోజున లోపలికి వస్తే శంకరాచార్య స్వామి సన్యాసిని వస్తే లోపలికి తనకి కోపం వస్తాం కదా, తనకి ఎలాగో ఇష్టం లేదు కాబట్టి అందుకని వాళ్ళిద్దరూ గొడవ పెట్టారు. మండన వాళ్ళ ఆవిడేమో వాళ్ళ ఆవిడ చాలా మంచి స్కాలర్, అందుకని స్కాలర్ తెలుసు కదా మీకు, జ్ఞాని
జ్ఞాని,
అందుకని ఆవిడని వాళ్ళిద్దరు గొడవ మధ్యలో ఆవిడని జడ్జ్గా పెట్టారు. వాళ్ళిద్దరు మెడల మీద ఆ దండ వేసి ఎవరు పూలు పుచ్చిపోయి ఇలా కింద పడితే వాళ్ళే డిఫీట్ అన్నట్టు. అందుకని
వాళ్ళు ఓడిపోయినట్టు.
ఇదేమో 19 రోజులకి అయింది ఈ డిబేటు.
ఈ డిబేటు 9 రోజులు జరిగిందంట, 19 రోజులు జరిగిందంట డిబేట్.
19వ రోజు మండనాది మండన పూలు ఇలా పుచ్చిపోయి కింద పడిపోయాయి. అందుకని మండన వాళ్ళ ఆవిడ ఏమీ అనుకోలేదు వాళ్ళ ఆయన డిఫీట్ అయ్యారంటే. అందుకని ఆయన డిఫీట్ అయ్యారంటే అందుకని మండన శంకరాచార్య స్వామి డిసైపుల్ అయ్యారు, సన్యాస శిష్యుడు. కథ అయిపోయిన తర్వాత కాపాలిక కథ. శంకరాచార్య స్వామి కాదు, అందుకని మండనాకి సురేశ్వచార్య అని పేరు పెట్టారు. సురేశ్వ ఇప్పుడు కథకు వచ్చాం, హ్యూమన్ సాక్రిఫైస్. సురేశ్వచార్యతో పాటు భైరవ గుడి ఎక్కడ ఉంటుంది, తనేమో శంకరాచార్య స్వామి ఒక చోటుకు వస్తారు. ఆ చోటులో కొంతమంది ఉంటారన్నమాట రాక్షసులు, చండాలలాగా ఉంటారు, వాళ్ళని కాపాలికాలు అని అంటారు. కాపాలిక ఏమో ఇలా శంకరాచార్య స్వామి ఇలా డీప్ మెడిటేషన్ ధ్యానంలో ఉంటే శంకరాచార్య స్వామిని లేపి ఆ కాపాలిక అప్పుడు చెప్తారు. ఆ కాపాలిక కోపంగా అంటే కాపాలిక హ్యూమన్ సాక్రిఫైస్లో వాళ్ళు నమ్మారు, హ్యూమన్ సాక్రిఫైస్. అప్పుడు ఒక కాపాలిక ఏమో
నరబలి 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 చేయడం కోసం వచ్చాడు.
అందుకని తనేమో శంకరాచార్య స్వామిని లేపి చెప్తారు లార్డ్ కాపాలి కనిపిస్తారన్నమాట. కాపాలికాలకి దేవుడు కాపాలి కనిపిస్తారన్నమాట, కనిపిస్తారట శంకరాచార్య స్వామికి కనిపిస్తారట. ఎందుకంటే ఓ ఎంపర్ తలనైనా నరికేశారంటే కనిపిస్తారట. అప్పుడు శంకరాచార్య స్వామి ఏమో ఇలా నవ్వి అప్పుడు చెప్తారు తనకి అలాంటివి ఇష్టం లేట, తను అలా చేయటం అలా ఇంట్రెస్ట్. తనేమో చెప్పారు నేను ఇవాళ రాత్రి అర్ధరాత్రి భైరవ గుడికి వచ్చి అక్కడ తపస్సు చేస్తాను అని అంటే అప్పుడు సంతోషం పడతారు. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఆ రోజు అర్ధరాత్రి మంచం మీద నుండి అంటే శంకరాచార్య స్వామి మంచం మీద నిద్రపోయారు కదా, ఆయనకి గుర్తొస్తుంది ఇలా భైరవ గుడికి వస్తాను అన్నాం కదా అని. అందుకని ఉలిక్కి పడి లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ భైరవ గుడిలోకి వచ్చి తపస్సు చేసుకుంటాడు. అప్పుడేమో పద్మపాద తెలుసు కదా, పద్మపాద గురించి చెప్పాను కదా. అప్పుడు ఆ కాపాలిక ఇంకొంచెం ఉంటే కత్తి తీసుకుని శంకరాచార్య స్వామి తల నరికేసేవారు, కానీ పద్మపాదకి చాలా మా గురుగారికి ఇప్పుడు చాలా డేంజర్ వస్తుంది అని తెలిసి
గురువుగారికి ఆపద వస్తుందని
అని తనకి తెలిసి నరసింహస్వామికి ప్రార్థన చేస్తారు. నరసింహస్వామి ఏమో పద్మపాద శరీరం లోపలికి వస్తే పద్మపాద ఏమో శివంగోడు
సింహంగోళ్ళు సింహంగోళ్ళు.
ఎందుకంటే నరసింహస్వామి ఆయన శరీరం లోపలికి వచ్చాయి కదా పద్మపాద శరీరం లోపలికి, అందుకని పద్మపాద ఏమో కాపాలిక నరికేసే ముందు ఆ కాపాలిక కత్తి పట్టుకుని లాగేస్తారు. అప్పుడేమో ఆ కాపాలికని బాగా గీరేసి ముక్కలు ముక్కలు చేసేసి పడేస్తారు. అందుకని అప్పుడు శంకరాచార్య స్వామి చూస్తారన్నమాట, పద్మపాద ఎదురకుండా నరసింహస్వామి కనిపించారు తనకి. అప్పుడు చాలా సంతోషం వచ్చి నరసింహస్వామి గురించి పాట పాడతారు. కమింగ్ అప్ అనదర్ డిసైపుల్. ఓ రోజున శంకరాచార్య స్వామి ఒక చోటుకు వస్తే ఆ చోట్ల ఆయన అంటే ఏ చోటుకి వెళ్తే అన్ని ప్లేసెస్కి తిరిగారు కదా శంకరాచార్య స్వామి. ఆ ప్లేసెస్లో వాళ్ళు ఆచార్య పెట్టుకున్నారు ఆయన శిష్యులతో. ఆచార్య
ఆచార్య శిష్యులందరితో ఆయన ఆచార్య పెట్టుకున్నారట, అంటే శంకరాచార్య.
అందుకని ఓ రోజున ఆయన వస్తారన్నమాట. ఓ శిష్యుడు వచ్చి వాళ్ళ అబ్బాయిని చూపించి చెప్తారు. ఓ శిష్యుడు కాదులే కానీ మామూలుగా ఆయన ఆ చోట్లో ఆయన ఏమో శంకరాచార్య స్వామి దగ్గరికి ఆయన పిల్లాడిని తీసుకొచ్చి చెప్తారు. ఈ పిల్లాడు చాలా వాడికి మాటలు అసలు రావు బయటికి. వాడికి ఇప్పుడు 7 ఏళ్ళు వచ్చాయి, తనకి ఇంకా ఆల్ఫాబెట్టే రాలేదు,
అక్షరాలు రాలేదు.
అందుకని పిల్లలందరూ తను అంటే పిల్లలందరూ తన్ని ఆడుకోమంటారు కానీ తను అంతే సైలెంట్గా కూర్చుంటారు. అందుకని బాయ్స్ అందరూ తన్ని చూసి తను చావగొడతారు. తను ఇంకా కోపం మొహం పెట్టడు. మీరే తను క్యూర్ చేయాలి అని అంటే మీరు ఒక్కరే క్యూర్ చేయాలి వేణి అని అంటే వాళ్ళ నాన్న శంకరాచార్య స్వామి అడుగుతారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఇలా లైఫ్లెస్ బీయింగ్ ఉంటున్నావు అని అంటే అప్పుడు తన జీవితంలో తన ఫస్ట్ టైంకే నోరు తెరిచి మాట్లాడతారు కానీ నిజంగా మాట్లాడలేదు. అలా మామూలుగా మాట్లాడలేదు కానీ ఆ పిల్లాడు కాదు చాలా తెలివిగా మాట్లాడతారు. అప్పుడేమో చాలా సర్ప్రైజ్ అవుతారన్నమాట శంకరాచార్య స్వామి. అందుకని వాళ్ళు నాన్నకు చెప్తారు, వీడు మామూలు పిల్లాడే కాదు, మాతో పాటు వీడిని నేర్చుకోమండి అని అంటే అప్పుడు తను అగ్రియేట్ చేస్తారన్నమాట. అందుకు శంకరాచార్య స్వామి ఆ రోజున శృంగేరి చేస్తుంది. అక్కడికి శంకరాచార్య స్వామి వచ్చి అక్కడ శృంగేరి మ్యాట్ పెట్టారు. మఠం పెడితే ఆ మఠానికి చాలా మంది వచ్చారు. ఓ శిష్యుడు ఉంటారన్నమాట, ఆ శిష్యుడి పేరు గిరి. తనకు వచ్చేటానికి ఉంటారు కానీ తన గురువు అంటే ఎంత ఇష్టం అంటే పొద్దున్న నుండి రాత్రి వరకు తన బట్టలు కడుగుతాడు, ఇంకా అన్నీ చేస్తాడనమాట. అడిగిన అన్నీ చేస్తారు, తనని చాలా కేర్ తీసుకుంటారు. ఓ రోజున క్లాస్ ముందు గిరి ఏమో శంకరాచార్య స్వామి బట్టల్ని ఉతకడానికి వెళ్ళారు. అప్పుడు కొంచెం లేట్గా వస్తున్నారు అనమాట. అందుకని గిరి మీద డివోర్షన్తో ఆపేసారు శంకరాచార్య స్వామి. డిలే చేశారు క్లాస్ గిరి వచ్చే వరకు. అప్పుడేమో పద్మపాద అంటారు మిగిలిన డిసైపుల్స్తో, మిగిలిన శిష్యులతో చెప్తారు పద్మపాద గిరి అసలు గోడకన్నా డల్గా ఉంటాడు, మనం ఎందుకు కాగలం కోసం క్లాస్ మొదలవటానికి అని అంటే అప్పుడు శంకరాచార్య స్వామి అది విని వాళ్ళకి పాటలు నేర్పించాలని అనుకుని గిరిని ఆశీర్వదిస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత గిరి ఏమో లోపలికి వస్తారన్నమాట క్లాస్ లోపలికి. శంకరాచార్య స్వామి పాట పాడుతూ అడుగున తోటకా మీటర్లో పాడతారన్నమాట.
తోటక వృత్తులతో
తోటకా మీటర్లో పాడితే అందుకని అందరూ తండ్రి స్ట్రక్ అయ్యారు.
ఆయన పేరు
చాలా ఆశ్చర్యపోయారమ్మ.
ఆయన పేరు తోటకాచార్య అని పెట్టారు.
అందుకని ఆ రోజు నుండి గిరి చాలా రెస్పెక్టెడ్ అయ్యారు. అందుకని తనకి తోటకాచార్య అని పేరు పెట్టారు శంకరాచార్య స్వామి. అప్పుడేమో శంకరాచార్య స్వామి అలా శృంగేరిలోనే నేర్పిస్తూ ఉంటే అప్పుడు తనకి తెలుస్తుందన్నమాట కాల్డీలో వాళ్ళమ్మ లాస్ట్ డేస్లో ఉన్నారు, తన ఆఖరి రోజుల్లో ఉంది. అందుకని తను పద్మపాదతోనే అందరు శిష్యుల్ని వదిలేసి పద్మపాద ఒక్క శిష్యుడితో వచ్చారన్నమాట. కాలడీ వస్తే అక్కడ వాళ్ళ అమ్మ దగ్గర వస్తే దానికి చాలా సంతోషం వచ్చేసింది శంకరాచార్య స్వామి చూసేసరికి. అప్పుడేమో శంకరాచార్య స్వామి అంటారు, అమ్మా నువ్వు అసలు ఏడవకు, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, నీకు నీ హార్ట్స్ డిసైర్ చెప్పు అని అంటారు. నీ ఆఖరి కోరిక ఏంటి చెప్పు అని అడిగితే వాళ్ళ అమ్మ ఏమో చెప్తారు, శంకరా నువ్వు నాకు విష్ణుమూర్తి గురించి పాట పాడమంటుందన్నమాట ఆర్యాంబ. అప్పుడు శంకరాచార్య స్వామి విష్ణుమూర్తిది పాట పాడితే విష్ణుమూర్తి ఏమో ఆర్యాంబ ఎదురకుండా కనిపించి ఆర్యాంబ ఏమో ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ప్రాణాలు వదిలేశారు. అందుకని మళ్ళీ కాలడీ నుండి కాదు, తనేమో ప్రామిస్ చేశా కదా అది మంచి పిల్లాడికే చేస్తాను రైట్. కానీ అకార్డింగ్లీ ఒక్క సన్యాసిని కూడా సచ్ రైట్స్ చేయకూడదు. అందుకని గవర్నమెంట్ వాళ్ళకి చాలా కోపం వచ్చి తన్ని రిఫ్యూజ్ చేశారన్నమాట హెల్ప్ చేయడానికి. ఇంకా ఆ శరీరాన్ని కాల్చడానికి కూడా రిఫ్యూజ్ చేశారు.
ఎవరు రాలేదు ఆ శరీరాన్ని. సన్యాసులు దహనం చేయకూడదు అని ఉంది, అందుకని అందరూ బాయ్కట్ చేశారు.
గవర్నమెంట్ వాళ్ళకి కోపం వచ్చింది. అప్పుడు శంకరాచార్య స్వామి ఏం చేశారు, వాళ్ళ అమ్మని అలాగే మంచం మీద వదిలేసి ఇంటి బయటకు వచ్చి ఇంటి చుట్టూరా ఇలా కర్రలు అతికిచ్చి మళ్ళీ మంట వెరిగించి పెడితే అందుకని కాలడీలో అందరి మీద శాపం వేస్తారు, ఒక్క సన్యాసం కూడా మీ ఇంటికి రాలి భిక్ష కోసం. అందుకని మీరు మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మీరే కాల్చుకోరు, ఇంకెవ్వరూ మిమ్మల్ని హెల్ప్ చేయరు అని కాలడీ మొత్తం మీద ఒక శాపం వేస్తారు. అప్పుడు కాలడీని వదిలేసి చాలా గుళ్ళకి వెళ్ళారన్నమాట, కాశ్మీర్ మధుర వాటన్నిటికీ వెళ్ళారు. అప్పుడేమో కాశ్మీర్ ఏమో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఆ చోటులో ఒక గుడి ఉంది, ఆ గుడి ఏమో శారదామాతది. దానికి నాలుగు చోట్లు ఉంటాయి.
ఏ శిష్యుని పెట్టారు అక్కడ? ఏ శిష్యుని పెట్టారు?
శిష్యుడు కాదమ్మా, మామూలుగా కాడిని వదిలేసి పద్మపాదం కూడా వదిలేసి ఇలా వచ్చేస్తారన్నమాట శంకరాచార్య స్వామి అక్కడికి. దానికి నాలుగు వైపులు ఉంటాయి కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఆ నాలుగు వైపులు తలుపులు ఉంటాయి. అందరూ ఈస్ట్ వెస్ట్ నార్త్ వెళ్ళారు అంటే దాని లోపల సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనంలో కూర్చుంటే రాజు అవుతారన్నమాట, గురువు అవుతారు. ప్రపంచానికి గురు. కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ వెళ్ళారు, కానీ ఎవరు సౌత్కి వెళ్ళలేదు. అందుకని శంకరాచార్య స్వామికి తెలిసి వచ్చి ఇలా సౌత్ వైపు వస్తే చాలామంది స్కాలర్స్ వచ్చి వచ్చి తన నాలెడ్జ్ని టెస్ట్లో పెట్టడానికి అడుగుతారన్నమాట. తనేమో నవ్వి, శంకరాచార్య స్వామి నవ్వి అందరినీ సైలెన్స్ చేసి అప్పుడు లోపలికి వస్తారు. సౌత్ వైపు లోపల నుండి వచ్చి కూర్చునే ముందు సింహాసనంలో శారదామాత మాట వినిపిస్తుందన్నమాట ఆయనకి. మీకు చాలా నాలెడ్జ్ తెలుసు కానీ మీరు కూర్చోకూడదు, మీకు అబ్సల్యూట్ ప్యూర్గా ఉండాలి మీ జన్మ అని అంటే, అప్పుడు చెప్తారు శంకరాచార్య స్వామి, నేను పుట్టినప్పటి నుండి నేను ఏ పాపం చేయలేదు, నాది లైఫ్ మొత్తం ప్యూర్గా ఉంది అని అంటే, అప్పుడు శారదామాతకి చాలా సంతోషం వస్తే చాలా సంతోషం వచ్చి కూర్చోనట. అప్పుడు కూర్చొని ప్రపంచం మొత్తానికి గురువు అయ్యారు. అప్పుడేమో గురువు అయిన తర్వాత మళ్ళీ లేచి ఆ గుడి నుండి బయటకు వస్తారు. అప్పుడు చాలా చోట్లకి తిరిగారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారన్నమాట మొత్తం జర్నీ. ఇప్పుడు కూడా శంకరాచార్య స్వామికి మ్యాప్ ఉంటుంది అన్ని చోట్ల, ఇంకా మన ఇండియాలో అన్ని చోట్లకి తిరిగారు, ఇండియా మొత్తం తిరిగారు. అప్పుడేమో ఓ రోజున రోజు అమ్మవారితో మాట్లాడతారన్నమాట. రోజు అమ్మవారితో మాట్లాడతారు కదా, అంతవరకే కదా. రోజు అమ్మవారితో
వెళ్ళిపోయాడు,
అమ్మవారు లోపలికి కలిసిపోతారన్నమాట. ఓ రోజు మాట్లాడి
జై శంకరానంద శంకరాచార్య స్వామికి. రే అక్కడ స్వామి ఇది ఇప్పుడు పిల్లవాడు ఇంత చెప్పాడు కదా, మనం కూడా క్వీట్గా విన్నాం కదా, క్వీట్గా విన్నావు కదమ్మా, గుడ్ బెటర్ ఇంకా బాగా గుడ్. ఇప్పుడు స్వామి కూడా దండం పెట్టుకో. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇలాగ చాలామంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళు ప్రార్థన చెప్పొచ్చు, ఇంకొకళ్ళు ఉపనిషత్తు చెప్పొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో మాటలు చెప్పొచ్చు. కానీ ఏ శక్తి ఇప్పుడు వీళ్ళల్లో ఉండి ప్రకాశిస్తోంది? ఇప్పుడు ఈ పిల్లవాడు కేవలము మా శ్రీరామ్ అన్నయ్య వాళ్ళ మనవాడేనా? మా వాడు ప్రసాద్ కొడుకు అనే కొడుకేనా? మరి ఎవరు ఇలా ప్రతి దాంట్లో చూడండి, వారి నుంచి శబ్దం రావడానికి కారణం ఎవ్వరు. మనం మాట్లాడిన శబ్దానికి అర్ధభావాలతో అర్థం చేసుకునేటువంటి ఆ శక్తి ఎవరిది? అది సరస్వతి. అంతర్లీనమై నదిలా ప్రవాహించడం కాదు, అది ఉంది అక్కడ కూడా, అంతర్భాగంగా ఉంది, కానీ ఉండుగాక ఆ ప్రకృతిలో మనకు అందించడం కోసం, మనని బతికించడం కోసం అలా ఏర్పాటు చేసింది. కానీ మన జీవితంలో అసలు అవసరమైనటువంటి ఈ అక్షర సత్యానికి లోపల ఎవరు ఆ శక్తిని ఇచ్చింది? అదే సరస్వతీదేవి, అదే జ్ఞాన సరస్వతి. అందుకని మనం ఎక్కడో ఉపాసన చేసి బయట ఉన్న రూపం కాదు, బయట ఉన్న రూపాన్ని ప్రార్థించండి, కానీ మీలో ఉన్నటువంటి తత్వాన్ని ఒక్కసారి మీలోకి మీరు వేరు గుర్తించాలి. అది గుర్తించడానికి అందరిలో ఉన్నది ఇంతమంది కాదు, ఇన్ని కాదు, ఇన్ని మతాలు కాదు, ఇన్ని తత్వాలు, ఇన్ని వేరువేరు స్వభావాలు కాదు, లోపల అందరిలో ఉండి ప్రకాశించే పరమాత్మ ఒక్కడే. మనం అటువంటి పరమాత్మని మనం గుర్తించడం కోసం మనకి మానవ జన్మ వచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లాడు, వాడు ఆ వయసు ఎంతండి చిన్నపిల్లాడు, వాడు మరి చెబుతుంటే ఎంత, ఇంకా వాడికి నేనేం ప్రిపేర్ అవ్వలుతున్నా, పిలిచాను పిలవగానే చెప్పాడు వాడు, నేను ముందే చెప్పమంటే ఇంకెంత సేమ్ పచ్చరుగా ఎలాగ ఉండేవాడు. అందరూ కూడా మీ మీ పిల్లలకి చక్కగా ఇలా హితోతికంగా ఇలాగ మంచి మంచి విషయాల్ని పడుకోబెట్టి చెబుతున్నాను. ఎందుకంటే నా చిన్నతనంలో కూడా నాకు గుర్తు, మా నాన్నగారు నాకు పడుకోబెట్టి నాకు అష్టకాలు ఇవన్నీ నేర్పిస్తే, అమ్మ కూడా నరసింహ శతకం అని నేర్పిస్తే, నాన్న చనిపోయినప్పుడు నాకు 7 ఏళ్ళు నిండా ఎప్పుడే శ్రీశైలంలో అవన్నీ ఎకరూ పెట్టి చదివేశారంట. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు అంటే ఎవరు చదివిన దీనశక్తి కాదు, ఆ వెనక ఉన్నటువంటి గురుదేవులు ఆ సరస్వతి రూపంలో మనకి ఇలాగా భిక్ష పెట్టకపోతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా? ఎవరికి వారు ఒకసారి ఆలోచించుకోండి. మన తెలివితేటలు కాదు, మన గొప్పతనం కాదు, మనం చేయటలా ఇవన్నీ మనలో ఉండి చేయిస్తోంది ఒక శక్తి, అనంత శక్తి. ఆ అనంత శక్తిని గురించి అన్వేషిస్తే అదే సాధన అవుతుంది, అదే తపస్సు అవుతుంది. కేవలము దేహం కోసము బాహ్యమైనటువంటి బంధనాల కోసం మాత్రమే వెళ్లకుండా ఈ బంధనికి కారణమైనటువంటి మనస్సుని చిక్క పెట్టుకొని ఆ మనస్సుని పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములైన ఏకాగ్రత చేసి చక్కగా మన జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం గాక. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు. ఓం సర్వేషాం శాంతిర్ భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి హరి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమే